ஓம் நம சிவாய. சிவாய நமக, சிவாய நமக, ஓம் நம சிவாய. ఈ రోజున శివరాత్రి మంగళప్రదమైన రోజుల్లో ఈ శివరాత్రి ఒకటి. రాబోయే ప్రవచనం పొలమూరు కదండి, పొలమూరు పొలమూరే కదండి, పొలమూరండి. ఈ నెల 6వ తేదీని పొలమూరులో మధ్యాహ్నం 2 గంటలకు ప్రవచనం. ఈ నెల 6వ తేదీని పొలమూరులో మధ్యాహ్నం 2 గంటలకు ప్రవచనం. భక్తులందరూ ఆహ్వానితులు. ఈ రోజున శివరాత్రి. ఈ శివరాత్రి పర్వదినం రోజున మనం అందరం ఇక్కడ సమావేశం. ఆయన పేరు మీద, శివుడి పేరు మీద మహాదేవుడు. ఈ మహాదేవుడి పేరు మీద ఈరోజున ఇక్కడ సత్సంగం ఏర్పాటు చేసుకుంటున్నాం. శ్రీరామనవమి, కృష్ణాష్టమి, శివరాత్రి, ఈ ముగ్గురు దేవతల్ని భారతీయులు ఎక్కువ ఆరాధిస్తారు. ఇదేంటిది? మరి ఓపెన్ చేయదు, ఇది ఓపెన్ చేసి ఈ చర్చనది ఓపెన్ చేసి. ఈ పుస్తకం ఎంత ఖరీదంటిది?
70 రూపాయలు.
ఉష పాలకొల్లు గ్రామం, ఉషా రంగరాజు గారు రమణ మహర్షి గారి మీద కొన్ని పుస్తకాలు రాస్తున్నారు. ఇదివరకు 2-3 పుస్తకాలు రాశారు, మీలో కొంతమంది చదివి ఉంటారు. తర్వాత కొత్తగా ఏమని రాశారంటే ఒక పుస్తకం. వారు రమణ భక్తులు, భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారి రచనావళి. రమణ మహర్షి రచించిన రచనావళి అంతా కూడా ఓ పుస్తక రూపంలో ఆయన పొయిట్రీ, రమణ మహర్షి గారు రాసిన ఆయన అక్షరమణమాల ఇవన్నీ పొయిట్రీ కూడా ఆయన మూలం అక్కడ రాసి తాత్పర్యంతో పాటు ఆయన సొంత అభిప్రాయాలు కూడా రాసి పుస్తకం ప్రకటించారు. దాని పేరు భగవాన్ శ్రీ రమణ మహర్షుల రచనావళి. ఇందులో అరుణాచల స్తుతి పంచకం ఉంటుంది, ఉపదేశారం ఉంటుంది, ఏకాత్మ పంచకం ఉంటుంది, ఉన్నది 40 సద్విద్య. ఈ ఉన్నది 40 సద్విద్యలో కొంచెం పిండి ఎక్కువ ఉంటుంది. అది అంటే కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఉన్నది 40 సద్విద్య. తర్వాత ఇందులో అరుణాచల స్తుతి పంచకంలో అక్షరమణమాల కూడా వస్తుంది. అరుణాచల స్తుతి పంచకంలో అక్షరమణమాల కూడా ఒకటి. తర్వాత ఉపదేశ సారం, ఏకాత్మ పంచకం, తర్వాత ఉన్నది 40 సద్విద్య ఈ గ్రంథంలో ఉంటాయి. ఉషా రంగరాజు గారి గ్రంథంలో ఈ పుస్తకము ఖరీదు 70 రూపాయలు. ఈ పుస్తకము ఖరీదు 70 రూపాయలు. ఈ పుస్తకాలు మీకు కావాలి, ఈ పుస్తకాలన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పుస్తకాలు ఎవరికి కావాల్సి ఉంటే వారు తీసుకెళ్ళొచ్చు. పుస్తకాలన్నీ రెడీగా పెట్టి ఇక్కడ ఉంచారు. ఒక్కొక్క పుస్తకం యొక్క వేల 70 రూపాయలు. మీరు చూసుకుని మీ పుస్తకాలు మీకు అవసరాన్ని బట్టి ఒక పుస్తకం మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ పుస్తకం ఖరీదు 70 రూపాయలు. తర్వాత ఈ రచన భావానుసరణ కె ఉషా రంగరాజు రచయిత. పుస్తకం పేరు భగవాన్ శ్రీ రమణ మహర్షుల రచనావళి. ఇదిలో మొదట ప్రతి గ్రీష్మకి అందజేస్తున్నాం, గ్రీష్మకి అందజేస్తున్నాం. మిగతా ప్రతిలో ఒక్కొక్కటి ఒక డాక్టర్ గారికి ఇస్తాం. ఇంకో డాక్టర్ గారు ఏది, ఒకరు కుడి పక్కన ఉన్నారు, ఇంకోరు ఎడమ పక్కన ఉన్నారు. అలాగే ఈ పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి. అది ఇక్కడ 4-3 మీటింగుల్లో పెడతారు. మీరు పుస్తకం తీసుకుని మీరు పుస్తకం ఒక పుస్తకం మీరు కొనుక్కోవచ్చు. అక్కడ పొలమూరులోకి ఇక్కడ ఇక్కడ దొరికి తీసుకోండి. పొలమూరులో కూడా దొరుకుతాయి. తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం శివరాత్రి జరుపుకుంటున్నాం. మనం ముఖ్యంగా ముగ్గురు దేవతలను ఆరాధిస్తాం, రాముడు, కృష్ణుడు, శివుడు. మన హిందువులు ఈ ముగ్గురినే ముఖ్యంగా ఆరాధిస్తారు. అంటే శ్రీరాముడు శరీరం ధరించిన రోజు శ్రీరామనామం అంటారు. తర్వాత ఏమో శ్రీకృష్ణుడు, భగవాన్ శ్రీకృష్ణుడు జయించిన రోజున కృష్ణాష్టమి అంటారు. ఎనిమిది అంకెకి కృష్ణుడికి బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎనిమిది అంకెకినే కృష్ణుడికి బాగా దగ్గర సంబంధం ఉంది. ఆయన అష్టమ రోజున అష్టమ గర్భం, అష్టమ రోజు తిది అష్టమి, ఆయన ఆ రోజున జన్మించారు కృష్ణుడు. శివరాత్రి అంటే శివుడు నిత్యావతారం. అంటే విష్ణువు రాముడిగా, కృష్ణుడిగా, ఇంకా నరసింహస్వామిగా అలా అవతారాలు ధరించడం, అలా శరీరాన్ని ఉపసంహరించడం జరిగింది. శివుడు అవతారం అలా కాదు, నిత్య అవతారం, ఎప్పుడు ఉండే అవతారం. అంతేకాదు నిత్యావతారం అంటారు శివుడిది. అయితే ఈ రోజున ఏంటంటే, ఈ రోజున లింగరూపం ధరించారు ఆయన. శివుడు లింగరూపం ధరించిన రోజు కాబట్టి ఇది శివరాత్రి అన్నారు. అంటే శివుణ్ణి లింగాకృతిలోనే పూజిస్తారు. ఎవరైనా లింగరూపంలో పూజిస్తారు. ఆ లింగరూపం ధరించి ఈ రోజున కాబట్టి దీనికి శివరాత్రి అనే పేరు వచ్చింది. ఇది శివరాత్రి రోజున సాంప్రదాయం ఏంటంటే, పగలు ఏమి తీసుకోకూడదు ఆహారం, రాత్రి జాగరణ చేసి శివనామంతో కాలక్షేపం చేస్తే వాళ్ళు పవిత్రులు అవుతారని. పగలు ఆహారం ఏమి తీసుకోకూడదు అంటే, కొంతమంది జలం ఒకటే తీసుకుంటారు, కొంతమంది నిర్జల ఉపవాసమని, కొంతమంది జలం కూడా తీసుకోరు. కొంతమంది జలం తీసుకుంటారు నీరు, కొంతమంది నిప్పుతోడు సంబంధం లేని ఆహారం తీసుకుంటారు, అరటిపండు కానీ యాపిల్కాయ కానీ. రోజున రాత్రి శివనామం చేసుకుంటూ, రాత్రి శివనామస్మరణ చేసుకుంటూ గడుపుతారు. పగల ఉపవాసం, రాత్రి శివనామస్మరణ చేసుకుంటూ రాత్రి జాగరణ చేస్తారు. ఇది సాంప్రదాయం. సరసనంగా శివభక్తులు ఈ రోజున పగలేం తీసుకోరు. అంతగా ఆకలిగా ఉంటే నిప్పుతోడు సంబంధం లేని ఆహారం తీసుకుంటారు, అరటిపండు కానీ యాపిల్కాయ కానీ ఇటువంటిది. అంటే నిప్పుతోడు సంపర్కం ఉండకూడదు. తర్వాత పచ్చిపాలు తాగొచ్చు, కానీ ఈ రోజున కాచిన పాలు తాగకూడదు. కాచిన పాలు అంటే నిప్పుతోడు సంబంధం వస్తుంది. పచ్చిపాలు అరగం అనుకోండి, చెబుతున్నాను అసలు నిప్పుతోడు సంబంధం ఉంది. ఏమి తీసుకోరు ఈ రోజున, తింటే యాపిల్కాయ లేదా అరటిపండు. రాత్రి జాగరణ చేస్తారు శివనామంతో. అది శివరాత్రి సాంప్రదాయం. అది పవిత్రులు అవ్వటానికి అలా చేస్తారు. శివుడు మనకు మొదటి గురువు, మొదటి యోగి, మొదటి గురువు. ఆయన సాకారం, లింగం సాకారం కాదు, నిరాకారం కాదు. ఇప్పుడు లింగం ఉందనుకోండి, అది పూర్తిగా సాకారం. దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, అది పూర్తిగా సాకారం. నిరాకారం, నిరాకారం చెప్పడానికి నిరాకారం చెప్పడం లేదు, ఏదో గుర్తు కనిపిస్తుంది, అక్కడ లింగరూపం కనిపిస్తుంది. అంటే అది నిరాకారానికి సాకారానికి మధ్యన మూర్తిని, అంటే ఆ లింగరూపాన్ని మనం ఆధారం చేసుకుని, ఈ నామరూపాలు లింగరూపాన్ని ఆధారంగా చేసుకుని, శివస్వరూపం అంటే ఆత్మస్వరూపాన్ని అందుకోవడానికి ఆధారంగా అది గుర్తు కింద అక్కడ పెట్టారు. అది శివుడి కింద మనం ఆరాధిస్తున్నాం. అంటే పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు. ఆ నిరాకారుణ్ణి, నిర్గుణ్ణి ఒకేసారి మనం అందుకోలేము, ఒకేసారి అందుకోలేము నిరాకారాన్ని. ఏదో రమణ మహర్షి గారు ఏదో జంప చేశారనే మనం ఐదు జంపులు ఏమి చేయలేము. రమణ మహర్షి గారు ఏదో జంప చేశారని చెప్తారు కదా, ఒకేసారి అమృత అనుభవం పొందారని, అది జంప్ చేయటం. అది అందరికీ సాధ్యం కాదు. అది ఆయన అలా ఎందుకు పొందాడంటే దేవరహస్యం, కారణ జన్ముడు. అది అందరికీ సాధ్యం కాదు. మెట్టు మనం మేడపైకి మెట్టుల నుంచి ఒక్కో మెట్టు ఎక్కి ఎలాగ పైకి వెళ్తాము, అలాగే నెమ్మదిగా సాధన చేసుకుంటే పరమేశ్వరుడు యొక్క పాదాలను ఆశ్రయించి నెమ్మదిగా సాధన చేసుకుంటూ ఆ నిరాకార నిర్గుణ స్థితికి వెళ్ళాలి. అయితే భక్తుడు పూర్వం మహారాజులందరూ కూడా కొన్ని సద్గుణాలు ఆచరించేవారు. ఒకటి సత్యము, రెండు అహింస, రెండు దొంగ బుద్ధి లేకుండా చేసుకోవటం, నాలుగు పారిశుద్ధ్యం, ఐదు ఇంద్రియ నిగ్రహం. ఇవన్నీ వాళ్ళు దీన్ని పంచమహాగుణాలను ఏదో అనేవారు పూర్వపు రాజులు. అవి ప్రాక్టీస్ చేసేవారు వాళ్ళు. ఒకటి సత్యము, రెండు అహింస. అంటే అహింస అంటే కేవలం మాంసాహారం తినకపోవడం అది కాదు అహింస అంటే. అంటే ఇతరుల్ని వాక్ ద్వారా కానీ మనసు ద్వారా కానీ ఏ రూపంలో కూడా హింస పెట్టకుండా ఉండటం. అహింస అంటే కేవలం అది పరిమితమైనది, కేవలం శరీరానికి సంబంధించిందే కాదు. తర్వాత మన మనసులో ఎక్కువ హింస బుద్ధి ఉంటుంది, ఇతరులను హింసించాలనే బుద్ధి ఉంటుంది. అది దానిలోంచి విడుదల పొందటానికే అహింసా సిద్ధాంతం తీసుకొచ్చారు. తర్వాత సత్యం వద, ధర్మం చర, తర్వాత ఏమో పారిశుద్ధ్యం ఒకటి, తర్వాత కొంతమంది వాళ్ళకి అవసరం లేకపోయినా దొంగతనం అంటే మనం ఇతరుల ఇంటికి వెళ్ళి ఏదో సొత్తు తీసుకోవడం అదే దొంగతనం. ఇతరుల ఇంటికి వెళ్ళి సొత్తు దొంగలించడమే దొంగతనం కాదు. మనకు అవసరం లేని వస్తువులన్నీ పోగు చేసుకోవడం కూడా ఒక రకమైన దొంగ బుద్ధి. అది కొంతమంది అవసరం లేని అన్ని నొల్లుకుంటా ఉంటారు, అవసరం లేని అన్ని పోగు చేసుకుంటారు. అది నెమ్మదిగా దొంగ బుద్ధి అక్కడ ప్రారంభం అవుతుంది వాళ్ళకి. దొంగ బుద్ధి అంటే దొంగతనం చేయటం అనే కాదు అక్కడ. అంచేత ఇది తర్వాత పారిశుద్ధ్యం. పారిశుద్ధ్యానికి కూడా పూర్వీకులు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. లోపల పారిశుద్ధ్యం, బయట పారిశుద్ధ్యం. మన కొండ బయట తొంగుతాం, లోపల తొంగుతాం. అంటే పారిశుద్ధ్యానికి కూడా మన పూర్వీకులు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. తర్వాత ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం వాళ్ళు అక్కడ ధనం ఆత్మజ్ఞాన సముపార్జనకి మీకు ధనం ఉందా లేదా, చదువు ఉందా లేదా, పాండిత్యం ఉందా లేదా అనే సమస్య కాదు అసలు అక్కడ. బయట ఎక్స్టర్నల్ గొడవలు ఏమి లేదు. ఇంద్రియ నిగ్రహం ఎంతవరకు ఉంది, మనో నిగ్రహం ఎంతవరకు ఉంది, అది కొలమానం. అది మనకి చాపల్యం, లోపల చాపల్యం కనుక ఉంటే మనస్సు అదుపులో ఉండదు, ఇంద్రియాలు కూడా అదుపులో ఉండవు. పూర్వం మహారాజులు, రఘువంశ రాజులు ఎక్కువ ఇంద్రియ నిగ్రహానికి మనో నిగ్రహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. పూర్వపు రోజుల్లో వాళ్ళు ధనవంతులైన ఒకసారి బిర్లా తాతగారు, ఇప్పుడున్న బిర్లా తాతగారు మాట చెప్పాడు, అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది నాకు. ఇండియాలో ఉన్న ధనవంతుల్లో నాలుగురు ఐదుగురులో వాళ్ళు ఒకళ్ళు. ఒకసారి ఈ తాతగారు చెప్పాడు, అంత ఐశ్వర్యం ఉన్నా ఐ హావ్ నెవర్ స్మోక్డ్ ఏ సిగరెట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఎప్పుడూ సిగరెట్ కాల్చలేదు, చుట్ట కాల్చలేదు అన్నాడు. వాళ్ళు సినిమాలకు కూడా వెళ్ళరు. అంటే ధనం ఉంది కదా అని ధనాన్ని ఎంజాయ్ చేసే బుద్ధి వాళ్ళకి లేదు అక్కడ. అది మీరు గ్రహించవలసింది. చాలామందికి ధనం వల్ల మదం వస్తుంది, ధనం వల్ల పాడైపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి మామూలుగా వాళ్ళు ధనం ఉన్నట్టు మనకు అనిపించినా ఆ ధనాన్ని నిగ్రహించుకునే శక్తి మనకు లేకపోతే ఆ ధనమే మదం కింద పాడే మదం కింద మారిపోయి శుభ్రంగా లోపల కుళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ఎంత ఆలోచించి చెప్పాడో చూడండి. అంటే అందరు ధనవంతులు అలా ఉండరు. 190 మంది ధనవంతులకి ఈ మాట యేసుక్రీస్తు చెప్పింది వర్తిస్తుంది. ఏంటంటే సూది బద్ధంలోంచి ఒంటిని పంపొచ్చు కానీ ధనవంతుని స్వర్గలోకంలోకి పంపలేము అని యేసుక్రీస్తు బైబిల్లో చెప్పాడు. అది 100కి 100 మందికి ఇది వర్తించబోయినా 190 మందికి ఈ సూత్రం వర్తిస్తుంది. మన ఆంధ్రులకి తమిళనాడులోనే మీరు మెడ్రాస్ వెళ్ళి చూడండి, 20 కోట్లు 30 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళు అసలు డబ్బు ఉన్నట్టు కనపడరు. అలాగే హైదరాబాద్ వెళ్ళి చెల్లి చూడండి, అలాగే డబ్బు నట్టు ఉందో లేదో మనకు తెలిసిపోతా ఉంటుంది ఆ మనుషులను చూస్తే. హైదరాబాద్ వెళ్ళి చూస్తే వెళ్ళి ధనవంతులని మనకు తెలిసిపోతా ఉంటుంది. కానీ మీరు మెడ్రాస్ వెళ్ళి చూస్తే 100 కోట్లు డబ్బు ఉన్నవాళ్ళు కూడా బీదవాళ్ళు వీళ్ళు అనిపిస్తుంది మనకు. అంత నిరాడంబరంగా ఉంటారు. మనకే తమిడి అనుసుకి, పక్క రాష్ట్రాలే కదా మనం, మనకే తమిడి అనుసుకి హైదరాబాద్ వీళ్ళు ధనవంతులు అంటే ధనవంతుల కింద మనకు కనిపిస్తూ ఉంటారు. మీకు మెడ్రాస్లో 100 కోట్లు ఉన్నాడు కూడా మీకు ధనవంతుల కింద అసలు కనపడ్డ మీకు. మెడ్రాస్కి మన తమిళనాడుకి మనకు కూడా, అంటే తమిళనాడు వాళ్ళు నిగ్రహించుకునే శక్తి మన ఆంధ్రులకు లేదు. మన ఆంధ్రులు కూడా కౌరవుల తరఫున పనిచేశారు. మన ఆంధ్రులు ఈ భారత యుద్ధంలో మన ఆంధ్రులు పాండవుల తరఫున లేరు, కౌరవుల తరఫునే పనిచేశారు ఆంధ్రులు. అది మీరు భారత యుద్ధంలో ఎవళ్ళు ఏ ఇండియాలో ఏ ప్రాంతం వాళ్ళు ఎవరి తరఫున ఉన్నారని చేస్తే మీరు భారతం చదువుతుంటే అది మనకు తెలుస్తుంది. అంతే శివారాధన, శివుడి శివుడు శివు ఈశ్వర శబ్దం శివుడికి వర్తిస్తుంది, కృష్ణుడు వర్తిస్తుంది, రాముడికి వర్తిస్తుంది. కానీ సర్వసాధారణంగా ఈశ్వర శబ్దం శివుడికే వాడుతూ ఉంటారు. ఐశ్వర్యం అంతా ఈశ్వరుల్లోంచి వచ్చింది. ఈశ్వరుని అనుగ్రహం లేకుండా అది ఎవరికే ఐశ్వర్యం కలగ, ఐశ్వర్య శబ్దమే ఈశ్వర శబ్దంలోంచి వచ్చింది. ఈశ్వర అనుగ్రహం లేకుండా అది ఎవరికి ఐశ్వర్యం కలగదు. అది ఈశ్వర ప్రసాదం కిందే తీసుకోవాలి, కానీ మీ సొంతం కింద తీసుకోకూడదు. అదే రఘువంశులు కాళిదాసు చెప్పాడు, రఘువంశరాజులు కష్టపడి సంపాదించారు, వాళ్ళ కోసం సంపాదించలేదు, ఇతరుల కోసమే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారని రఘువంశంలో కాళిదాసు చెప్తాడు ఈ మాట. అంచేత ధనం వాళ్ళు రఘువంశ మహారాజులు రఘుమహారాజుతో సహా వాళ్ళు సన్యాసిల్లా జీవించారు, గుర్రాలలా పనిచేశారు. కష్టపడి పనిచేసేవారు ఇంటికాడ జీవితం మటుకి సన్యాసిలా గృహస్థులు అన్నట్టుగా సన్యాసిలా జీవించారు. అది అలా వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ మోక్షానికి వాళ్ళకి యోగ్యత కలుగుతుంది, అర్హత కలుగుతుంది. ఇంకా ఈ రమణ మహర్షి గారు విషయం ఏంటి, నేను 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 నేను, ఈ నేను అనే తలంపు నాదనే తలంపు, ఈ రెండు తలంపులు మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ నేననే విచారణ మీలో భక్తులు కొంతమంది చేస్తున్నారు, ఎవరికైనా నేను పోయిందా, ఎవరికే పోలేదు, విచారణ చేస్తున్నారు, సాధన చేస్తున్నారు. మీరందరూ బుద్ధిమంతులే, ఎంతో కొంత చేస్తున్నారు, అసలు చేయకుండా లేరు కదా. కానీ ఎవరికైనా పోయిందంటే ఎవరికి పోలేదు. దానికి కారణం ఒకటి ఉంది, ఏదైనా యోగ్యత లేకుండా, అడగత లేకుండా, దైవీ సంపద లేకుండా, గుణ సంపద లేకుండా పోదు. మనకు చిన్న కష్టం వస్తే భరించలేము. శివుడి మెడ నుండా పాములు ఉన్నా, క్రూర సర్పాలు ఉన్నా ప్రశాంతంగా ఉండేవాడు. శివుడు మెడ నిండా పాములున్నా ప్రశాంతంగా ఉండేవాడు. మహావిష్ణువు పాము మీద నిద్రపోయేవాడు. ఆ పాల సముద్రంలో సర్పం మీద నిద్రపోయి హాయిగా నిద్రపోయేవాడు. ఈయనమో పాములను మెడలో పెట్టుకుని ఈయన ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన మహావిష్ణువు, ఈయన మహాదేవుడు. వాళ్ళు పాముల మధ్య వాళ్ళంత శాంతిగా ఉంటే మనకు చిన్న కష్టం వస్తే భరించలేకపోతున్నాం. అంటే దాని అర్థం ఏంటి, సహనం లేదని అర్థం. అంటే మనకి సహనం తగ్గిపోయింది, యోగ్యత తగ్గిపోయింది. మనందరికీ ఆత్మజ్ఞానం కోసం, ఆత్మజ్ఞాన సంపాదనకు ప్రయత్నం చేయటమే కానీ, అంటే ఆత్మకామం అంటారు దాన్ని, విషయాల మీద మన మనసు పోతుంటే అది కామం. ఆత్మకామం వేరు. ఆత్మకామం అంటే ఆత్మను తప్పించి వాళ్ళు దేన్ని వరించరు. వాడికి ఏదన్నా కోరిక ఉంటే ఆత్మజ్ఞానం మీద, దాన్ని ఆత్మకామం అంటారు. కామం కాదు అది, ఆత్మకామం. ఆత్మకామం అంటే ఏంటంటే వాళ్ళు మనస్సు అంతా ఆత్మ చుట్టూ తిరుగుతుంది, ఆత్మనే వరిస్తుంది. ఇంకా అనాత్మ వస్తువుల మీద వాళ్ళ మనస్సు వాలదు. ఆత్మకామం ఉన్న వాళ్ళు మాత్రమే ఆత్మ వరిస్తుంది. ఆత్మచేత ఎవరైతే వరించబడ్డారో వాళ్ళకు మాత్రమే ఆత్మ ఎరుకులోకి వస్తుంది, వాళ్ళకు మాత్రమే వాళ్ళకి తెలియబడుతుంది ఆత్మజ్ఞానం. కానీ ఈ బాహ్య పరిస్థితి ఇదంతా స్వప్నమే. ఈ స్వప్నంలో అంటే స్వప్నం ఎవడికొస్తుందో వాడెంత నిజమో స్వప్నం కూడా అంతే నిజమని. మీరు స్వప్నం, మీకు స్వప్నం వస్తుంది లోపల, ఆ స్వప్నం ఎవడికైతే వస్తుందో వాడెంత నిజమో ఆ స్వప్నం కూడా అంతే నిజం. అలాగే ఈ జాగ్రత్త అవస్థలో ఈ కష్ట సుఖాలు ఎవడైతే అనుభవిస్తున్నాడో, అదృష్టాలు దురదృష్టాలు ఎవడైతే అనుభవిస్తున్నాడో, ఈ పుణ్యపాపాలు ఎవడైతే అనుభవిస్తున్నాడో, అనుభవించేవాడు ఎంత అబద్ధమో ఈ కూడా అంతే అబద్ధం అని శాస్త్రంలో చెప్పాడు. అయితే ఇవన్నీ మన గ్రంథాలు చదివేటప్పుడు అబద్ధాల కింద అనిపిస్తాయి. అద్వైతం అనేది అనుభవంలోకి రావాలి. ఉన్నది ఒక్కటే, ఉన్నది ఏకాత్మ పంచకంలో చెప్తాడు ఆ వివరాలు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అది అనుభవం నోడుచోడు చెబితే ఏముంది? నోడుచోడు చెప్పడం వల్ల, పుస్తకాల్లో చదవటం వల్ల మీకు అది దాని వైభవం తెలియదు, దాని సుఖం తెలియదు, దాని ఆనందం తెలియదు. అది ఉండటం, అది ఎలా ఉందో లోపల అది తెలియదు. అద్వైతం అనుభవంలోకి వచ్చినప్పుడే దాని యొక్క సౌందర్యం మీకు తెలుస్తుంది, అందులో ఆనందం తెలుస్తుంది. కానీ ఒట్టి మాటల వల్ల ఏం ప్రయోజనం లేదు. శివుడు మొదటి ఆచార్యుడు, మొదటి గురువు. శివుడు మొదటి ఆచార్యుడు, మొదటి గురువు. వాడు చేసిన పని ఏంటంటే, శివుడు ఆత్మరూపంలో మన హృదయంలో అంతర్యామగా ఉన్నాడు. వాడు హృదయంలో, మన హృదయంలో అంతర్యామగా శివుడు ఉన్నాడు. ఆడ అంతర్యామిగా ఉన్నవాణ్ణి మనం అందుకునేటట్టు చేయటమే, అంటే మన దేహ బుద్ధిని, ఇంద్రియ బుద్ధిని, ఈ అహంభావన బుద్ధిని అన్ని అతిక్రమింపజేసి ఈ పంచభూతాలని, పంచకోశాలని, ఇవన్నింటినీ అతిక్రమించే మనం చూస్తే ఈ ప్రపంచాన్ని అన్నింటి చేత మన కాని విషయాల్లోంచి మన చేత ఓవర్కమ్ చేయించి ఆ లోపల సహృదయాన్ని అంటే సద్వస్తువుని మనకు పట్టి ఇచ్చేవాడే శివుడు. వాడే ఆచార్యుడు, వాడే గురువు. ఆచార్యుడు అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా ఎవడికి బ్రహ్మజ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానం కలగదు, ప్రశ్న లేదు. అయితే రమణ మహర్షి వారిని గురువు అంటారు, రామకృష్ణుని గురువు అంటారు, కానీ రామకృష్ణుని ఆచార్యుడని ఎవరు అనరు. శంకరాచార్యుల వారిని ఆచార్యుడే అంటారు. ఆచార్యుడు వేరు, గురి వేరు. ఇద్దరు ఆచార్యుడు వేరు, గురి వేరు. ఆచార్యుడే, ఆచార్యుడు ఆచార్య పదవి చేస్తాడు, గురువు పదవి కూడా చేస్తాడు. ఎలా అంటే, ఆచార్యుడు శాస్త్రాన్ని, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాన్ని దగ్గర పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఋషులు ఏది బోధించారో అది మీకు అర్థమయ్యేలా చెబుతూ, మీ తలకి పట్టేలాగా చెబుతూ, మీ తలకి ఆ బోధ కూడా నిష్కామంగా చెబుతూ, మీ తలకి వాళ్ళు ఆ పూర్వం గురుకులంలో విద్య ఎలా చెప్పేవారంటే చాలా ఫ్రీగానే చెప్పేవారు. కష్టపడి గంటల తరబడి ఏం ఆశించి చెప్పేవారు కాదు. కానీ చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఈ శిష్యులు వాళ్ళకు తోచింది ఇచ్చేవారు. ఈ శిష్యులు పట్టుకెళ్ళి గురువుకి వాళ్ళకు తోచింది ఇచ్చేవారు. అది వాళ్ళు భేదవాళ్ళు, ఆ చదువుకున్నవాళ్ళు భేద, అక్కడ మహారాజు అక్కడే చదువుకున్నవాడు, భేదవాడు అక్కడే చదువుకున్నవాడు. ఆ గురుకులంలో వాడు భేదవాడు అనుకున్నప్పుడు ముందే చెప్పేవాడు ఆచార్యుడు, నువ్వేం ఇవ్వద్దని. వాళ్ళు ఇవ్వగల సమర్థత ఉంటే చదువు పూర్తి అయ్యాక తోచిన దాని ఆఫరింగ్స్ అంటారు, దాని పూజ, అది గురు పూజ కింద చేసేవారు. కేవలం డబ్బు పెట్టి విద్య కొనుక్కోవటం కాదది. ఇప్పుడు మామూలుగా నెలకింతని కాలేజీలు లేదా కడతాం కదా, అలా పెట్టి అలా పర్చేజ్ చేయలేదు విద్యను. వాళ్ళు విద్య, వాళ్ళ ఉపాధ్యాయులు కూడా అలా అమ్ముకో, ఆచార్యుడు విద్యను అమ్ముకోడు. ఆచార్యుడు ఏం చేస్తాడంటే, తన ఉపనిషత్తుల్ని, వేదాన్ని, శాస్త్రాన్ని దగ్గరే పెట్టుకుని మీకు బోధిస్తూ, వాడు బోధించే విషయాలకి మామూలు కాలేజీ మాస్టర్ అంటాడు కాదు ఆచార్యుడు అంటే, వాడు బోధించే విద్య మీకు తలక పడతామో లేదో చూసుకుంటాడు. మీరు ఆచారంగా ఉన్నారా అనాచారంగా, వాడు ఆచార్యుడు, వాడు ఆచారంగా ఉంటాడు. మీరు ఆచారంగా ఉన్నారా అనాచారంగా ఉన్నాడా చూసుకుంటా ఉంటాడు ఆచార్యుడు. మీరు అనాచారంగా ఉన్నారనుకుంటే మిమ్మల్ని ఏమన్నా తిట్టడం, ఇప్పుడు మిమ్మల్ని ఏమని తిట్టడం. మీకు ఆ విద్యను బోధిస్తూ మీకు తెలియకుండా అనాచారంలోంచి బయటకు తీసుకొస్తాడు వాడు ఆచార్యుడు. ఏమి కొట్టడం తిట్టడం మిమ్మల్ని ఏం బంధనించడం. ఆ విద్య యొక్క అంటే ఆ టీచింగ్లో ఉన్న ప్రభావం చూపించి పూర్వం కొంతమంది లెక్కల మేస్టర్లు ఉండేవారు, లెక్కలు చెప్పి మేస్టర్లు వాళ్ళు నూటికి సున్నలు వచ్చిన వాళ్ళకి నూటికి 100 మార్కులు వచ్చేదా చెప్పగలరు లెక్కలు. పూర్వం ఉండేవారు లెక్కలు, నూటికి సున్న వచ్చి లెక్కల వాణాన్ని తీసుకెళ్తే నూటికి 100 పాళ్ళు కొట్టకుండా తిట్టకుండా నూటికి 100 మార్కులు వచ్చి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి లెక్కల్లో ఉన్న డెడికేషన్, వాళ్ళు నడుస్తున్న లెక్కల్లాంటి వాళ్ళు, వాళ్ళు వాకింగ్ మ్యాథమెటిక్స్, వాళ్ళు నడుస్తున్న లెక్కల్లాంటి వాళ్ళు మీకు బోధించి నూటికి 120 ఇప్పుడు వేస్తున్నారా లేదా. పూర్వం నూటికి 120 మార్కులు వేసేవారు, పూర్వం 100 అనుకోండి 120 మార్కులు వచ్చి ఒకడికి లెక్కల్లో, 100కి 120 వస్తాయంటే వాడు ఏం చేసేవాడంటే 10 లెక్కలు ఇచ్చి 8 లెక్కలు చేయమని వారు పూర్వం 10 లెక్కలు. ఒకళ్ళు ఏం చేశారు, 8 లెక్కలు చేసేసి మిగతా 2 లెక్కలు కూడా చేసేసేవారు. 10 లెక్కలు ఇచ్చి 8 మాత్రమే చేయండి చెప్పేవారు. ఒక విద్యార్థి ఏం చేస్తాడు, ఒక విద్యార్థి ఏం చేసేవాడంటే ఆ 8 లెక్కలు చేసేసి 8 లెక్కలు 10 చేసేస్తే మనకి అక్కర్లేకపోయినా అదనంగా కూడా 2 లెక్కలు రైడ్ చేశారు కాబట్టి 100కి 120 మార్కులు ఇచ్చేసేవారు. నీకు 8 మార్కులు వచ్చాయంటే 100కి 120 అనవడం. మరి ఇప్పుడు ఆ సిస్టమ్ లేదనుకుంటాను. ఇప్పుడు విద్యా విధానం ఎలా ఉందో మనకు తెలియదు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. పూర్వం 100కి 120 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఎవరికి ఆ పద్ధతి లేదు. ఇప్పుడు పూర్వం ఉండేది ఆ పద్ధతి ఉండదు. అంటే ఆచార్యుడు గురించి ఎందుకు చెబుతున్నానంటే ఆచార్యుడు అంటే ఆచారం గలవాడు, అనుగ్రహ స్వరూపుడు, నిష్కామంగానే విద్య బోధించేవాడు, నిష్కామంగానే. ఈ విద్యార్థులు వాడు ఆచార్యుడు మరి అందరికి అన్నం పెట్టలేడు కదా, భిక్ష చేసుకునేవారు ఆ ప్రాంతంలో. ఈ విద్యార్థులు భిక్ష చేసుకునేవారు, భిక్ష చేసుకుని ఆచార్యుడి దగ్గర చదువుకునేవారు. కొంతమంది ధనవంతులైన ఆచార్యులు వాళ్లే పోషించి వాళ్లే విద్య చెప్పిన ఆచార్యులు కూడా ఉన్నారు పూర్వం. కొంతమంది ధనవంతులైన ఆచార్యులు వాళ్లే విద్య చెప్పి వాళ్లే పోషించినటువంటి ఆచార్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇందుకే శివుడు మనకు మొదటి ఆచార్యుడు, మొదటి గురువు. ఆడు శివు దక్షిణామూర్తి కూడా శివుడి యొక్క మరొక రూపం. ఆయన మౌనంగానే బోధించాడు, మాటలతోటి సంబంధం లేకుండా, సైగలతోటి సంబంధం లేకుండా ఆయన ఆత్మవిద్యని మౌనంతో బోధించాడు. రమణ మహర్షి గారు పూర్తిగా మౌనం కాదు, పూర్తిగా వాక్కు మాటలతో మధ్య మార్గంలో ఆయన బోధించాడు. ఆచార్యుల వారు, శంకరాచార్యుల వారు రచనల ద్వారా వేదాలకి, ఉపనిషత్తులకి కామెంటరీ రాశాడు, భగవద్గీతకు రాశాడు, బ్రహ్మసూత్రాలకు రాశారు, వాటికి వ్యాఖ్యానాలు అన్నీ రాసి పైగా ఎంతవరకు అర్థమవుతాయి ఆ వ్యాఖ్యానాలు అని ఆయనలో ఆయన అనుకుని ఆయన చిన్న చిన్న మాటలతోటి ప్రకరణ గ్రంథాలు రాశారు. అయితే ఇక్కడ మీకు ఆచార్యుడికి చదువు ఉండాలి, గురువుకి చదువు అక్కర్లేదు. అంటే గురువు అంటే రామకృష్ణ పరమహంసను ఆచార్యుడు అంటారు, ఆచార్యుడు అందరు గురువు అంటారు. ఎంచేది గురువు, ఆయనకి చదువు లేదు. మీకు ఉపనిషత్తులు అయ్యి కూర్చుని దగ్గర కూర్చోబెట్టి చెప్పే శక్తి ఆయనకి లేదు, ఆయనకు చదువు లేదు కదా. అయినప్పటికీ ఆ ఉపనిషత్తుల సారమంతా ఆయనకు అనుభవంలో ఉంది కాబట్టి ఉపనిషత్తుని ఉపనిషత్తు కింద చెప్పకపోయినా అదంతా ఆ వేదజ్ఞానం అంతా ఆయన అనుభవంలో ఉంది కాబట్టి అది ఆయన తరించాడు కాబట్టి ఆ తరే మాటలు మీకు మిమ్మల్ని తరింపజేయడానికి మాటలు చెప్పి మీ పట్ల దయ చూపించి మీ పూర్వపు అలవాట్లు తీసేసి మీకు మంచి అలవాట్లు కలగజేసేవాడు అని చెప్పి గురువుకి చదువు ఉండక్కర్లేదు, గురువు అనుగ్రహం స్వరూపుడే. అయితే ఆచార్యుడికి చదువు ఉండాలి. ఆచార్యుడు ఏం చేస్తాడంటే ఆడు చదువు చెబుతాడు, అనుగ్రహిస్తాడు. గురువు ఏం చేస్తాడంటే చదువు చెప్పలేడు, అనుగ్రహిస్తాడు. గురువుకి ఆచార్యుడికి ఇక్కడ తేడా ఉంది. గురువు టీచర్గా ఉండక్కర్లేదు. గురువు కొంతమంది ఏమంటే రమణ మహర్షి గారు ఎవరికైనా ఉపనిషత్తులు చెప్పారా, రామకృష్ణుడు ఎవరికైనా ఉపనిషత్తులు చెప్పాడు అంటారు. అది అసలు వాళ్ళకి తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు వాళ్ళకి. అంటే ఆచార్యుడు ఏ స్థితిలో ఉంటాడో గురువు కూడా ఆ స్థితిలోనే ఉంటాడు. అయితే ఇతను సబ్జెక్టు వారీగా చెప్తాడు. వీడెవరో ఆచార్యుడు, ఆచార్యుడు చెప్పిందే గురువు కూడా చెప్తాడు. అయితే సబ్జెక్ట్ అక్కడ ఉపనిషత్తులు ఎదురుకుండా పెట్టుకు చెప్పడా, సారమే తను చెబుతూ ఉంటాడు. కానీ అనుగ్రహం దగ్గరికి వచ్చేటప్పటికి, దయ చూపించడం వచ్చేటప్పటికి ఇద్దరు సమానం. ఆచార్యుడు కూడా దయ చూపిస్తాడు, గురువు కూడా దయ చూపిస్తాడు. కానీ ఇతను ఒక సబ్జెక్టు లెక్కలు చెప్పినట్టు, సైన్స్ చెప్పినట్టు ఆచార్యుడు చెప్తాడు. వాడు చెప్పిన సారమే ఈ గురువు కూడా చెప్తాడు, తన హృదయంలో తన అనుభవాన్ని తీసి చెప్తాడు. అంచేది గురువుకి చదువు ఉండాలనేం అక్కర్లేదు, కానీ అది ఆచార్యుడు చేసే పని. అంటే గ్రంథాలను దగ్గర పెట్టుకుని శబ్దానికి అర్థం చెప్పలేకపోయినా గురువు తన తరించి మిమ్మల్ని తరింపజేస్తాడు, మిమ్మల్ని తరింపజేస్తాడు. అంచేది మన గురువే సరిపోతాడు, గురువుతో పాటు ఆచార్యుడు కూడా దొరికితే ఇంకా మంచిది. గురువు చాలు మనల్ని ఉద్ధరించడానికి, గురువుతో పాటు ఆచార్యుడు కూడా దొరికితే ఇంకా మంచిది. అందుచేత ఇది గురువు అంటే ఇప్పుడు ఇంతకీ శివుడు ఎవరు? ఆచార్యుడిగా పనిచేయగలడు, గురువుగా పనిచేయగలడు, యోగి మొట్టమొదటి యోగి. అందుచేత శివుడు అన్ని పాత్రల్లో పోషించగలడు. ఇంతకీ ఇప్పుడు మనకు గ్రహించి శివుడు అంటే సత్యం, శివుడంటే శాంతం, శివుడంటే మంగళం, శివుడంటే వినయం, నిరాడంబరానికి నిరాడంబరానికి గుర్తు. అన్ని శక్తులు ఉన్నప్పటికీ ఏమీ లేకుండా నిరాడంబరంగా ఉన్నట్టు కనిపిస్తాడు. ఏమీ ఆడంబరం కనపడదు. ఏదో పులిచి ఏదో చర్మం కప్పుకుంటాడు, పులి చర్మం అది కప్పుకుంటాడు. మీకు పైకి ఏమీ కనపడదు. కానీ విద్యాస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. అక్షరాభ్యాసం ఆయన పేరు మీదే చేస్తారు. వ్యాకరణ శాస్త్రం అంతా కూడా శివుడే ప్రసాదించాడు, యోగ శాస్త్రం అంతా కూడా శివుడే ప్రసాదించాడు. అంచేత శివానుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా ఎంతవరకు ప్రపంచంలో ఎవరికి అద్వైత అనుభవం రాలేదని చెప్తారు. వాడు శంకరాచార్యుడు అనివ్వండి, మరొక ఆచార్యుడు అనివ్వండి, శివానుగ్రహం లేకుండా అంటే మిగతా అనుభవం విశిష్టాద్వైతం ద్వైతం అన్ని విడిచిపెట్టండి. శివానుగ్రహం అద్వైతానుభవం కావాలంటే ఈశ్వరానుగ్రహం లేకుండా, ఈశ్వరుని దయ లేకుండా మీరు అద్వైత, మీరు గ్రంథాలు చదివినా పెద్దలు చెప్పిన మాటలు విన్నా మీకు అద్వైత అనుభవం రాదు రాదు. ఆ ఈశ్వరుని దయ కలవాలి. ఆ ఈశ్వరుని దయ కలగాలంటే మన ప్రవర్తన బట్టి ఉండదు, కానీ మన నోటితోటి మాట్లాడే మాటలను బట్టి ఉండదు. మనకి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎటువంటి చేతులతోటి ఎటువంటి పనులు చేస్తున్నాం. ఓ శంకర, ఓసారి శంకరాచార్యులు వారు ఏమన్నారంటే, ఓ శంకర, ఓ శంకర, నేను దేశం అంతా తిరుగుతున్నాను, నా పాదాలతోటి దేశం అంతా తిరుగుతున్నాను. నేను దేశమంతా తిరిగినా నీ ప్రదక్షిణ పాదాలతోటి నీ ప్రదక్షిణమే చేస్తున్నాననే భావనతో తిరుగుతున్నాను. శంకర, శంకర, నా చేతులతోటి లోకానికి సంబంధించిన పనులు చేసినా, నా చేతులతోటి ఏదైనా మంచి పనులు నేను చేసినా, ఇదంతా నీ పూజ నీకు నేను చేస్తున్నాను శంకర అన్నాడు శాచార్యులు. నేను ఏదో దేశ సంచారం చేస్తున్నాను అనుకోవటం లేదు, నీ ప్రదక్షిణ చేస్తున్నాను అనుకుంటున్నాను. నా పాదాలతోటి ఎక్కడికెళ్ళినా నీ చుట్టూరు తిరుగుతున్నాననే భావనలో ఉన్నాను. నా చేతులతోటి ఏ పని చేసినా మనకి అహంకారం, మంచి పనులు చేసేవాళ్ళు కూడా అహంకారాన్ని పెంచుకుంటారు. బయటికి మంచి పనులు చేసినట్టు కనిపిస్తుంది, లోపల శుభ్రంగా కుళ్ళిపోతూ ఉంటారు. ఎంచేదంటే నేననే తలంపు అక్కడ ఉంది కదా, ఆ నేననే తలంపు వాడిని శుభ్రంగా పాడు చేసేస్తున్నాను. వాడికి పుణ్యం రావచ్చు, జ్ఞానం సున్నా, పారిశుద్ధ్యం సున్నా. నేననే తలం పెట్టుకుని కొన్ని మంచి పనులు చేసినా వాడికి పుణ్యం వచ్చినా, పుణ్యం ఏముంది, ఒక కాలంలో చేస్తాడు ఇంకో కాలంలో అనుభవంలోకి వస్తుంది, పోతుంది, ఇది పోతుంది అది పోతుంది, పాపం కూడా అంతే. ఇప్పుడు శంకర, నువ్వు పుణ్యపాపాలకు అతీతంగా ఉన్నావు. నువ్వు ఎక్కడైతే ఉన్నావు అక్కడ పుణ్యం ఏంటి పాపం ఏంటి, లాభ నష్టాలకు అతీతంగా ఉన్నావు. ద్వంద్వాలు లేవు అక్కడ. ఈ మంచి గుణాలకి చెడ్డ గుణాలకి అతీతంగా ఉన్నావు. నువ్వు గుణాలకు అతీతంగా ఉన్నా మేము చెడ్డ గుణాలను పోగొట్టుకోవడానికి మంచి గుణాలను ఆశ్రయించాలి. ఈ మంచి గుణాలని చెడ్డ గుణాలని దాటి ఒకసారి నీ పాదాల దగ్గరికి జంప చేయడం. ఈ చెడ్డ గుణాలను పోగొట్టుకోవడానికి మంచి గుణాలను ఆచరించాలి. ఇలా ఆచరిస్తూ ఒక్కో మెట్టి ద్వారా నీ దగ్గర నీ పాదాల దగ్గర చేరుకోవాలి. కానీ జంప్ చేసినట్టు నీ పాదాలు చేరుకోలేము. మాకు పుణ్యాలున్నా ఐశ్వర్యాలున్నా అవి నువ్వు తీసేసుకో. నీ పాదాల పట్ల మాకు ప్రేమని భక్తిని ప్రసాదించు శంకర అన్నాడు శివుడు. మా ఐశ్వర్యం కావాలంటే నువ్వు తీసేసుకో. మేము పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఏమైనా పుణ్యపాపాలు చేసింటే అవి కూడా తీసేసుకో. కామం లేదు అంటే ఇక్కడ నీకు శుద్ధ ప్రేమ అంటే కోరికలతోటి సంబంధం లేనటువంటి శుద్ధ ప్రేమ అంటే పరిశుద్ధమైన ప్రేమ. అక్కడ కోరికలు ఏముండవు, వాసనలు ఏముండవు. ప్రేమించడం కోసమే ప్రేమించను. అటువంటి ప్రేమను నీ పాదాల మీద మాకు ప్రసాదించు. మా పుణ్యాన్ని తీసేసుకో, మా పాపాన్ని కూడా తీసేసుకో. మాకు జ్ఞానం లేకపోయినా ఏదో నాలుగు పుస్తకాలు చదివి జ్ఞానం ఉందని అది కూడా తీసేసుకున్నాం. ఎందుకు మేము పాడవటానికి? ఈ బుద్ధికి సంబంధించింది ఏదో నాలుగు విషయాలు సంపాదించి ఆత్మజ్ఞానం కాదు, అది నిజమైన జ్ఞానం కాదు, మిథ్యా జ్ఞానం సంపాదించి ఏదో జ్ఞానం ఉందనుకుంటున్నాం, ఏదో తెలివి తక్కువ మందమేమో అది కూడా పుచ్చేసుకున్నాం. మాకు ఇచ్చేది మా దగ్గర ఏముంటాయి పుచ్చేసుకుని ఇంక ఈజనే అదని ఎందుకు? నీ పాదాల దగ్గర మాకు శుద్ధ భక్తిని ప్రసాదించు శంకర అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఈ నేను నాదనే తలంపు, ఇక్కడ రహస్యం ఉంది. ఇక్కడ రహస్యం ఏంటంటే పుణ్యపాపాలను తేలిగ్గా దాటలేము మనం. అవి కనిపిస్తున్నాయి కదా మనకి, కనిపిస్తుంటే ఎలా దాటుతాం? ఇప్పుడు ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి. ఇష్టాలు వాటి ఇంట్లో 10 మంది ఉంటే అందరూ ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. ఒక్క చెల్లు 4 ఉంటే ఇందులో ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. ఇంట్లోనే రాజకీయం ఉంటుంది. ఇప్పుడు ఇష్టాలు అయిష్టాలు మన కళ్ళకు కనిపిస్తున్నాయి కదా, ఎలా దాటగలమన్నాడు ఆచార్యుడు. మీరు కూడా ఆలోచించండి. ఆయన కళ్ళకు కనిపిస్తుంటే ఎలా దాటగలను? ఇప్పుడు నేను నాది అని ఉంది, పోగొట్టుకోండి. నేను ఎక్కడ పోగొట్టుకుంటాను? అస్తమాలు అయ్యే కనిపిస్తాండి నాకంటున్నాడు ఆచార్యుడు. పోగొట్టుకో సాధన చేసి ఏం కర సాధన చేయాలి? అది పోలేరమ్మ సాధన చేయ. తాగేసి రోడ్డు మీద గంతులు వేయడానికి ఇదేమో పోలేరమ్మ సాధన? ఇప్పుడు మనకు కనిపిస్తాంటాయి, ఎలా అతిక్రమించగలం? అంటే ఇక్కడ ఆచార్యుడు చెప్పేది ఏంటంటే ఆ నేను అనే తలంపు, నాదనే తలంపు నువ్వు సాధన చేసి ఓడగొట్టుకోలేవయ్యే. ఒకసారి సాధన చేస్తే బిగిసిపోవచ్చు మనం, అయ్యే బిగిసిపోవచ్చు అయ్యి. అయ్యి నువ్వు సాధన చేసి నీకు కనిపిస్తున్నాయి కదే, నీకు కనపడకుండా ఉంటాయి పోతాయి, కానీ కనిపిస్తే ఎలా పోతాయి అని లాజిక్. నీకు అయ్యి కనపడకుండా మొత్తానికి నీకు కనపడటం మానేస్తే పోతాయి. నీకు 24 గంటలు అయ్యే కనిపిస్తాను, నీకు నీ సాధన ఏంటి పోయి ఏంటి అన్నాడు. అది అది కానీ 24 గంటలు అదే ఆలోచిస్తూ ఎలా పోగొట్టుకో? ఆ గొడవ ఆలోచిస్తూ దాన్ని ఎలా పోగొట్టుకుంటామండి? 24 గంటలు నేను నాది ఆటల గురించి ఆలోచిస్తుండే. ఆటలు గుడి చుట్టూరు తిరిగినట్టు ఆటలు చుట్టూరు తిరుగుతాను. ఇదే పని కదా మనకి, ఒక నిద్దట్లో తప్పించి ఉదయం మొదలు రాత్రి పడుకున్న వరకు ఇదే పని. నేను లేకపోతే నాది, నేను లేకపోతే నాది, ఆరు ఉండేట్లు చుట్టూ నూరు తిరుగుతాండి. అయ్యేలా పోతాయవయ్యా, నువ్వు పొమ్మంటే మటుకు పోతాయి. ఎక్కడ పోతాయి నువ్వు పొమ్మంటే పోతాయి. ఒకసారి గాంధీ గారు కోపం వచ్చి దక్షిణాఫ్రికాలో ఉండగా భార్య మీద కోపం వచ్చి ఇంట్లోంచి బయటికి వెళ్ళి తరిపేసేసాడు లోపల. నువ్వు అక్కడికి ఇండి వెళ్ళిపో, పుట్టింటికి వెళ్ళిపోను. ఆవిడందే ఏంటి, నువ్వు నన్ను కట్టుకున్నావు కదా, కట్టుకుంటే పుట్టింటికి వెళ్ళిపోవడానికి తేలికేంటి అన్న బయట తలుపు తీయంత ముందు ఆ కస్తూరిబాయ్ ఏముందంటే దేశం కానీ దేశం ఇది ఏంటిది పుట్టింటికి వెళ్ళిపోండి ఎక్కడ ఇండి ఎక్కడ దక్షిణాఫ్రికా. గాంధీ గారికి కోపం ఎక్కువ ఉండి చిన్నప్పుడు అది మన కోపకం ఇంట్లో తిట్టుకున్నా పర్లేదు అది తలిపేసేసి అది బయటికి అంటే తలిపేసేసి లోపల గడువు వేసి వెళ్ళిపో పుట్టింటికి వెళ్ళిపో పుట్టింటికి వెళ్ళిపో పుట్టింది ఎక్కడ ఇండియాలో పుట్టింది ఎక్కడ ఉంది ఎక్కడ గుజరాత్లో ఉంది ఆడెక్కడున్నాడు దక్షిణాఫ్రికాలో ఉన్నాడు దేశం కానీ దేశం ఎక్కడికెళ్తుంది అప్పుడు అది అందే నువ్వు నన్ను కట్టుకున్నావు కదరా నేను ఎక్కడికి పోతాను తలుపు తీయండి వాళ్ళు ఎక్కడికి పో అలాగే నేను నన్ను కట్టుకున్నాం కదా ఇక్కడ ఇంక పనే ఉంది ఎలా కట్టుకున్నావు కట్టుకుని నీ ఎక్కడికి పోతావు ఇప్పుడు నేను ఎక్కడికి పోతాను రా తలుపు తీయి నువ్వు నన్ను కట్టుకున్నావు కదా అంది ఎవరు గాంధీ గారు భార్య చెప్పింది రైటే కదా మరి దానికి పెద్ద తతంగం ఉంది కోర్టుకి వెళ్ళాలి విడాకులు ఎలా ఇక పొమ్మంటే పోతారంటే ఇక పొమ్మంటే పోతాను కాదు రెడీగా వాళ్ళ అమాయకులు ఇప్పుడు వాళ్ళు చదువుకున్నారు పెద్దోళ్ళు అయిపోయారు తెలివితేటలు వచ్చేసినాయి వాళ్ళకని ఇప్పుడు కోపం వచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారంటే నేను అది దాన్ని మనం కట్టుకున్న వాటిని వాటిని మనం ఇప్పుడు మనం ఏదో రమణ మహర్షి గారు పుస్తకాలు చదివేసి శంకరాచార్య గారి పుస్తకాలు చదివి మీరు పొండి 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 అంటే అయ్యక్కడ పోతా మీరు పొండి పోండి అయ్యక్కడ పోతాయి పోతాయి అది నేను పోతే అసలు నేను పోతే ఆ నేననే తలంపు పోయే వరకు నీకు ఆత్మజ్ఞానం కలగదని రామకృష్ణ పరమహంస గారు చెప్పారు అసలు పోతే కలుగుతా పోవటం ఎలాగని ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే ఇప్పుడు నీకు నేననే తలంపు ఉంది కదా అది పోతేనే కానీ నీకు ఆత్మజ్ఞానం కలగదని చెప్పారు అది బాగానే ఉంది కానీ అది ఎలా పోతుందని అది పోవాలి కదా అయితే నువ్వు కళ్ళు మూసుకుంటే అది పోతుందా అది నీకు కనపడకుండా ఉంటే పోతుంది కానీ కనిపిస్తా అంటే ఎలా పోతుందని లాజిక్ బాగా అర్థం చేసుకోండి ఇది బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఏదైనా పోవాలంటే అవి మీకు కనపడకుండా వెళ్ళిపోయినాయి అనుకోండి పోతాయి మీరు ఇడిచిపెట్టి ఎప్పుడైతే మీరు అవి కనపట్టాలో మీరు ఇడిచిపెట్టేస్తారో మర్చిపోతారు మామూలుగా పోతాయి న్యాచురల్ క్యూర్ అది న్యాచురోపతి అవి తెల్లారితే ఏ కనిపిస్తాయి ఎక్కడ పోతాయి అవి పోవటానికి అవకాశం లేదు అవి పోవాలంటే ఏం చేయాలి అవి మనకు కనపడకూడదు అవి మనకు కనపడకూడదు అవి మనకు కనపడకుండా ఉంటే అవి పోతాయి అవి ఎంతకాలం అయితే మనకు కనిపిస్తున్నాయో అంతకాలం అవి పోవు ఇక్కడ సిద్ధాంతం ఇది అవి ఎంతకాలం అయితే కనిపిస్తాంటే అవి పోవు అవి కనిపించకుండా పోతే మటుకి ఇంకా పోతాయి అంటే దీని అర్థం ఏంటంటే అరే పెళ్ళం కూడా ఉప్పు ఉండని కానీ డైవర్స్ జరగదు కదా ఇక్కడ కోర్టులో డైవర్స్ అని తేలికే ఎవరు ఇద్దరు ఒప్పుకోకుండా డైవర్స్ ఎలా ఇస్తారో ఒప్పుకోరు ముందు అవి పోవటం మనం ఇచ్చిపెట్టి అవి పోవటానికి ఇష్టం లేవనుకోండి ఏ నేను నాదికిని ఇంకా పోదని చెబుతున్నాడు అవి నీకు అయ్యే కనిపిస్తాడు ఎలా పోతాయి అవి మనకు కనిపించకుండా పోవాలి అంటే దీని అర్థం ఏంటంటే అవి మనల్ని విడిచిపెట్టాలి ఏమన్నాడు అయ్యి అవి మనల్ని విడిచిపెట్టాడు అయ్యే ఐన్స్టీన్ మొదటి భార్య ఐన్స్టీన్కి విడాకులు ఇచ్చింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ మొదటి భార్య ఆల్బర్ట్ ఐన్స్టీన్కి విడాకులు ఇచ్చింది అప్పుడు ఏమన్నాడంటే నువ్వే నన్ను విడిచిపెట్టేస్తానంటున్నావు నేను నిన్ను విడిచిపెడతానని అంటలేదు నేను నువ్వే నన్ను విడిచిపెట్టేస్తున్నావు అంటే నాకు అభ్యంతరం లేదని చెప్పాడు అలా పోవాలి ఈ కూడా ఇక్కడ అర్థం ఐన్స్టీన్ ఏమన్నాడంటే నిన్ను నేను విడిచిపెడతానని అంటలేదు నువ్వే నన్ను విడిచిపెట్టేస్తానంటున్నావు విడిచిపెట్టేస్తాను నీ మీద నాకేం కోపం లేదు ఇప్పుడు నాకు నోబెల్ ప్రైజ్ ప్రకటించారు ఎంత డబ్బు వచ్చేస్తుంది నాకు నోబెల్ ప్రైజ్ అంటే కోట్ల మీద వచ్చేస్తుంది డబ్బు ఎంత డబ్బు వచ్చేస్తుంది నాకు మరి ఇంతకాలంలో నాకు భారీగా ఉండి డబ్బు వచ్చి ముందు వెళ్ళిపోతున్నా బాబు నువ్వు అమాయకురాలు అంటే వాడు ఎంత గొప్ప వాళ్ళంటే ఆయన ఇష్టం వాళ్ళనే నువ్వు వెళ్ళిపోదు కానీ అప్పుడు వరకు ఒక నెల రెండు నెలల లాగా డబ్బు ఇచ్చేస్తారు నాకు ఆ డబ్బు ఇచ్చేస్తే పోనీ ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను ఇప్పుడు వరకు నాతో పాటు ఉన్నావు కదా అందులో 50% ఏమో విడాకులు ఇచ్చి పెళ్ళడానికి డబ్బు ఎవడిస్తాడండి విడాకులు ఇచ్చి పెళ్ళడానికి ఆడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆడు భక్తుడు కాదు ఐన్స్టీన్ కానీ 12వ అధ్యాయంలో చివర 8 శ్లోకాల్లో ఏ గుణాలైతే చెప్పాడో భగవంతుడు కృష్ణుడు అన్ని గుణాలు ఆల్బర్ట్ అనిస్తానుకున్నాడు. ఏమండి విడాకులు ఇచ్చే పెళ్ళానికి ఎవడైనా డబ్బు ఇస్తాడా? అందులో ఎంత డబ్బు వచ్చేస్తుందండి ఆల్బుకు ఏది ఆ నోబెల్ ప్రైజ్ డబ్బు. అందులో పోనీ తోచింది ఇచ్చి వెళ్ళిపోమన్నా పర్లేదు వాడు. అందులో 50% నా దేహంలో నువ్వు సగం భాగం ఇంతవరకునే, అయితే నువ్వు ఇందులో 50% నీకు ఇచ్చేస్తున్నాను నువ్వు పట్టిపో. అయితే నేను నీ మీద కోపం పెట్టుకోను. ఎక్కడన్నా బస్టాండ్లో కనిపించినా రైల్వే స్టేషన్లో కనిపించినా ఎక్కడ నువ్వు కనిపిస్తావునుకో నేను నాకు పరాగ్గా ఉంటాను. ఆయన తలకాయ ఇక్కడ ఉండదు ఎక్కడో ఉంటుంది. నేను పరాగ్గా ఉంటాను, నన్ను పలకరించు, నేను కూడా పలకరిస్తాను, విరోధం అక్కర్లేదు. విడిపో ఎలాగ విడిపోతున్నాం కదా, స్నేహంగా విడిపోదాం, స్నేహంగా విడిపోదాం, పార్టీని విడిపోదాం. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ డబ్బులో ఎంత డబ్బు వచ్చిందో సగం డబ్బు ఇచ్చి మర్యాదగా పంపేశాడు, కనపడకుండా వెళ్ళిపోయింది. అలాగ నేను నాది వెళ్ళిపోతే ఏం పర్లేదు, అలా వెళ్ళిపోవాలి అంతే. అంటే ఆయన ఇచ్చాను మొదటి బారు ఎంత న్యాచురల్గా జారుకుందో అలా నేను నాది అనేది మనంత సహజం. అంటే దీని అర్థం ఏంటంటే వాటిని మనం విడిచిపెట్టగలం, ఆ విడిచిపెట్ మనం విడిచిపెట్టి అది వెళ్ళిపోవాలి. కానీ ఐన్స్టైన్ పిల్లలు వెళ్ళిపోయినట్టు మనం వెళ్ళ ఐన్స్టైన్ పెళ్ళడానికి ఐన్స్టైన్ విడిచిపెట్టడం ఇష్టం లేదని తెలియక. అంటే ఇక్కడ మీరు సబ్జెక్ట్ ఎలా అర్థం చేసుకోవాలంటే వాటిలు అంతా విడిచిపెట్టి మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, కానీ మనం విడిచిపెట్టడం అనేది చాలా కష్టమైన సాధ్యం. మరికి ఎక్కడో చెట్టు కింద కూర్చుని ఆశ్రమంలో కూర్చుని నేనే ఉండదు నేనే ఉండదు నేనే ఉండండి తేలిగ్గా పోవాలన్నాడు ఆశ్చర్యుడు. ఇందులో పోయినోడు ఎవడో ఉన్నాడో మీరు చెప్పండి. ఆ నేనేమన్నా పుస్తకాలు చదువుతున్నారు ఇందులో పోయినాడు ఆ నేనడే తరం పోయినాడు ఎవడో చెప్పండి. అంటే ఇక్కడ మీరు సబ్జెక్ట్ ఎలా ఫాలో అవ్వాలంటే అవి మనకు కనిపిస్తా అంటే పోవయ్యి వాటిలందరూ కనిపించకుండా వెళ్ళిపోతే పోతాయి. అవి మనల్ని వదిలేయాలి, కానీ మనం వాటిని వదిలేయలేము. అవి మనల్ని వదిలేయటానికి ఈశ్వర అనుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఇది వాటిని మనకి ఈశ్వరుని ధైర్యం అంటే మన ప్రవర్తన మన డే టు డే లైఫ్లో మన బిహేవియర్ ఇంపర్సనల్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఇంపర్సనల్గా ఉండాలి, ఇంటెలిజెంట్ బిహేవియర్ ఉండాలి, ఇంపర్సనల్ బిహేవియర్ ఉండాలి. అంటే అక్కడ పని కనిపిస్తూ ఉండాలి, మనిషి కనపడకూడదు. మనమేంటి మనుషులు కనిపిస్తాం కానీ పని చెయ్యం. ఈశ్వరానుగ్రహం లేకుండా అద్వైత అనుభవం కలగదని. అంటే ఈశ్వరానుగ్రహం ఎప్పుడు నీకు కలుగుతుంది? నీకు రూపబుద్ధి నామబుద్ధి లేకుండా నువ్వు పని చేయటం నేర్చుకోవాలి. అంటే మనిషి కనపడకూడదు, పని కనిపిస్తూ ఉండాలి, మనిషి కనపడకూడదు. వ్యక్తిని చూడడం వ్యక్తిని మనం చూద్దామన్నా కనపడకూడదు అక్కడ. కానీ పని జరిగిపోతూ ఉండాలి, మనిషి కనపడకూడదు. ఇప్పుడు జరిగేదేంటి, పని సున్నా మనిషి కనిపిస్తూ ఉంటారు. అలాగే నీ ఇంపర్సనల్ బిహేవియర్, నీ బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ డే టు డే లైఫ్లో నీ యొక్క బిహేవియర్, నీ చేత నీ మాట నీ తలంపు ఆ విధానం ఎలా ఉండాలంటే ఇంపర్సనల్గా ఉంటే అప్పుడు ఈశ్వరుని దైవి నువ్వు పాత్రుడవుతావు. ఆ ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే, ఈశ్వరుని దయ వల్ల మాత్రమే నేను నాదనే తలంపులు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ ఈశ్వరుని దయలేకపోతే ఆ రెండు నీకు అస్తమానే కనిపిస్తానంటే రోజు కనిపిస్తానంటే వాటిని అక్కడ విడిచిపెట్టగలవయ్యా. ఎంత వండర్ఫుల్ టీచింగ్ వచ్చిండు ఆశ్చర్యండి, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ముందు ఆనందించండి, ఆ సబ్జెక్ట్ విని ఆనందించండి. అంటే మనం ఈశ్వరుడి పట్ల ప్రేమ పెరిగింది డైరెక్ట్గా నేను అని నాదే అనే తలంపులను ఫేస్ చేయకుండా అటు వెళ్లకుండా ఇటు లోపల లోయల్లోకి వెళుతూ అంటే శరీరం బతుకుండగా రామకృష్ణ పరమహంస ఎంత దూరం లోపలికి వెళ్ళేవాడంటే ఎక్కడో ఎక్కడైతే ఈశ్వరు నివాసంగా ఉన్నాడో అంత లోయల్లోకి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతే ఈ కళ్ళు కదిలేది కాదు, ప్రాణం కనపడేది కాదు, ముక్కులో ప్రాణం కనిపించేది కాదు, ఈ కళ్ళు కూడా ఈ లోపల ఈ నేత్రాలు అటు ఇటు కదిలి శవం నేత్రాలు అలా ఉంటే అలా అయిపోయేవాడు. ఏంటి మనిషి చచ్చిపోయేవాడా, మనిషి చచ్చిపోయాడా అనిపిస్తుంది చూసినప్పుడు. అంత లోతులోకి వెళ్ళేవాడు శరీరం ఉండగా, అంత లోతులోకి వెళ్ళి మళ్ళీ అరగంటకో గంటకో బయటకు వచ్చేవాడు. అక్కడ ఆ టైంలో ఆయనకు బాడీ కాన్షియస్నెస్ అసలు ఉండేది కాదు. అసలు శరీరం ఒకటి, ప్రపంచం ఒకటి అని వరల్డ్ కాన్షియస్నెస్ కానీ శరీర కాన్షియస్నెస్ కాదని, అంటే శరీరంలో ప్రాణం ఉండగానే శవంలాగా అయిపోయేవాడు. అంత లోయల్లోకి వెళితే అప్పుడు ఆయన పరమాత్మ దయ, అంత లోయతుల్లో గెల్లి పరమేశ్వరుడు దయ ఆయన సంపాదిస్తే అప్పుడు ఈ రెండు ఆయన నేను నాది అనే రెండు తలంపులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అంచేత ఏమంటారంటే మనం సహనం లేకుండా హృదయం యొక్క లోయలు పెరగవు. టాలరెన్స్ లేకపోతే హృదయం యొక్క లోతులు పెరగవు. అయితే సహనం ముఖ్యం, వినయం ముఖ్యం. అంటే భక్తుడు అనేవాడు ఏం చేయాలంటే మీకు బాహ్య పరిస్థితులు ఒక అన్ని విధాల, అంటే బాహ్య పరిస్థితులు మన ప్రారంభాన్ని బట్టి ఉంటాయి. ఒకసారి అదృష్టం, ఒకసారి దురదృష్టం. ఒకే మనిషిని కొంతకాలం అదృష్టం వెంటాడుతుంది, ఒకేసారి దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది, దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఎక్కడైతే తీపి పదార్థాలు అమ్ముకున్నాడో, ఎక్కడైతే పుష్పాలు అమ్ముకున్నాడో అక్కడే మళ్ళీ కట్టెలు అమ్ముకోవలసి ఉంటుంది. అంచేత అదృష్టం వెంటాడుతుంటుంది, దురదృష్టం వెంటాడుతుంది. ఈ అదృష్ట దురదృష్టాలు అనేవి చేసిన కర్మను బట్టి వస్తాయి. దానికి జ్ఞానానికి ఏమీ సంబంధం లేదు. అహంకారం ఎంత నిజమో, నీ అదృష్టం అంతే నిజం, నీ దురదృష్టం అంతే నిజం, నీ పూర్వజన్మ అంతే నిజం, నీ రాబోయే జన్మ అంతే నిజం, ఇవన్నీ కల్పితమే, ఇవన్నీ అహంకారం యొక్క కల్పితమే. అంటే డ్రీమ్ ఎంత నిజమో, డ్రీమర్ ఎంత నిజమో, డ్రీమ్ అంతే నిజం. నీ మనస్సు ఎంత అనుభవించుకో, నీ మనస్సు ఎంత నిజమో, నీ దేహభావన ఎంత నిజమో, నీ దేహాత్మ బుద్ధి ఎంత నిజమో, నీకు వచ్చే అదృష్టాలు దురదృష్టాలు శరీరానికి సంబంధించిన చావులు పుట్టుకలు ఇవన్నీ అంతే నిజం. ఇది ఆచారణ బోధ. అంచేది ఇక్కడ వాడు చెప్పేది ఏంటంటే నీ లోపల పరమేశ్వరుడు అంతర్యామి, పరమేశ్వరుడు అంతర్యామి నీ హృదయాంతరాళంలో ఉన్నాడు. అయితే నువ్వు అంత లోపల దిగలేకపోతున్నావు. ఇంద్రియ నిగ్రహం లేదు, మనో నిగ్రహం లేదు. లేనప్పుడు అంత లోయల్లోకి నువ్వు వెళ్ళలేకపోతున్నావు, నీకు తూకం తక్కువ ఉంది. మామూలుగా మనుషులు మనం అంటా ఉండదు, తేలిక మనుషులు అంటారు చూడండి. వాళ్ళకప్పుడు మజ్జిగ పోసామండి, వీళ్ళకప్పుడు పాలు పోసామండి, వాళ్ళకప్పుడు మిఠాయి మొక్క ఇచ్చామండి, ఇలా అంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళందరినీ తేలిక మనుషులు అంటారు. ఏమంటారు? తేలిక మనుషులు అంటారు. మనిషి ఉండాలి. ఆ తూకం ఎలా వస్తుందంటే ఈశ్వరుని దయ లేకుండా మనిషికి తూకం రాదు, మనిషికి తూకం రాదు. ఈశ్వరుని దయ లేకుండా మనిషికి తూకం రాదు. అంటే తూకం వచ్చినప్పుడే, నువ్వు నిగ్రహం ఉన్నప్పుడే, ఈ మనో నిగ్రహం ఉన్నప్పుడే, నువ్వు మనస్సును నియమించుకున్నప్పుడే నీకు తూకం కలుగుతుంది. నువ్వు తూకంగా ఉన్నప్పుడే హృదయాంతరాలలోకి వెళ్ళగలవు. నువ్వు హృదయాంతరాలలోకి వెళ్ళి కొడితే అక్కడ నీ హృదయంలో దేహానికి లోకానికి మనస్సుకి సంబంధం లేని ఒక పరమ సత్యం ఉంది. అక్కడ నారాయణుడు ఉన్నాడు, అంతర్యామగా నారాయణుడు ఉన్నాడు. అదంతా ఆయన లీలాయని కల్పితం. నీ కళ్ళకు కనిపించినంతా ఆయన కల్పితమే. నీ నీడ నువ్వు అనుకోవటం ఎంత నిజమో, కనిపిస్తున్న ప్రపంచాన్ని నువ్వు అనుకోవటం కూడా అంతే నిజం. వీడు ఈ ప్రపంచానికి ఓ పతి ఉన్నాడు, ప్రపంచానికి ఓ పతి ఉన్నాడు, ప్రపంచానికి కూడా ఓ భర్త ఉన్నాడు. వాడే నారాయణుడు, వాడే నారాయణుడు. వాడు అంతటా ఉన్నాడు, పంచభూతాలకు ఆధారంగా ఉన్నాడు, జీవకోటికి ఆధారంగా ఉన్నాడు. జీవకోటి అంతలా ఉన్నవాడు, అందరికీ ఆధారంగా ఉన్నవాడు, నీ హృదయంలో అంతర్యామిగా కూడా ఉన్నాడు. నువ్వు వాణ్ణి సమీపించకుండా ఎక్కడ, నువ్వు బయట ప్రక్రియల వల్ల, బయట జిమ్మిక్కుల వల్ల, బయట చేసే నువ్వు చిట్కాల వల్ల, ఈ కళ్ళు మూసుకోవటాలు, కళ్ళు తెరవటాలు, ముక్కులో గాలి చూడటాలు, ముక్కులో గాలి వదిలేయటం, ఇటువంటి పనులు చెయ్యి కొంత నిగ్రహం ఏర్పడవచ్చు వాటి వల్ల. కానీ బయట చేసే ప్రక్రియల వల్ల, బయట చేసే మ్యాజిక్ల వల్ల నీకు తూకం లేకుండా నేను నా నేను అనే తలంపు, నాదనే తలంపు పోవు. హృదయంలో ఒక సత్యం ఉంది, వాణ్ణే నారాయణుడు అన్నారు, వాణ్ణే బ్రహ్మం అన్నారు. ఉన్నది పరమాత్మ ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది, సద్వస్తువు ఒకటి ఉంది, సత్య వస్తువు ఒకటి ఉంది. నువ్వు వాణ్ణి సమీపించకుండా, నువ్వు వాడి దగ్గరలోకి జరగకుండా, వాడి సమీపంలోకి వెళ్లకుండా, వాడి సమీపంలోకి వెళ్ళి కొలిది వాడికి అందుబాటులోకి నీ లోపల హృదయంలో సత్యము నిన్ను ఎంబ్రాస్ చేసుకునే టైంలో ఈ నేననే తలంపు, నాదనే తలంపు పోతాయి. కానీ అప్పుడు దాకా ఈ పోవు, నువ్వు అజ్ఞానంలోంచి బయటికి రాలేవు. నువ్వు దాన్ని కౌగులించుకోలేవు, దేన్ని? సత్యాన్ని. సత్యం నిన్ను కౌగులించుకోవాలి. సత్యం ఆ నారాయణుడిని హృదయంతరాలకు వెళ్ళినప్పుడు, ఆ నారాయణుడు కౌగులింతలను ఉన్నప్పుడు మాత్రమే ఈ నేను నాదనే తలంపులు పోతాయి. కానీ నువ్వు బయట మ్యాజిక్లు, బయట మ్యూజిక్లు వల్ల, బయట జిమ్మెక్కల వల్ల ఈ పోయే అవకాశం లేదు భయ్యా. బయట ప్రక్రియ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల. యోగం అంటే కేవలం ఆసనాలు అయ్యటం కాదు, యోగం అంటే ఆసనాలు అయ్యటం కాదు. జీవాత్మని పరమాత్మలో, అంటే జీవుణ్ణి తీసుకెళ్ళి వాడి నివాస స్థానమైన హృదయంలో, జీవుడి యొక్క పుట్టుకి స్థానమైన హృదయంలో, ఆ హృదయంలో దాన్ని లయం చేయాలి. దేన్ని? ఈ మనస్సును తీసుకెళ్ళి హృదయంలో లయం. హృదయం అంటే, హృదయం అన్నా ఈశ్వరుడన్నా నారాయణుడన్నా సత్యమన్నా పేర్లు ఒకటే. హృదయం అంటే భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. ఆ మొత్తం ఆ హృదయంలోనే సృష్టి అంతా ఉంది. ఆ హృదయంలో లయం అవ్వాలి. ఆ హృదయంలో ఇది ఈ మనస్సు వెళ్ళి లైవ్ అవ్వాలి. అది లైవ్ అయినప్పుడు దీని స్మృతి నీకు ఉండదు. ఏది నేను అనే తలంపు, నాదనే తలంపు స్మృతే ఉండదు. అప్పుడు నీకు అవి కనిపించకుండా పోతాయి. కనిపిస్తాంటే బుల్లుడు, వాటిని ఎలా జయించగలవు, వాటితో దెబ్బలాడగలవు నువ్వు? అవి పొమ్మంటే పోతాయి. గాంధీ గారి పెళ్ళానే పొమ్మంటే పోలేదు కదా, ఆవిడెక్కడికి పోతుంది? ఇక పో అంటే పోతాయి. అంత తేలిగా ఎన్నో వేల జన్మల నుంచి ఆ దాటి చుట్టూరు తిరుగుతున్నాం మన ఏదేని చుట్టూనే. ఇది ఒక జన్మ, రెండు జన్మలు కూడా. ఈ నేననే తలంపు చుట్టూరు, నాదనే మానవ శరీరం వస్తే ఆ శరీరంతో తాదాక్ష్యం పొందటం, జంతువు శరీరం వస్తే ఆ శరీరంతో తాదాక్ష్యం పొందటం, దేవతా శరీరం వస్తే ఆ శరీరంతో తాదాక్ష్యం పొంది, ఆ శరీరంతో తాదాక్ష్యం పొంది నేనని పెంచుకుంటూ, ఆ నేనని బట్టిన వచ్చిన నాది పెంచుకుంటూ, వేలాది జన్మల నుంచి వచ్చినటువంటి రెండు తలంపుల నుంచి నువ్వు ఉరికేదో అక్కడ కూర్చుని కొంత ఎక్సర్సైజ్ చేసి జపం చేసి పో అంటే పోవం తేలిక కాదు అయ్యా. పోవటం పో అంటే పోతాయా అని ఇది ఆశ్చర్యని బోధ. దాని సమీపంలోకి వెళ్ళాలి. ఏది ఈ నేననే తలంపు? ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన పాయింట్ క్లూ ఏంటంటే, ఈ నేననే తలంపు మనసుకు సంబంధించింది. మీకు అర్థమవుతుంది, బుద్ధికి సంబంధించిన విషయాలు. ఈ నేననే తలంపు, నాదనే తలంపు మనసుకు సంబంధించింది, బుద్ధికి సంబంధించింది. అర్జున, నీ మనసుని నీ బుద్ధిని నాకు ఇచ్చేయి. అర్జున, నీ మనస్సును నాకు ఇచ్చే అంటాడు. ఎవరు మనసుని ఇచ్చేస్తే మనస్సులో ఉంటాయి కదా, నేననే తలంపు, నాదనే తలంపు అంటే ఆయన ఉద్దేశం. మనం మనస్సునానికి ఇచ్చేస్తే ఈ రెండాట్లు పీడ వదిలిపోతుందని. ఎవరి ఉద్దేశం? భగవంతుడి ఉద్దేశం. నీ మనస్సును నాకు ఇచ్చేయి. కానీ చెబుతున్నానే చెప్పటం అంత తేలిక కాదులే ఇవ్వటం. నీ మనస్సును నాకు ఇచ్చేస్తే నువ్వు నాలుగునే బతుకుతావు, నువ్వు ఎటర్నల్ లైఫ్లోకి వచ్చేస్తావు, పారమార్థిక జీవితంలోకి వచ్చేస్తావు, ఎటర్నల్ ఎంజాయ్మెంట్ వచ్చేస్తుంది నీకు, ఎటర్నల్ లైఫ్ వచ్చేస్తుంది. ఎప్పుడు? నీ మనసు నాకు ఇచ్చేస్తే తర్వాత నువ్వు లోకంలో కాదు జీవించేది నా లోపలే జీవిస్తావు. నువ్వు లోకంలో కాదు ఉండేది నా లోపల ఉంటావు మనసు ఇవ్వగలిగితే. కానీ ఇవ్వటం అనేది నేను చెబుతున్నాను కానీ తేలిక కాదు, అభ్యాసం చెయ్యి. అభ్యాసం చేయటం, మనస్సును నాకు సమర్పించడానికి నువ్వు ప్రిపేర్ అవ్వడానికి దానికి అభ్యాసం చెయ్యి. అభ్యాసమే జపము, ధ్యానాలు, ప్రాణాయామాలు అభ్యాసం అంటది. ఇచ్చేస్తే ఏ గొడవ లేదు, ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వలేకపోవడానికి మళ్ళీ ఉపాయం ఏమని చెప్పాడు ఇక్కడ? జపం చేసుకో, ధ్యానం చేసుకో, నా రూపాన్ని ధ్యానం చేసుకో, నా నామాన్ని స్మరించుకో, అది ఇదంతే. ప్రాణాయామం చెయ్యి, ఇంకోటి రకరకాలుగా ఏదో చేసుకుంటున్నారు కదా, ఎవరికి తోచినాయి అని కూర్చోడాలని ఉంచోడాలి ఏదో చేస్తున్నారు. అభ్యాసం అంటే నువ్వు చేస్తున్న సాధన. అభ్యాసం అంటే ఏంటి? నువ్వు చేస్తున్న సాధన. అంటే కొంతమంది జపాలు ధ్యానాలు కూడా చేయలేరు, వాళ్ళే చెప్పేస్తారు మేము చేయలేమని. ఒకవేళ అది కూడా నువ్వు చేయలేవనుకో, నీ అహంకారం యొక్క, నీ మనస్సు యొక్క ప్రీతి కోసం కాకుండా నా ప్రీతి కోసం కర్మ చేయి. ఇది ఎక్స్టర్నల్లే కదా, జపం చేయడం, ధ్యానం చేయడం కష్టమేనా? ఇది బయట గొడవ. పని చేయటం అనేది బయట గొడవ కదా. అంచేత మనిషి ఏం చేస్తాడంటే, మంచి పనైనా చెడ్డ పనైనా వాడు మనస్సు, వాడు అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడానికి అటు పని చేస్తాడు. మీరు చూడండి, మనిషి పొద్దున మొదలు సాయం దాకా వాడు చేసే పనులు ఎక్కువ అహంకారం సంతృప్తి అవుతూ ఉండాలి. వాడు చేసే పని కూడా వాడి అహంకారానికి మేత, వాడు మాట్లాడే మాటలు కూడా వాడి అహంకారానికి మేత. అప్పుడు ఇది ఎలా పోతుంది? నీ అహంకారం పక్కన పెట్టి నాకు ఇష్టమైన పని, నీ ఇష్టాలు అయిష్టాలు వదిలేయి, నీ ఇష్టాలు అయిష్టాలు వదిలేయి. నాకు ఇష్టమైన పని నేను వద్దని పని మానేయి, నేను చేయమని పని చెయ్యి. నాకు ఇష్టమైన పని నువ్వు చేస్తూ ఉంటావు. నాకు ఇష్టమైన పని అంటే నువ్వు ఈ పని ఎలా చేస్తే నా దయ నీకు కలుగుతుందో ఆ రకంగా పని చేసుకుంటూ వెళ్ళు. పని అనేది ఎక్స్టర్నల్గా, నువ్వు ఏదైనా పని చేసుకుంటున్నావు కదా ఇప్పుడు. నువ్వు అసలు ఇందులో శాస్త్రంలో ఏమనుందంటే, పని కూడా మనల్ని విడిచిపెట్టాలి కానీ, అది పని మనల్ని విడిచిపెట్టాలి కానీ, అది మనల్ని విడిచిపెట్టలేము మనం. పని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ పనిని మనం విడిచిపెట్టలేము. అది పనిని మనం అది విడిచిపెట్టేయాలి. ఏది ఇప్పుడు నేను నాది తలంపులను మనం విడిచిపెట్టాలి. మనల్ని విడిచిపెట్టేసినట్టే పని కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే పర్వాలేదు. బలవంతాన్ని అది మనం విడిచిపెడితే, అది మనం విడిచిపెట్టకుండా బలవంతాన్ని మనం విడిచిపెడితే దానివల్ల మళ్ళీ జన్మలు పెరుగుతాయి. న్యాచురల్గా అది మనం విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనే కదా, మనకి ఇబ్బంది లేదు. కానీ మనం చేసుకునే పని బలవంతాన్ని విడిచిపెట్టకూడదు, అలా చేసుకుంటూ ఉండాలి. ఆ చేసే పని విధానం ఎలా ఉండాలంటే ఈశ్వర ప్రీత్యర్థం ఉండాలి. ఏది ఇది అంటే, ఇందాక శంకరుడు ఏమన్నాడు, నేను చేతులతో చేసే పని ఎవరినో ఉద్ధరిస్తున్నానని అనుకోవటలేదు, నీ పూజ అనుకుంటున్నాను. ఏమన్నాడు? నీ పూజ అనుకుంటున్నాను. చేతులతో చేసే పని అంటే నీ పూజే, అంటే నీ పని నేను చేస్తున్నాను. ఆ భావనతో మనం చెయ్యాలి. అప్పుడు ఆ భావంతో కనుక మనం చేస్తే అప్పుడు ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఏంటి అర్జున, నీ లోపల ఒకడు ఉన్నాడు, నీ లోపల ఒకడు ఉన్నాడు, అంతర్యామి ఒకడున్నాడు, వాడే ఈశ్వరుడు. నీ లోపల ఒకడున్నాడు, వాడే ఈశ్వరుడు. వాడి దయ సంపాదించు నువ్వు. వాడి దయ సంపాదిస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందని 18వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పాడు. నీకు అంతర్యామిగా ఒకడున్నాడు నీకు. అంటే మనకి అబద్ధమైన దేవుళ్ళు ఇష్టం, కానీ నిజమైన దేవుడు ఇష్టం ఉండదు మనకు. ఏం చేసే కారణం ఏంటంటే, నిజమే అబద్ధమైన దేవుడి దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా పర్లేదు, మనస్సు పోదు, అహంకారం పోదు. నిజమైన దేవుడి దగ్గరికి వెళ్తే దేహాత్మ బుద్ధి పోతుంది. నిజమైన దేవుడు ఎవరు? ఆత్మయ ఉన్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆత్మబుద్ధి కలుగుతుంది, నీకు దేహాత్మ బుద్ధి కలుగుతుంది. నువ్వు దేహాత్మ బుద్ధి నువ్వు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఆత్మదేవుడి దగ్గరికి వెళ్ళటం మానేసి దేహం ఎంత నిజమో అంతే నిజమైన దేవుడి చుట్టూరు మనం తిరుగుతాం. ఏం చేస్తుంది? లోపల పోగొట్టుకోవడం ఇష్టం లేక దేహం ఎంత నిజమో గుళ్ళో ఉన్న దేవుడు అంతే నిజం. అక్కడికి వెళ్ళటం ఇష్టపడతాం, కానీ లోపల ఉన్న ఆత్మదేవుడి దగ్గరికి వెళ్ళటం ఇష్టం ఉండదు. వాడి దగ్గరికి వెళ్తే వాడు ఆత్మబుద్ధిని ఇస్తాడు. వాడి దగ్గరికి వెళ్తే మనకి సడన్గా దేహమే ఆత్మ అనుకునే బుద్ధి పోతుంది. అది వాడి కడసారి జన్మ. ఇది వీడు ఇచ్చిపెట్టడానికి ప్రిపేర్ అయ్యి లేడు కదా, వీడు ప్రిపేర్ అయ్యి లేడు. అంచేది వాడు లోపలికి వెళ్ళటానికి అక్కడికి ఇష్టపడ్డావు. అంతర్యామగోను నారాయణుడి దగ్గరికి ఎవడో వెళ్ళటం ఇష్టం వెళ్ళడం. ఇక్కడి నుంచి బదిలీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, కాశీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, కానీ అంతర్యామి గారు నారాయణ సమీపించడానికి వాళ్ళు ఇష్టం. ఎంచేదంటే నీ దేహం ఎంత నిజమో, దేహమనే దేహమే నేననుకునే బుద్ధి ఎంత నిజమో, నీకు బయట కనిపించే దేవతలు దేవుళ్ళు కూడా అంతే నిజం. ఈ దేవతలు అందరూ ఉన్నారా అని భగవాన్ ప్రశ్నించారు. మనం ఏ దేవతలను అయితే పూజిస్తున్నామో వాళ్ళందరూ ఉన్నారా? ఉన్నారు. నువ్వు ఈ దేహంలో ఉన్నాను అనుకుంటున్నావు కదా, నువ్వు ఎలాగైతే ఉన్నానని అనుకుంటున్నావు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ నేనంత నిజమో ఆ దేవతలు కూడా అంతే నిజం. కుందేటి కొమ్ము మటుకు కాదు, కానీ పారమార్థిక సత్యం కాదు. పారమార్థిక సత్యం ఒకటంటే ఒకటే, అది అనుభవైతే వైద్యం. ఈ వ్యవహారిక దేవతలు కూడా వ్యవహారిక సత్యాలు. ఈ దేహము లోపల నేను ఆ నేను ఎంత నిజమో ఆ దేవతలు కూడా అంతే నిజం. అయితే వాళ్ళు ఫలితం ఇస్తారా? నువ్వు పూజ ఇస్తారు అంటే ఈయనంత నిజమో ఆ వచ్చి ఫలితం కూడా అంతే నిజం. ఈయనంత నిజమో పుణ్యపాపాలు కూడా అంతే నిజం. స్వర్గలోకాలు కూడా, స్వర్గము నరకం కూడా అంతే నిజం. అదేంటది అంతే నిజం. బుద్ధుని ఒక ప్రశ్న అడిగారు, ఏమంటే మనం చనిపోయిన తర్వాత ఏదో లోకాలు ఉన్నాయి, ఆ లోకాలు ఉన్నాయి, ఈ లోకాలు ఉన్నాయని చెప్పుకుంటారు, ఉన్నాయా అని అడిగారు. అంటే ఆయన ఏమన్నాడంటే, ఉన్నాయని చెప్పలేదు, లేవని చెప్పలేదు. ఎవరో బుద్ధుడు ఏమని చెప్పాడంటే, ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడెంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం అన్నారు. జాగ్రత్తగా వినండి సబ్జెక్టు. ఆ లోకాలు ఉన్నాయని చెప్పలేదు, లేనని చెప్ప. చనిపోయిన తర్వాత ఆ శవాన్ని విడిచిపెట్టేసి, ఆ శవాన్ని విడిచిపెట్టేసి లోపల మనస్సు జీవుడు ప్రయాణం చేస్తాడు. శవాన్ని అక్కడ విడిచిపెట్టేస్తారు, ఏది శ్మశానంలో తగలేసేస్తాడు దీన్ని. లోపల అంతరే ఆ లోపల జీవుడు ప్రయాణం చేస్తాడు. శవాన్ని విడిచిపెట్టేసి వాడు ప్రయాణం చేస్తాడు. ఆ ప్రయాణం చేసేవాడు ఎంత నిజమో, ప్రయాణం చేసి కూడా ఒకడు ఉన్నాడు నీ శరీరం చనిపోయాక. ఆ ప్రయాణం చేసేవాడు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. ఆ స్వర్గలోకాలు, స్వర్గలోకాలు నరకలోకాలు కూడా అంతే నిజం. అవన్నీ వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యము కాదు. ఇంతకీ ఆశ్చర్యం ఏంటంటే, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, అన్ని లెస్లో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి స్థాయిలోకి నిన్ను చేసుకెళ్ళటానికి, అక్కడికి మేల్కొలపడానికి చేసే ప్రయత్నం ఆశ్చర్యం బోధ. అక్కడ మైనస్లు ఏమి లేవు, అక్కడ అసలు మైనస్లు లేవు. అక్కడ ద్వితీయ ద్వైతం లేదు అసలు. నువ్వు వేరు, నేను వేరేనే, వేరే బుద్ధి అక్కడ రావటానికి అవకాశం లేదు. అక్కడ అంతా అఖండముగా ఉంటుంది, ఒకటే ముద్ద. ఇప్పుడు దేహము లేవు, దోహము లోపల నేను ఉన్నాను, నాకు బయట లోకం ఉంది, వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు, కైలాసంలో శివుడు ఉన్నాడు అనుకుంటున్నా. వ్యవహారికంగా ఇది నిజమే. నువ్వు అనుకునే దేవుడు, నువ్వు అనుకునే నువ్వు, కనిపించి కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచము, నీ ముగ్గురిని ఒక ముద్ద కింద చేసి పడేయటానికి ఆశ్చర్యం చేసే బోధ. ఒక మహోన్నతమైన సత్యం వైపుకి నీ కళ్ళు తెరవటానికి. ఒకవేళ మీకు మంచి జన్మ వచ్చినా స్వప్నమే, చెడ్డ జన్మ వచ్చినా స్వప్నమే, ఏది వచ్చినా స్వప్నమే, ఉన్నది ఒకటంటే ఒకటే. ఆ సత్యము తప్పించి మిగతా అన్ని స్వప్న, మిగతా అన్ని స్వప్న సమానమే, ప్రతిదీ స్వప్న సమానమే. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. అంచేత మైండ్ కరిగిపోకుండా, మైండ్ లయం అవ్వకుండా, ఈ నేను నాదనే తలంపులు నిన్ను విడిచిపెట్టి అవి కనిపిస్తాను ఉంటాయి, అవి కనిపిస్తా ఉంటాయి, వాటిని ఎలా విడిచిపెట్టగలవు నువ్వు? మనోలయం అవ్వాలి. ఏంటది మనోనాశనం అవ్వాలి. ఆ మనోనాశనం అవ్వాలంటే అది హృదయాన్ని సమీపించాలి. హృదయాన్ని సమీపించాలంటే నీకు తోకం ఉండాలి. నీ బిహేవియర్ ప్యాటర్న్లో నీకు తోకం ఉండాలి. నువ్వు తేలిక మనుషులకు లోపలికి దిగలేరు. తేలిక మనుషులు అంటే రమణ మహర్షి గారు చెప్పిన, చెడులో ఒక వస్తువు పడిపోతే నీ ప్రాణాన్ని బంధించి, నోటిని వాక్ను బంధించి, ఆ చెడులో పడిపోయిన వస్తువు కోసం ఎలాగైతే నువ్వు లోపలికి దిగుతున్నావు, ఏంటి వాక్ను బంధిస్తున్నావు, ప్రాణాన్ని బంధించి, అదేవిధంగా నువ్వు ఆ లోపలి హృదయం యొక్క లోయల్లోకి నువ్వు వాక్ను బంధించి, ప్రాణాన్ని బంధించి, తర్వాత విషయ చింతన బంధించి నువ్వు అంత లోయల్లోకి దిగగలిగితే అంటే ఆ చెరువులో ఎంత లోపల నీ వస్తువు పడిపోయిందో అంత లోపలికి దిగితే ఆ వస్తువు దొరకదు. అలాగే ఇక్కడ సద్వస్తువు ఆ నారాయణుడు ఎంత లోతులో ఉన్నాడో నీ హృదయంలో, అంత లోతులోకి నీకు వెళితేనే కానీ ఆ సద్వస్తువు దొరకదు. దానికోసమే నీ ప్రవర్తన, దానికోసమే నీ మనస్సు నిగ్రహించిన, ఇంద్రియాలు నిగ్రహించిన, ప్రాణాన్ని అదుపులో పెట్టుకున్నా అన్నిటికీ నీకు తూకం పెరగటానికి నీ బిహేవియర్ ప్యాటర్న్ మీద ఆధారపడి ఉంటుంది. అంచేత నువ్వు ఏ పని చేసినా నా ప్రీతి కోసం చేయి, నీ అహంకారాన్ని సంతృప్తిపరి మానవుడు తన అహంకారాన్ని సంతృప్తిపరచుకోవటమే కోసమే పని చేస్తాడు. ఎవడన్నా పండితులు ఉన్నాడనుకోండి, మీరు గొప్ప పండితులు అంటారనుకోండి, వాళ్ళ అహంకారం ఉబ్బుతుంది. ఎవడన్నా ధనవంతులు ఉన్నారనుకోండి, మీరు ధనవంతులు అంటే ఎంతో కొంత అహంకారానికి మేత అందుతుంది. అదేవిధంగా ఎవరైనా బాగా ఖ్యాతి ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు, మీరు ఎంతో గౌరవాన్ని సంపాదించారంటే వాళ్ళు మనసు ఉబ్బుగుతుంది. ఇటువంటి మాటలు వినయ మీ అహంకారానికి మేత పెట్టుకోకండి. ఇటువంటి అన్ని అబద్ధాలు, ఇవన్నీ అబద్ధాలు ఇటువంటి ఫాల్స్ నాలెడ్జ్ మీద నిపే. మీకు ఏదో జ్ఞానం ఉందని మీరు అనుకుంటున్నారు. ఇదంతా మీ మనస్సు ఇంద్రియాలు ఎక్వైరీ చేసింది. ఇది ఫాల్స్ నాలెడ్జే. ఇది మీ పొట్టకు కొంతవరకు ఉపయోగపడుతుంది, మీ పొట్ట పోషించుకోవడానికి. కానీ రియల్ నాలెడ్జ్ వల్ల రియాలిటీ తెలియబడుతుంది, కానీ ఫాల్స్ నాలెడ్జ్ వల్ల రియాలిటీ తెలియబడదని ఆశ్చర్య బోధ. మిథ్యాజ్ఞానం సత్యజ్ఞానం వల్ల సత్యం తెలియబడుతుంది, కానీ మిథ్యాజ్ఞానం వల్ల సత్యం తెలియబడదు. అబద్ధమైన జ్ఞానం వల్ల సత్యం తెలియబడదు, సత్యజ్ఞానం వల్ల సత్యము తెలియబడుతుంది, మిథ్యాజ్ఞానం వల్ల ఇది తెలియబడదు. సత్యము నీకు తెలియబడకుండా ఈ నేను అనే తలంపు, నాదనే తలంపు నేను విడిచిపెట్టే సమస్య లేదు. అంటే సత్యము నీకు తెలిసే వరకు నో ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో. నో ఫ్రీడమ్ ఫ్రమ్ నాన్సెన్స్. ఎప్పుడు నీ హృదయంలోని సత్యాన్ని డిస్కవర్ చేసే వరకు నీ హృదయంలోని సత్యాన్ని. అంచేత ఎవడు గురువు, ఎవడు ఆచార్యుడు, నీ మనస్సును బాహ్యముఖం చేసేవాడు ఆచార్యుడు కాదు. బయట ఏదో మహిమ, ఆ మహిమ చూడండి, ఈ మహిమ చూడండి, ఆ మహిమను చూసి నిన్ను సంతోషపెట్టేవాడు ఆచార్యుడు కాదు. ఎక్కడైతే సత్యం ఉందో తనంతరు తానుగా, ఎక్కడైతే సత్యం ఉందో తనంతరు తానుగా ప్రకాశిస్తుందో, ఆ సత్యము ప్రకాశించడానికి బయటకి పవర్, ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు, సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఆ సత్యము ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. అది తెలుసుకోవడానికి ఇంకొక వస్తువు అక్కర్లేదు, అది ఉండటం వల్లే అది తెలియబడుతూ ఉంటుంది. అటువంటి మహోన్నతమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి పరమ సత్యం దగ్గరికి నిన్ను మేలుకొలపడానికి ఆచార్యుడు చేసే బోధ. అక్కడికి వెళ్లే వరకు, ఆ సత్య సాక్షాత్కారం నీకు అయ్యే వరకు నీకు ఎందులోంచి ఫ్రీడమ్ లేదు. దుఃఖంలోంచి నీకు ఆ సత్యసాక్షాత్కారం, ఆ ట్రూత్ ఎక్కడైతే ఎక్కడ దుఃఖము లేదు, ఒక ట్రూత్లో దుఃఖము లేదు. ఆ ట్రూత్ నేను డిస్కవర్ చేసే వరకు ప్రతి జన్మలో కూడా ఏదో రకమైన అశాంతి, ఏదో రకమైన దుఃఖం, ఏదో రకమైన వెలితి, ఏదో రకమైన నాన్ సెన్స్ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఇది ఎవరో ఆపు చేయలేరు నిన్ను, ఎవరో ఆపు చేయలేరు ఇది నిన్ను. రేపు రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ రోజున బాగున్నాం మనం, రేపు రోజు ఎటువంటి వెంటాడుతుంది మనం చెప్పలేము. ఈ మధ్యన ఒక డాక్టర్ గారు, బాగా సంపాదించేసుకున్నాను, బాగా అభివృద్ధిలోకి వచ్చేసాను, కోట్లు సంపాదించేసుకున్నానని పాపం సంతోషిస్తున్నారు, మంచిదే. సడన్గా ఒక వార్త వచ్చింది, మీ అమ్మాయి ఇంకో కులవాడిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, సడన్గా సుఖము సంతోషము విడిచిపెట్టి వెళ్ళిపోయాను. ఈజిట్టే ఫాల్స్ హ్యాపీనెస్, ఈజిట్టే రియల్ హ్యాపీనెస్. గంట పూర్తి వరకు, గంట పూర్వం వరకు ఎంత డబ్బు సంపాదన చేశాను, ఎంత హాయిగా ఉన్నాను, అందరూ ధనవంతులు అని చెప్పుకుంటున్నారు. మేము కోయంబత్తూరులో హోటల్లో ఉండగా మా రూమ్ పక్కన మంత్రి గారు ఉన్నారు. ఒక మంత్రి మాజీ పీవీ నరసింహరావు, పీవీ నరసింహరావు రూమ్లో మేజర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. నా పక్క రూమ్లో ఆయన ఉండేవారు, నేనే రాయంలో ఉండరు. ఒకసారి నా రూమ్లోకి వచ్చి మాట్లాడారు, నాన్నగారు మిమ్మల్ని ధనవంతుడిని చేసేయాలన్నది నాకు. మీకు నేను నాకు నేను మంత్రిగా ఇప్పుడు లేకపోయినా పెద్ద పెద్ద ఇంజనీర్లు నాకు తెలుసు, మీకు కొన్ని కంట్రాక్ట్లు ఇప్పిస్తాను, అందులో సకానికి సగం మిగిలిపోతుంది ఆ కంట్రాక్టులో. జిన్నూరులో మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు, నిన్న హోటల్కు నాన్నగారికి 10 ఎకరాలు ఉంది, ఇప్పుడు ఏంటి 10 కోట్ల డబ్బు ఎక్కడ వచ్చేసిందని మిమ్మల్ని చూసి జిన్నూరులో ప్రజలు ఆశ్చర్యపడిపోయేలా చేస్తాను, రండి నాకు కూడా ఉండదు. తెల్లబోతారు అందరు అన్నారు. ఏంటి 10 ఎకరాలు నాన్నగారికి 100 కోట్లు ఒకసారి ఎలా వచ్చేసింది, చేసేస్తాను మిమ్మల్ని అన్నాడు. అది మేజర్ ఎడ్యుకేషన్ చేశాడు పీవీ నరసింహరావు టైంలో. అలాగే ఈ డాక్టర్ గారి పాపం సంపాదించడం అంటే నిజమే. అంటే ప్రాపంచిక పరిస్థితి ఎలా ఉంటాయని నేను చెప్తున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాం, ఇంకో గంటలో ఎలా ఉంటాం మనకు తెలియదు, రేపు ఎలా ఉంటాం మనకు తెలియదు. ఏమైనా వచ్చింది వార్త, మీ అమ్మాయి ఇంకో కులవాడిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, పెళ్లి అవ్వలేదు ఏమవ్వలేదు, ఊరికే ప్రయత్నం చేస్తాను, సంతోషంతో ఒకసారి ఎగిరి వెళ్ళిపోయిందంట. అది రియల్ నాలెడ్జా ఫాల్స్ నాలెడ్జా? అప్పుడు ఆ డబ్బు అంతా ఎన్ని, ఆ డబ్బు అంతా సడన్గా అప్పుడు వరకు ఈ డబ్బు సంతోషం ఇస్తుంది. అంచేతనే ఎందుకు బయట నుంచి ఏ గొడవల వల్ల మనకు సంతోషం వచ్చినా, బయట కూడా బయట విషయాల నుంచి ఏ రకమైన మనకు శాంతి కలిగినా, ఏదో రోజున ఈ సంతోషము బయట గొడవల నుంచి వచ్చే సంతోషము, బయట గొడవల నుంచి వచ్చే ఆనందము ఏ నాటికైనా దుఃఖం కింద మారిపోయి తీరుతుంది. ఒక గంటలో ఆ సంతోషం అంతా దుఃఖముగా మారిపోయింది. నేను బతకాలా చచ్చిపోవాలి, అందరిలోనే గౌరవంగా బతుకుతున్నాను. అదే నిజమైతే నేను చచ్చిపోవడం మంచిదేమో. ఏమైంది ఇది? గీతలు చెప్పాను, భగవద్గీత చదివేటప్పుడు అన్ని కృష్ణుడు అబద్ధాలు చెప్పిపోతున్నాడేమో అనుకుంటాం. వాడు అన్నాడు, బయట గొడవల నుంచి నీ మనస్సు ద్వారా కానీ నీ ఇంద్రియాల ద్వారా కానీ నువ్వు బయట గొడవల నుంచి ఏ రకమైన ప్రెజర్ నువ్వు తీసుకుంటున్నా అదంతా ఏ నాటికైనా పెయిన్ కింద మారిపోతుంది, వడ్డీతో సహా నువ్వు ఆ దుఃఖం అనుభవించవలసిందే. ఎంచదంటే అది నిజమైన సంతోషం కాదు, నిజమైన అది ట్రూత్లోంచి వచ్చే శాంతి కాదు, ట్రూత్లోంచి వచ్చే ఆనందం కాదు, అనాత్మలోంచి వచ్చే గొడవలు, అనాత్మలోంచి నువ్వు తాత్కాలికంగా శాంతి సంపాదించినా, అనాత్మలోంచి నువ్వు తాత్కాలికంగా నువ్వు మామూలుగా ఏదో సంతోషం పొందినా ఇది ఏ నాటికైనా దుఃఖం కింద మారిపోవను. ఇది భగవద్గీతలో చెప్తాడు భగవంతుడు. ఇది చదివేటప్పుడు మనకి ఏమవుతుందండి, ఇవన్నీ అబద్ధాలు అనిపిస్తాయి. ఒకవేళ ఈ జన్మ మీకు బాగా వెళ్ళిపోతుంది అనుకోండి, రాబోయే జన్మలో మీ నెత్తి మీద ఎన్ని బరువులు మోయాలో, మీ నెత్తి మీద ఎంత ప్రారంభం ఉందో మీకు తెలియదు కదా. ఒకే జన్మలో ప్రారంభం అంత ఇస్తే భరించలేరు, చచ్చిపోతారని కొంచెం ఇస్తాడు అనుభవించమని. అయితే మనం ఇప్పుడు చెప్పేది బయట కూడా చెప్పుకుంటున్నాం, మీరు కనుక ఆత్మజ్ఞానం సంపాదిస్తే, ఆ సత్యజ్ఞానం సంపాదిస్తే, ఒక ఓడలో ఎంత పాపం ఉందో అంత పాపం మీకు ఉన్నప్పటికీ, ఒక ఓడలో ఎంత చెడ్డకర్మ ఉందో అంత చెడ్డకర్మ మీకు ఉన్నప్పటికీ, ఆత్మజ్ఞానం అనేది ఒక అగ్నితోడు సమానం. ఆత్మజ్ఞానం కనుక సంపాదిస్తే నిప్పు ఏ విధంగా అయితే ఎంత పెద్ద పెంట కుప్పరైనా అది కాల్చి బూడిచ్చేస్తుందో, మీరు ఆత్మజ్ఞానం సంపాదిస్తే మీ గాదిల్లో ఉన్నటువంటి పాపాలు లాంటి గాదిలన్నీ కూడా కాలి బూడిద అవుతాయని కృష్ణుడు చెప్తున్నాడు. ఆత్మజ్ఞానం యొక్క మహోత్కృష్టటువంటిది అక్కడికి నీ మీద కొలపడానికి ఆచార్యుడు చేసే ప్రయత్నం. అది ఉత్కృష్టమైనది, ఉదాత్తమైనది. ఆత్మజ్ఞానంతో పోల్చదగిన ఆత్మవిద్యతో పోల్చదగిన విద్య లేదు. అందుకే భగవంతుడు చెప్పాడు అనేక విద్యలున్నాయి, కానీ ఒక ఆత్మవిద్యను మాత్రమే నేను, ఆత్మవిద్య మాత్రమే, ఆత్మవిద్య వల్ల మాత్రమే ఆత్మ తెలియబడుతుంది, కానీ మిగతా విద్యల వల్ల ఆత్మ తెలియబడదు. భగవాన్ పుస్తకం తీసా ఇంకా మొదలుపెట్టలేదు, చదువుతాం. ఒకసారి అరుణాచల శివచయన్ బంగారు పిచ్చుకలు అంటారు, అంటే అన్ని విధాలు బాగున్న వాళ్ళని అర్థం. ఏంటి అయినప్పటికీ యు మస్ట్ బి హంబుల్, ఇక్కడ అది ఆచార్యుడు బోధ. మీరు ఇవన్నీ మీకు ఉన్నప్పటికీ వినయాన్ని విడిచిపెట్టద్దు. ఇవన్నీ మీకు ఉంటే ఉండనివ్వండి, అది మీ తెలివితేటలను బట్టి రావు, అది దేహ ప్రారంభాన్ని బట్టి వస్తుంది. మీకు ఐశ్వర్యం వచ్చి యోగం ఉంటే అది దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వస్తుంది. దారిద్ర్యం కూడా అంతే. ఏముంది మీరు చేసిన పని కలిసి వస్తాంటే మీరు ధనవంతులు అవుతారు. మీరు చేసిన పని కలిసి రాదనుకోండి, చేసిన కలిసి రాకపోతే మీరు ధనవంతులు అవ్వలేరు. అంచేత ఇవన్నీ కర్మ సిద్ధాంతానికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ వ్యవహారిక విషయాలు. ఈ వ్యవహారిక నువ్వు అదృష్టవంతుడైనా అది స్వప్నమే, ఇది స్వప్నమే, ఇదంతా డ్రీమ్ స్టఫ్. ఈ షేక్స్పియర్ భాషలో చెప్పాలంటే ఇదంతా డ్రీమ్ స్టఫే. అంచేత నువ్వు ఎన్ని ఒకవేళ బాహ్యంగా నీకు అన్ని పరిస్థితులు బాగున్నప్పటికీ యు మస్ట్ బి హంబుల్, నువ్వు వినయాన్ని విడిచిపెట్టద్దు. ఆచార్యులు వారు అంటారు విష్ణువుని, మహావిష్ణువుని స్తోత్రం చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లోని నీ ముఖంలోకి అభినయం కనపడటానికి వీల్లేదు నాకు. పద్మపాదుడితో చెప్పాడు ఒకసారి, మీరు విద్య బాగా నేర్చుకుంటున్నారు కానీ విద్యా గర్వం పని, విద్య వల్ల గర్వం, ధనం వల్ల విద్య వల్ల గర్వం వచ్చే అవకాశం ఉంది. విద్యావంతుల్లో కూడా గర్వం ఉంటుంది, కొంతమంది పై కనపడరు మేము విద్యావంతులు అని. పాండిత్య గర్వం ఉంటుంది కదా. ఆడు ఒకసారి పద్మపాదుడితో చెప్పాడు, ఆచార్యుడు నీ ముఖంలో ఎన్నడు నాకు అవినయం కనపడటానికి వీలు లేదు. ఒకవేళ అవినయం మీ చదువు కష్టపడి చదువుకోవటం, ఈ మీకు అవినయం వస్తే ఈ చదువులన్నీ దండుగా. మీ అవినయం మీలో కలిగి మీలో అది మాయ అంటే, మాయ మీలో ఉన్నప్పుడే అవినయం వస్తుంది. మాయలు మీలో లేనప్పుడు అది అవినయం పోదు. కానీ మీ చదువు వల్ల మట్టికి అవినయం పోతుందేమో అనుకో, మీ చదువు వల్ల అవినయం పోదు. ఈశ్వరుడు దయ వల్ల మాయలోంచి అవినయం వస్తుంది. ఈ మాయ పోవాలంటే ఈశ్వరుని అనుగ్రహం ఉండాలి. ఈశ్వరుని అనుగ్రహం లేకుండా మాయ పోదు. మీ ముఖంలో ఎక్కడైనా అవినయం కనిపిస్తాంటే మీరు ఈశ్వరుని ప్రభావంలో లేరు, మాయ ప్రభావంలో ఉన్నారు. అంచేది మీకు ఎన్ని ఉన్నప్పటికీ మీ ముఖంలో నాకు అవినయం కనపడకూడదు అంటే మీరు పాడైపోయే ముందు అవినయం కలుగుతుంది. మీకు అవినయం కలుగుతుందంటే మీరు పాడైపోతున్నారు, భవిష్యత్తులో మీరు పాడైపోతున్నారని గుర్తు. అంటే ఎటువంటి విషయాల్లోనే అవినయం ఉందో లేదో ముఖాలు చూసి తెలిసిపోతున్నాం మనకు. వాళ్ళు శాంతిగా ఉన్నారా, వాళ్ళు అశాంతిగా ఉన్నారా, వాళ్ళు వినయంగా ఉన్నారా, వాళ్ళు అవినయంగా ఉన్నారా, ముఖాలు చూస్తే తెలిసిపోతుంది. ఇదంతా ఫాల్స్ నాలెడ్జ్లోంచి వస్తుంది, రైట్ నాలెడ్జ్లోంచి రాదు. ఇది ఏది అవినయం, ఫాల్స్ నాలెడ్జ్లోంచి వస్తుంది. నేను బాగా చదువుకున్నానని కూడా ఫాల్స్ నాలెడ్జే. అలా ఎవరు చెబుతున్నారు నువ్వు బాగా చదువుకున్నావు, ఫాల్స్ అయ్యో చెబుతుంది. ఆ ఫాల్స్ అయ్యి ఎక్వైరీ చేసిన దాన్ని చూసి నువ్వు పొంగిపోతున్నావు. అది ఏనాటికైనా నువ్వు హంబుల్గా లేకపోతే ఏ రోజు ఏనాటికైనా నువ్వు పతనం అయిపోతావు. ఈశ్వరుని వాక్యం ఉంది విశ్వాసం కలిగి ఉండు. అక్కడ ఈశ్వరుడు అంటే సత్యము, అక్కడ ఈశ్వరుడు అంటే ఒక మనలాగా ఒక ఇండివిజువల్ కాదు, అది యూనివర్సల్. ఏంటది అక్కడ ఈశ్వరుడు అంటే ఇండివిజువల్ కాదు, అది యూనివర్సల్. యూనివర్సల్ కాన్సెప్ట్ విశ్వాత్మ. ఏంటది విశ్వాత్మ, అక్కడ ఒక వ్యక్తి కాదు. అంటే అక్కడ ఈశ్వరుడు మాట్లాడుతున్నాడంటే రాగద్వేషాలతో కూడినటువంటి ఒక ఇండివిజువల్ కాదు మాట్లాడుతూ అంట, సత్యము మాట్లాడుతుంది. సత్యము మాట్లాడేప్పుడు ఆ సత్యము నోటంతా వచ్చినటువంటి మాట సత్యము వేరయ్యి ఉండదు. అంటే బైబిల్లో ఒకటి ఉంది, దేవుడు వాక్యము ఒకటై ఉన్నది. మనం చెప్పే మాటకి మన బిహేవియర్కి తేడా ఉండొచ్చు, అలా కాదు. దేవుడికి దేవుడు వాక్యము ఒక్కటై ఉన్నది. ఆ దేవుడితో సమానమే, ఈ వాక్యం కూడా దేవుడితో సమానమే. అంటే ఈ వాక్యాన్ని అర్థం అధ్యయనం చేసి అర్థం చేసుకుని జీర్ణం చేసుకుంటే ఈశ్వరుడు నువ్వు ఐక్యం అవుతావు. యు మస్ట్ బి హంబుల్. నీకు అన్నీ ఉన్నాయనుకోండి, ఏమి కొరత లేదనుకోండి, ఉదాహరణకి ఏమీ కొరత లేదనుకోండి, అయినప్పటికీ యు మస్ట్ బి హంబుల్. ఇప్పుడు అది విడిచిపెట్టద్దు, దునియాన్ని ఏ పరిస్థితుల్లోనే విడిచిపెట్టద్దు. ఏం చేద్దంటే ఈ గుణాలే మీకు కూడా వస్తాయి. సరి, శరీరం చనిపోయాక మన శరీరంలోని ఎముకలు మాంసం మనం కూడా రాపోయినా ఈ శరీరంతో ఉండగా మనం ఎక్వైరీ చేసినటువంటి గుణాలన్నీ మనకు కూడా వస్తాయి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఈ గుణాలు మనకు కూడా వస్తాయి. అంచేది గుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అశ్రీ సంపద ఉన్నవాడికి దైవ జ్ఞానం కలగదు, దైవీ సంపద ఉన్నవాడికే దైవీ జ్ఞానం కలుగుతుంది. నువ్వు మంచి గుణాలే జ్ఞానం అని కాదు, అక్కడ మంచి గుణాలు నేను ఎందుకు ఎక్వైరీ చేయమంటున్నారంటే ఆచార్యుడు అంటాడో చోట, నీకు వస్తున్నటువంటి జ్ఞానోదయం నిజమైతే ఆ ట్రూత్కి సంబంధించినటువంటి గ్లింప్సెస్ నీకు కనుక ఉంటే ఆ జ్ఞానం నువ్వు శ్రవణం చేసినది, అధ్యయనం చేసినది ఎంతో కొంత నీకు అర్థం అవుతుందంటే నీ ఓల్డ్ హ్యాబిట్స్ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన హ్యాబిట్స్ తిరిగి రావు. ఏం వండర్ఫుల్ టీచింగ్ అది చూడండి. అది నిజమైతే ఏది, నువ్వు అధ్యయనం చేసేది, నువ్వు శ్రవణం చేసేది అది నిజమైతే ఎంతో కొంత నీకు డైజెస్ట్ అవుతాంటే, నువ్వు సత్యానికి సమీపంగా కొంత జరుగుతాంటే, ఆ వలయంలోకి నువ్వు వెళ్ళగలుగుతాంటే, దాని తాలూకు గ్లింప్సెస్ కనుక నీకుంటే, నువ్వు విడిచిపెట్టేసిన హ్యాబిట్స్ మళ్ళీ తిరిగి రిటర్న్ అయ్యి వచ్చే అవకాశం లేదు. నీకున్న జ్ఞానం దాని తాలూకు గ్లింప్సెస్ ఉన్నా సరిపోతాయని ఆచార్యుడు అన్నాడు. అవి తిరిగి రావు. అంటే తిరిగి నిన్ను మోహం నీ దరిద్ర నీ ఇంటికి రాదు, ఇంకా నీ సమీపంలోకి మోహం రాదు. ప్రపంచం అంతా మోహమే కదా. ఓ శివ, నిన్ను నీ సమీపంలోకి తీసుకొచ్చేది ప్రేమ, నీ నుండి నన్ను దూరం చేసేది కాము. ఏం బ్యూటిఫుల్ టీచింగ్ చూడండి, ఎక్స్ప్రెషన్ చూడండి. అంటే కాళిదాసులోనే కవిత్వం ఉంది, ఆది శంకరాచార్యుల వారిలో కవిత్వం ఉంటుంది. అయితే అది కఠినంగా ఉంటుంది కాళిదాస్తి. వేదవ్యాసుడిది కూడా కఠినంగానే ఉంటుంది కవిత్వం దగ్గరికి వచ్చేటప్పటికి. కానీ వాల్మీకి కవిత్వం ఎలా ఉంటుంది, శంకరాచార్యుల వారి కవిత్వం, వాల్మీకి కవిత్వం చాలా తీజీగా ఉంటుంది. అలాగే శంకరుడు కూడా, కాళిదాసు పెద్ద కవి అయినా శంకరుడి దగ్గర ప్రవాహం ఎక్కువ ఉంటుంది, అంటే నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది. అన్ని మాటలు మనకు అర్థమయ్యే మాటలే వాడతాడు. కొన్ని క్లిష్టమైన ఘట్టాలు పడేస్తూ ఉంటాడు వ్యాసుడు ఒకడు, కాళిదాసు ఒకడు. అది అర్థం చేసుకోవడానికే చాలా టైం పట్టేస్తుంది మనకి. అసలు శబ్దాన్ని అర్థం చేసుకోవడానికే చాలా టైం పట్టేస్తుంది. శంకరాచార్యుల వారు అలా కాదు, కవిత్వంలో ఫ్లో ఉంటుంది. అది శబ్దం తొందరగా నీకు అర్థమవుతూ ఉంటుంది. అది భజగోవింద శ్లోకాలు చదువుతుంటే మీకు తెలుస్తూ ఉంటుంది ప్రవాహంలో. అది అంచేది శంకరుడి కవిత్వం మనకి శ్రవణం చేస్తుంటే ఇంకా శ్రవణం చేయాలనిపిస్తుంది. ఆ కవిత్వంలో ఉన్నటువంటి సౌందర్యం అటువంటిది, ఆ కవిత్వంలో ఉన్నటువంటి సౌందర్యం అటువంటిది. అంచక ఏమని చెబుతున్నాడు, నిన్ను సత్యం వైపుకి తీసుకెళ్లేది దాని ప్రేమ అంటారు. సత్యం నుంచి నీకు దూరం చేసేది ప్రేమ కాదు, కామం వేరు, ప్రేమ వేరు. నిన్ను ప్రేమ మోహంలోంచి విడుదల చేస్తుంది, నిన్ను కామం మోహంలో ప్రవేశపెడుతుంది. మోహంలోంచి విడుదల చేసేది ప్రేమ, మోహంలో ప్రవేశపెట్టేది కామం. అది లవ్, ఇది లష్టము. ఈ రెండాట్లకి ఉత్తర ధ్రువానికి పడమ, ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి ఎంత దూరం ఉందో, తూర్పు పడమరలకు ఎంత దూరం ఉంటాయిందో, ఈ కామం వేరు, ప్రేమ వేరు. కామకు వాంట్స్ ఎక్కువ ఉంటాయి, కామానికి కోరికలు ఉంటాయి, ప్రేమకేమి కోరికలు ఉండవు. ప్రేమ ఏమి అడగదు, కామం అడుగుతుంది. అడిగేది కామం, ఏమి అడగనిది ప్రేమ. ఈశ్వరుడి పాదాల దగ్గరికి తీసుకెళ్లేది ప్రేమ, ఈశ్వరుడి పాదాలకు దూరం చేసేది కామం. ఈ కామానికి వాంట్స్ ఉంటాయి, ప్రేమకు వాంట్స్ ఉండవు, ప్రేమకి వాంట్స్ ఉండవు. ఇలా ఆచార్యుల వారి దగ్గరికి వెళుతున్నాం, ఎక్కువ భగవాన్ గురించి మనం పుస్తకం తీసాం. అది ఏ చదివేద్దాం, ఏదో గురువు గురించి వచ్చింది పేజీ ఓపెన్ చేస్తే అదే వచ్చింది, అది గురువు గురించే మాట్లాడుకుంటున్నాం కదా, గురువుకి చదువుకోలేదు, గురువుకి అదే సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం కదా, ఓపెన్ చేసేప్పుడు గురువు వచ్చాడు ఇక్కడ అంటే గురువుకి ఆచార్యుడు వేరు గురువు వేరు, ఆచార్యుడు అయితే గురువు చేసే పని ఆచార్యుడు కూడా చేస్తాడు, ఆచార్యుడు చేసే పని ఆ పాండిత్యానికి సంబంధించినంత వరకు ఆ టీచింగ్ లో ఉన్న టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి, ఆచార్యుడికి ఉంటాయి. అంటే ఆచార్యుడు ఏం చేస్తాడంటే సాధ్యమైనంత వరకు నేను ఇంటికెళ్ళి చదువుకుని అధ్యయనం చేసి ఇబ్బంది పడకుండా నిన్ను అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిసీ, అది పెయిడ్ కాదు కదా ఆచార్యుడు అంటే అక్కడ పెయిడ్ కాదు కదా, అవుట్ ఆఫ్ మెరిసీ నీకు ఆ టీచింగ్ లోనే 90% నేను ట్రూత్ దగ్గర తీసిపోతాడు వాడు ఆచార్యుడు, వాళ్ళు పెయిడ్ కాదు కదా, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తాం, మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తా ఉంటాను, వాళ్ళు పెయిడ్ ఏం కాదు, వాళ్ళు వాడు ఆచార్యుడు, ఎప్పుడో 4 ఏళ్ళు చదువు చెప్పాక గురుదక్షిణ ఇచ్చేవారు వాళ్ళు, అదేనా భేదవాళ్ళు ఉంటే వద్దని చెప్పేవాడు, ఆ స్టూడెంట్స్ ఎవరైనా భేదవాళ్ళు తెలిస్తే ముందే చెప్పేసాడు వద్దని. అంటే ట్యాప్ ద రిచ్ ప్యాట్ ద పూర్ అని, అంటే ధనవంతులు ఇచ్చేటప్పుడు పుచ్చుకోపోతే పొరపాటు, పేదవాళ్ళు ఇస్తే పుచ్చుకోవడం పొరపాటు అని, ధనవంతులు ఇస్తాంటే వద్దంటాం పొరపాటు, పేదవాళ్ళు ఇస్తాంటే తీసుకోవడం పొరపాటు అని, ట్యాప్ ద రిచ్ ప్యాట్ ద పూర్ అని. అప్పుడు ఆచార్యుడు ఎప్పుడో 4 ఏళ్ళు టీచ్ చేసిన తర్వాత వాడు ఏదో గురుదక్షిణ కింద ఏదో ఇచ్చేవాడు, అదే పూర్ అయితే వాడు రిజెక్ట్ చేసేవాడు. అంటే చదువు సమానమే, చదువు చెప్పడంలో ఏమీ తేడా లేదు, కానీ అక్కడ ఆఫరింగ్ అక్కడ ఏమి తీసుకునేవాడు కాదు, అంటే వాడిని వాడు వాడే పావర్టీలో ఉన్నాడు కదా, వాడిని మనం ఇబ్బంది పెట్టకూడదు అని, కానీ చదువు కాడ ఏమీ తేడా లేదు. ఇప్పుడు ఎక్కడున్నాము, జ్ఞాని ప్రభావం వాడికి ఎడ్యుకేషన్ లేకపోయినా, అంటే సెక్యులర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సెక్యులర్ ఎడ్యుకేషన్ ఈ మామూలుగా ఈ భౌతిక సంబంధించిన విద్యలు ఇవి లేకపోయినా ఆయన ప్రభావం, ఆయన సన్నిధిలో నువ్వు కూర్చుంటే ఆయన ప్రభావం నీ వృధా, ఆయన శక్తి ప్రభావం, ఆయన జ్ఞానం యొక్క ప్రభావం, జ్ఞానం యొక్క వైభవం యొక్క ప్రభావం నీ పక్కన కూర్చుని వాడికి తెలియకుండా మౌనంగా నీ హృదయంలో ప్రవేశిస్తూ ఉంటుంది వాడు జ్ఞానం. ప్రతి ఆచార్యుడు జ్ఞానే, ప్రతి గురువు జ్ఞానే, కానీ టీచింగ్ వచ్చేటప్పుడు తేడా ఉండొచ్చు, గురువు కూడా జ్ఞానే, ఆచార్యుడు కూడా జ్ఞానే, ఆచార్యుడు కూడా జ్ఞానే, ఎటొచ్చినా గురువు అనుగ్రహ స్వరూపుడే, ఆచార్యుడు అనుగ్రహ స్వరూపుడే, టీచింగ్ లో అదనంగా టీచింగ్ ఉంటుంది, అనుగ్రహం దగ్గరికి వచ్చేప్పటికి గురువుకి ఆచార్యుడికి భేదం లేదు, అనుగ్రహించేటప్పుడు మటుకు ఇద్దరికి తేడా లేదు, ఇద్దరు సమానంగానే ఉంటారు. అంటే జ్ఞానినికి ఏం బోధించక్కర్లేదు, జ్ఞాని వాళ్ళ దగ్గర నుంచి వైబ్రేషన్స్ పని చేస్తారు, వాళ్ళ వైబ్రేషన్స్ వాళ్ళ నుంచి వచ్చే కాంతి తరంగాలు, వాళ్ళ నుంచి వచ్చే శాంతి తరంగాలు నీ పక్కన కూరి వాడికి, జ్ఞానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, జ్ఞానికి పబ్లిసిటీ అక్కర్లేదు, నిన్ను బాగు చేస్తున్నట్టు నీ పక్క వాడికి తెలియాలని కూడా వాడు అనుకో అక్కర్లేదు. ఇంకే జ్ఞానికి ఇతరులు లేరు, అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, ఇతరులు ఉన్నప్పుడు మనం గుర్తింపు కోరుకుంటాం, ఇతరులే కనిపించినప్పుడు గుర్తింపు ఏంటి నీకు, అసలు దుఃఖమే కనిపించినప్పుడు ఇంకా దుఃఖమేంటి, ఇతరులు నీ కళ్ళకు కనిపిస్తాంటే తప్పనిసరిగా నువ్వు గుర్తింపు కోరుకుంటావు, అదే జ్ఞానికి ఇతరులు లేరు, వాడు డిక్షనరీలు ఇతరులు లేరు, ఇతరులు కనిపించరు, కనిపించినప్పుడు గుర్తింపులే ఉంటాడు వాడికి. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటి, నీ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు గుర్తింపు కోరుకుంటున్నారండి, ఇంట్లో వాళ్ళు చాకరీ చేస్తున్నాను గుర్తించలేదు అంటున్నారు, తిడుతున్నారు, ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటున్నారు, చాకరీ చేస్తున్నాడు బండి చాకరీ గుర్తింపు లేదు ఏమి లేదని, ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటున్నారు అంటే వాళ్ళు ఎదురుగుండా తిట్టా పని చాటుని తిడుతున్నారు, గుర్తింపు లేదని బండి చాకరీ చేస్తున్నామండి, తినేసి పోతున్నారు, మీరు కష్టపడుతున్నారు అన్న మాట కూడా అంటారు, తినేసి పోతున్నారు చేయి కడుక్కునే, మీరు ఇంట్లో చాలా కష్టపడుతున్నారు, కొంత గ్రాట్యూడ్ ఒక మాట లేదండి, తినేసి పోతున్నారు బయటికని, వాళ్ళ గ్రాట్యూడ్ అండి, తినేసి పోతున్నారు తాగేసి వస్తున్నారు, వాళ్ళకి ఇంకా కృతజ్ఞత ఏముంటుంది, గుర్తింపు ఏముంటుంది అంటున్నారు ఇంట్లో వాళ్ళు ఎదురుగా చుట్టారు తిట్టాపోయిన చాటుని తిడుతున్నారు. అంటే సర్వసాధారణంగా నీకు ఇతరులు కనిపించేటప్పుడు గుర్తింపులు కోరుకుంటాం, ఇతరులు కనిపించినప్పుడు అది అది జ్ఞాని గుర్తింపు అనే సమస్య లేదు అనిచేది వాడికి ఇతరులు లేరు, వాడికి ఇతరులు లేరు. ఇప్పుడు నీ జేబులో 10 రూపాయలు పెట్టాడు అనుకో జ్ఞాని, వాడి జేబులోనే పెట్టాడనుకుంటాడు, అది నీ జేబు అనుకోడు, అంటే నీ ఉపాధి వేరు, వాడి ఉపాధి వేరు కాదు, నీ ఉపాధి వేరు, ఆవిడ ఉపాధి వేరు కాదు అని చెప్పి వాడు సర్వ అంతర్యామిని చూస్తాడు. ఆడు రూపాన్ని చూడడం, పేరును చూడడం, అక్కడ అక్కడ మామూలుగా స్త్రీయ పురుషులను చూడడం, అక్కడ దేహభావం లేదు, అంతర్యామి, వాడు అంతర్యామి నారాయణుని చూస్తాడు అని చెప్పి వాడు ఏది చేసినా తనకు తానే చేసుకుంటున్నాను అనుకుంటాడు, కానీ ఇతరులకు చేశామని అనుకోడు. ఉద్ధరించడం అనే సమస్య లేదు జ్ఞాని డిక్షనరీలో. మేము వాళ్ళని ఉద్ధరించాం, ఏళ్ళని ఉద్ధరించాం, వాళ్ళని బాగు చేశాం, ఏళ్ళని బాగు చేశాం అనుకునేది కేవలం అహంకారానికి సంబంధించిన మాటలు. అవి కేవలం అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లోంచి ఆ మాటలన్నీ వస్తున్నాయి, అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లోంచే ఆ మాటలన్నీ వస్తున్నాయి. అయితే ఎంత జ్ఞానమే కదా, అంత అజ్ఞానమే. నువ్వు గుర్తింపు కోరుకుంటున్నావు అంటే అంత అజ్ఞానమే, నీ అజ్ఞానం నుంచి వస్తుంది, కానీ జ్ఞాని లక్షణం కాదు. అంటే జ్ఞాని మౌనంగా కూడా బోధించగలడు. రమణ మహర్షి గారు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండేవారు, మౌనంగా ఉండేవారు. అది మౌన బోధ ఆయనకి అర్థం అవ్వటం లేదు అనుకున్నప్పుడు నాలుగు మాటలు చెప్పేవారు. రమణ మహర్షి గారు పూర్తిగా శంకరాచార్యుడు కాదు, పూర్తిగా దక్షిణామూర్తి కాదు. అటు 50% ఇటు 50% మధ్య మార్గంలో వెళ్ళాడు. దక్షిణామూర్తి పూర్తిగా మౌనం. శంకరుడు స్నానాలు చేశాడా లేదా కాఫీలు కంగారు పడకుండా పుస్తకాలు తీయండి అనుకోడు. రోజు ఓ గంట ఆలస్యంగా చెప్తే టీచింగ్ భోజనాలకు టైం అయిపోయిందంటే రోజు తిని అన్నమే కదా అనుకోడు. రోజు తిని అన్నమే కదా, ఒక గంట ఆలస్యంగా తిందిగానే ఆడు పుస్తకం తీశాడంటే మహాసముద్రం. అంటే వాడు మీరు ఇంటికి వెళ్ళి అధ్యయనం చేసి కష్టపడకుండా టీచింగ్లోనే 90% మిమ్మల్ని సత్యం యొక్క వలంలోకి లాక్కుపోతా ఉండవాడు వాడు ఆచార్యుడు. అయితే అక్కడ ఆచార్యుడు అంటే టీచింగ్ ఒకటే కదా, అక్కడ కంపాషన్ ఉంటుంది, మెరిసి ఉంటుంది కదా, అక్కడ డివైన్ టచ్ ఉంటుంది. అంటే గ్రేస్ 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 గ్రేప్స్ కాదు, గ్రేస్ 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 అంటే అనుగ్రహం. వర్షం కురిస్తున్నప్పుడు మీ చెయ్యి ఈ చెయ్యిని ఎలా టచ్ చేస్తే ఎలా ఉంటుందో అనుగ్రహం. వర్షం కురిసినప్పుడు మీరు ముద్దైపోతారు. గ్రేస్ 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 ఎప్పుడో వస్తుంది అనుగ్రహం. మీరు ఎదురు చూడక్క, ఎక్స్పెక్టేషన్ అక్కర్లేదు. ఎప్పుడు మీరు ఎంతో కొంత డిజైన్ అయినప్పుడు అనుగ్రహం వస్తుంది. అనుగ్రహం మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చెయ్యి ఈ చెయ్యిని ముట్టుకుందనుకోండి, స్పర్శ మీకు తెలుస్తుంది కదా. అంత స్పష్టంగా మీకు గురువు యొక్క అనుగ్రహం మీకు తెలుస్తుంది. గురువు యొక్క దయ మీ మామూలుగా ఒక బాడీ ఇంకో బాడీ టచ్ చేసి లేకపోతే మీ చెయ్యి మీ చేతిలో టచ్ చేసినప్పుడు ఆ స్పర్శ మీకు ఎలా తెలుస్తుందో గురువు యొక్క దయ కూడా అంత టచ్ చేస్తుంది. అది హ్యూమన్ టచ్ కదా, అది డివైన్ టచ్. ఏంటది అది? డివైన్ స్పర్శ, అది హ్యూమన్ టచ్ కాదు. అంటే జ్ఞాని యొక్క అసలు జ్ఞానే గురువు. వాడు ఏ గురువు జ్ఞానం లేకుండా ఉండకూడదు. జ్ఞానం లేకుండా ఉంటాడు గురువు శబ్దానికే పనికిరాడు అసలు. వాడు అలా గురువు అంటేనే బరువు. వాడు ఆ తూకం లేకుండా గురువు అవ్వలేడు అసలు. జ్ఞానం తాలూకు గురువు అంటేనే బరువు. వాడు తూకం లేకుండా జ్ఞానం అనే ఆ తూకం లేకుండా వాడు గురువు అవ్వలేడు. వాడి శక్తి అంటే మీ మనసుని ఎవడైతే హృదయాభిముఖంగా మౌనంగా కూర్చుని ఎవడైతే హృదయాభిముఖంగా నడిపిస్తున్నాడో, ఎవడో హృదయం వైపుకి మిమ్మల్ని తోలి మీకు తెలియకుండా మీ మనసును హృదయం వైపుకి తోలికెళ్తున్నాడో వాడు మాత్రమే నిజమైన మీ గురువు. మీకు తెలియదు, మీకు తెలియకుండా తోలిపోతూ ఉంటాడు. చాలా దూరం వచ్చాక తెలుస్తుంది ఇంత దూరం ఎలా వచ్చామని. అది మీకు అమెరికన్ సైంటిస్ట్ రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను, అది మౌన బోధ. ఆ సైంటిస్ట్ తోటి వాడు ఢిల్లీ సైన్స్ కాంగ్రెస్కి వచ్చాడు. సంవత్సరానికి ఒకసారి మనకు సైన్స్ కాంగ్రెస్ అవుతుంది. కాంగ్రెస్ అంటే ఒక పార్టీ కాదు, జన సమూహాన్ని కాంగ్రెస్ అంటారు. అంతేకాని కాంగ్రెస్ అంటే ఒక పార్టీ అని కాదు, జనం యొక్క సమూహాన్ని కాంగ్రెస్ అని పిలుస్తారు అంతే. వాడు సైన్స్ కాంగ్రెస్కి వస్తే ఎవరో సౌత్ ఇండియాలో సేజ్ ఉన్నాడని చెప్తే ఆయన చూడటానికి వచ్చాడు. వడగంటే కూర్చున్నాడు భగవాన్ దగ్గర. భగవాన్ ఏం మాట్లాడలేదు మౌనంగా. ఆయన వంక చూశారు, ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు మాట్లాడారు. ఆయన కూడా ఆ సైంటిస్ట్ కూడా ఏం మాట్లాడలేదు, ఆయన మౌనంగా కూర్చున్నాడు. ఇద్దరు మౌనంగా కూర్చున్నారు. మౌనం అంటే నోటి చోటు మాట్లాడటం, నోటి చోటి మాట్లాడకుండా ఉండటం, నోటికి తాళమైట మౌనం కదా. మనస్సు ఎక్కడైతే అణిగిపోయిందో, మనస్సు ఎక్కడైతే కరిగిపోయిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. అది మౌనం. మన మౌనం కాదు, మనం ఎప్పుడైనా కోపాలు వచ్చినప్పుడు ఇంటి కూడా మాట్లాడటం మానేసుకుంటాం, అది మౌనం కాదు. నోటికి తాళం కప్పేస్తే మౌనం కాదు. మీరు ఇంటికాడ ఎప్పుడైనా కోపాలు వచ్చారు రెండు రోజులు మాట్లాడుకుంటే అది మౌనం కాదు, అది కోపం. మౌనం అంటే ఏంటంటే మనస్సు ఎక్కడైతే లైవ్ అయిపోయిందో, మనస్సు ఎక్కడైతే కరిగిపోయిందో, ఎక్కడైతే పరిమితులు లేవో, ఎక్కడైతే అద్దులు లేవో, అక్కడి నుంచి వస్తున్న మౌనం. ఆ మౌనంలో ఉన్నారు భగవాను. అది సైంటిస్ట్ కూడా అక్కడే కూర్చున్నాడు. ఈయన మీరు కాఫీ పిచ్చుకుంటారా టీ పిచ్చుకుంటారా అని ఫార్మాలిటీస్ ఏం లేదు, భగవాన్ ఏం అడగలేదు, ఆ సైంటిస్ట్ కూడా అడగలేదు. ఇద్దరు మౌనంగా ఉన్నారు. మౌనం కూడా టీచ్ చేస్తుంది. తర్వాత తను అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఒక క్లబ్లో తన ఇండియా తాలూకు అనుభవాలు మాట్లాడితే సైంటిస్ట్ ఒక మాట చెప్పాడు, నేను సౌత్ ఇండియాలో ఉన్న ఒక ఋషిని చూశాను, ఆయన అరుణాచల మహర్షి అంటారు, అరుణాచల ఋషి, సేజ్ ఆఫ్ అరుణాచల. నేను ఆయన చూసినప్పుడు ఆయన నాతో ఏం మాట్లాడలేదు, నేను కూడా ఆయనతో ఏం మాట్లాడలేదు. ఆయన నాతో మాట్లాడలేదు, నేను కూడా ఆయన మాట్లాడలేదు. సరే వాళ్ళు అరగంట సేపు మౌనంగా కూర్చున్నాం. ఆ మౌనం టీచ్ చేస్తానని నాకు తెలుస్తుంది. ఆ మౌనం కూడా ముద్దులా లేదు, ముద్దు మౌనం కాదు, అది టీచ్ చేస్తానని నాకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుందంటే, ఇది వరకు నేను ఏమనుకున్నానంటే దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో తగలేస్తే దేహగతమైన జీవితమే జీవితం, దేహయాత్ర ఎప్పుడైతే ముగిసిపోయిందో జీవితం కూడా అప్పుడు ముగిసిపోతుందని అనుకునేవాడిని. అంటే జీవితం కూడా దేహం ముగిసినప్పుడు లైఫ్ ఈజ్ ఎండ్లెస్ అని నాకు తెలియదు, లైఫ్ కూడా అక్కడతో ఆగిపోతుంది శ్మశానంతో అనుకునేవాడిని. నేను ఆయన సమక్షంలో కూర్చున్నప్పుడు మనస్సుతో సంబంధం లేకుండా, దేహంతో సంబంధం లేకుండా, పరిసరాలతో సంబంధం లేకుండా, చావు పుట్టుకలతో సంబంధం లేకుండా, దేహం చనిపోయినా చనిపోకుండా ఉండే సద్వస్తువు నా హృదయంలో స్ఫురించింది. అంటే మనోదేహములకి లోకానికి అతీతంగా ఏదో ఒక వస్తువు నా హృదయంలో ఉందని మటుకి నాకు స్ఫురించింది. ఏదో ఉంది సంథింగ్, దానికి పేరేం పెట్టలేను నేను, ఏదో సంథింగ్ మనోదేహములకు అతీతంగా నా హృదయంలో ఏదో ఉందని అనిపించింది. ఉందని తెలిస్తే ఉందని అనిపిస్తుంది, కానీ ఆ హృదయంలో ఉన్నది ఏంటో నాకు తెలియటం లేదనే సంగతి కూడా తెలుస్తుంది. హృదయంలో ఉందని తెలుస్తుంది, ఆ ఉన్నది ఏదో నాకు తెలియటం లేదనే సంగతి కూడా నాకు తెలుస్తుందని అమెరికా వెళ్ళిన తర్వాత క్లబ్లో మాట్లాడుతూ చెప్పాడు. ఇక్కడ సంభాషణ లేదు. అంటే రమణ మహర్షి దయవల్ల వచ్చినటువంటి అనుభవం అది, కేవలం మియర్ గ్రేస్. అది అనుగ్రహం తప్పించి ఇంకో కారణం ఏమి లేదు. ఆత్మ యొక్క మరో రూపమే అనుగ్రహం, ఆత్మ యొక్క మరో రూపమే జ్ఞానం, ఆత్మ యొక్క మరో రూపమే సత్యము, ఆత్మ యొక్క మరో రూపం అండయింగ్ స్పిరిట్. అది ఆయనకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఫిలాసఫీకి సంబంధించిన, స్పిరిచువల్ సంబంధించిన, స్పిరిచువల్ సైన్స్ అని తెలియకపోయినా, ఆ స్పిరిచువాలిటీకి సంబంధించిన సైంటిస్ట్కి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సడన్గా హృదయంలో స్ఫురింపజేశాడు. అది గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క దయ మాత్రమే. రామకృష్ణుడు అంటాడు, గురువు అంటే ఏంటనుకుంటున్నావు, నువ్వు ఒక్క అడుగు వేయటానికి చస్తున్నావు, నువ్వు ఒక్క అడుగు ఆయన 9 అడుగులు ఇచ్చి నిన్ను మీట్ అవుతాడు, నువ్వు ఒక్క అడుగు వేయటానికి చస్తున్నావు, గురువు వైపుకి ఒక్క అడుగు నువ్వు వెయ్యే, ఆయన తొక్కం గురువుకి నీకు డిస్టెన్స్ 10 అడుగులు ఉన్నాయనుకో, ఒక్క అడుగు వేయటానికి చస్తున్నావు, ఒక్క అడుగును వేస్తే ఆయన 9 అడుగులు వచ్చి నిన్ను కలుసుకుని నిన్ను తనలో లయం చేసుకుంటాడు వాడు గురువు అని. నువ్వు ఒక్క అడిగే సరిపోతుంది, ఆయన 9 అడుగులు వేస్తాడు నీ వైపుకి, 9 అడుగులు 10 అడుగులు డిస్టెన్స్ కవర్ అయిపోతుంది కదా, అప్పుడు నిన్ను ఆయనలో కవర్ చేసుకుంటాడు వాడు గురువు అని. ఈ ఒక్కడిగి ఎందుకంటే ఏదైనా వంపు కోసం, సాకు కోసం నేను అనుగ్రహించడానికి కేవలం సాకు మాత్రమే, నేను అనుగ్రహించడానికి కేవలం సాకు మాత్రమే. అంచేత మహాత్మునితోటి గాసిప్ వద్దు. ఆచార్య వారు అన్నాడు, మీరు గాసిప్తో కాలక్షేపం చేయొద్దు, ఇంటికాడ అనవసరం మాటలతో కాలక్షేపం, అసలు టైం లేదండి మనకి. మనం ఏమైనా 1000 సంవత్సరాలు బతుకుతాం, ఇక్కడ బతకం టైం లేదు, అందరూ టైం వేస్ట్ చేసేసుకుంటున్నారు. ఈ న్యూస్ పేపర్లు కూడా మనం చదువుతూ ఉంటాం, అందులో నేర్చుకునేది ఒకటి ఉండదు. ఆ న్యూస్ పేపర్లు ఏదో చదువుతూ ఉంటే ఏదో ఆ దుమ్ము ఇదో ఆ రోడ్ల మీద దుమ్ము అంతా తీసుకొచ్చి ఆడ రాస్తాడు, ఈ నాడు తిట్టాడంటాడు, ఆ నీళ్లు తిట్టాడంటాడు, ఇదేదో అయిపోతుంది అంటాడు, అదంటాడు, ఇదంటాడు. తర్వాత ఇంకోటి, ఈ సినిమాలు ఒకటి, న్యూస్ పేపర్లు ఒకటి, మనల్ని ఉద్రేకపరిచే వార్తలు రాస్తారు, కానీ మనం ఆలోచింపజేసే వార్తలు రాయరు వాళ్ళు. అంటే మనకు ఎమోషన్ తీసుకొచ్చే వార్తలు రాస్తారు, కానీ మన చేత ఆలోచింపజేసే వార్తలు వాళ్ళు రాయరు. ఏం చేద్దాం, వాళ్ళకే జ్ఞానం లేనప్పుడు మనకేం జ్ఞానం, వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఉంటే మనకు బోధిస్తారు, కానీ వాళ్ళకే లేనప్పుడు మనకు ఎలా బోధిస్తారు అని న్యూస్ పేపర్లోటి సినిమాలోటి టెలివిజన్లోటి అట్లా అంటికి పట్టి పోతున్నాం మనం. అందులో నేర్చుకునేది ఏమనుందంటే ఏదో ఏదో కొంత లోక జ్ఞానం కలిగినా జనరల్గా మనకు ఆధ్యాత్మికంగా అక్కడ నేర్చుకునేది ఏమీ పెద్ద కనపడదు. ఎక్కువ గాసిప్ వల్ల మనకు అవసరం కాలక్షేపం కౌర్లు ఉబుసిపోక ఏదో మాటలు ఇటువంటి మాటలు అవి చెప్పుకుంటే ఇలా కాలక్షేపం చేస్తే ఈ రూపులు స్టావ్ వస్తుంది బయటకు లాగేస్తారు, ఈ చుక్కుని తీసుకెళ్ళి అక్కడ చోటు పడేస్తారు. ఇక్కడ ఇలా టైం వేస్ట్, మనం అందరం కాలాన్ని పాడు చేసుకుంటున్నాం. అక్కడికి భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు నేను కాలస్వరూపంలో ఉన్నానని. మీరు కాలాన్ని పాడు చేసుకుంటే నన్ను అగౌరవపరుస్తున్నారు. ఎప్పుడు టైం మీరు ఇంటికాడి ఖాళీగా ఉన్నప్పుడు కూడా అనవసరం కబుర్లు ఏమి మాట్లాడుకోకండి. మీకు అవసరం లేని కబుర్లు మాట్లాడుకోండి. అది మీరు మాట్లాడుకున్న మాటలు మీ సంవత్సరానికి ఉపయోగపడాలి, లేదా భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడాలి, కానీ మిగతా యూస్లెస్ టాక్ అనవసరం. దాన్ని కృష్ణుడు ఏమంటే వెయిన్ టాక్, వెయిన్ వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్, ఇలా కాలక్షేపం చేస్తున్నారు దేవకోటను. అది భగవంతుడి భాషలో చెప్పాలంటే అంచేతే నువ్వు అంతే మహాత్ములతోటి మహాత్ములతోటి సాంగత్యం వల్ల నీకు వాళ్ళ అంతస్తు నీకు తెలియపోయినా, వాళ్ళ హృదయం యొక్క లోతులు నీకు తెలియపోయినా, వాడితోటి సహవాసం వల్ల వాళ్ళని స్మరించడం వల్ల కూడా వాళ్ళని స్మరించడం వల్ల వాళ్ళతోటి సహవాసం వల్ల వాళ్ళతోటి వాళ్ళ పైకేమి నీకు టీచ్ చేయకపోయినా, నీకేమి ఒక మాట కూడా బోధించకపోయినా, వాళ్ళ సహవాసం ఆ హోలీ కంపెనీ దూడ దూడను వెనకాల మనిషి ఉండి ఎలా తోలికెళ్తాడు. అనుగ్రహం నిన్ను సచి నీ హృదయంలో నిన్ను హృదయంలో నీ మనోమూలమైన హృదయంలోకి నీ మనసును ఆ మహాత్ముడి యొక్క అనుగ్రహం తోలిపోతుంది. వాడే మహర్షి, వాడే మహాత్ముడు. ఇప్పుడు దూడను వెనకాల కర్ర పుచ్చుకుని దూడను ఎలా తోలికెళ్తారు, అలా గురువు ఏం కర్ర పుచ్చుకోడు. ఇప్పుడు ఆ కర్ర వాడు అనుగ్రహం వల్లే నీ మనసును హృదయం ఎప్పుడు నడిపిస్తూ ఉంటాడు. ఇందులో నా తెలివితేటలు లేవు, నా సాధన లేవు, ఇదంతా గురువు ఇంటర్ఫీర్ అయ్యి నడిపిస్తున్నట్టుగా నీకు తెలుస్తూ ఉంటుంది. అది అదే గురువు ఇంటర్ఫీర్ అయ్యి నీ హృదయాన్ని నీ హృదయం వైపుకి నీ మనసు హృదయం వైపుకి తొందరగా మళ్లించడం కష్టం. ఒక గురువు అనుగ్రహానికే సాధ్యం. దానికి భగవాన్ చెప్తారు, ఏనుగు ఏగలకి దోమలకి దొంగుతుందా, లేదా కండచేవులకు లొంగుతుందా? ఏనుగు ఒక సింహానికి మాత్రమే లొంగుతుంది, ఇంకా ఏ జంతువుకు లొంగదు ఏనుగు. నీలో అహంకారం ఏనుగు లాంటిది, దాన్ని నువ్వు ఆపు చేయలేవు, ఏనుగు నువ్వు ఆపు చేయలేవు. ఒక గురువు అనుగ్రహం మాత్రమే, ఆచార్యుడి అనుగ్రహం మాత్రమే సింహం లాంటిది. ఆ సింహం వల్ల మాత్రమే ఏనుగు స్వాధీనంలోకి వస్తుంది. మామూలు ప్రక్రియలో ఏనుగుని స్వాధీనంలోకి తీసుకుని అహంకారం ఏనుగు ఎంత బలం ఉంటుందో, నీ అహంభావన అంత బలంగా ఉంటుంది, నీ వ్యక్తి భావన అంత బలంగా ఉంటుంది, నీ దేహాత్మ బుద్ధి అంత బలంగా ఉంటుంది. దేహమే సత్యము, దేహమే ఆత్మ, దేహమే నిత్యం అనుకునే బుద్ధి అంత బలంగా ఉంటుంది. అంటే ఏనుగు ఒక సింహానికి మాత్రమే లొంగుతుంది, దేనికి సాధ్యం కాదు. ఒక ఆచార్యుడు దయ్యాలా, ఒక ఆచార్యుడు అనుగ్రహం ఉంటేనే కానీ నీ ఆంభావన ఏనుగు స్వాధీనంలోకి రాదు అంటాడు. అది నీ తెలివితేటలో వచ్చేది కాదు, నీ గిమ్మిక్కులు చేస్తేది రాదు, నీ గిమ్మిక్కుల వల్ల రాదు. ఒక గురువు అనుగ్రహం మాత్రమే సింహం లాంటిది. నా ఎక్స్పెక్టేషన్ వద్దు, ఎదురు చూసినట్టు ఉండొద్దు. ఎప్పుడు అనుగ్రహించాలి నన్ను, ఎలా అనుగ్రహించాలి, ఆ కాంటెక్స్ట్ ఏం, ఏ కాంటెక్స్ట్లో నేను అనుగ్రహించాలి. ముహూర్తం ఆయనే పెట్టుకుంటాడు, నువ్వే ముహూర్తాలు పెట్టకండి. మీరు ఆ గురువు అనేది ఎప్పుడు నేను అనుగ్రహించాలో ముహూర్తం ఆయనే పెట్టుకుంటాడు, అనుగ్రహించేది ఆయనే. మీరు మట్టికి ముహూర్తాలు ఏం పెట్టకండి. ఆయన ముహూర్తం ఎప్పుడు అనుగ్రహించాలో ముహూర్తం ఆయనే పెట్టుకుని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన దగ్గర ఇప్పుడు గురువు దగ్గర అనుగ్రహం తప్పించి ఇంకోటి ఉండదు, ఇంకోటి ఏదైనా మీకు ఇవ్వటానికి ఉండదు. అనుగ్రహమే గ్రేస్ 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 అవి తప్పించి ఇంకోటి ఏం లేదు గురువు దగ్గరికి. నీకు ఒకవేళ నువ్వు గురువు మీద కోపగించినా, గురువు మీద నువ్వు అసూయగా ఉన్నావు. అసూయ ఎప్పుడు వస్తుందంటే మనిషికి, కొంతమందికి ఎంత ఉన్నా వాళ్ళకి సంతృప్తి ఉండదు, వాళ్ళకి ఎంత ఉన్నా సంతృప్తి ఉండదు, అసంతృప్తి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఉన్నా వాళ్ళకి ఏమి లోటు ఉండదు, ఎవడకే ఎంత ఉంది, మనకెందుకు గొడవ, ఎవడకే ఏదో ఉంది, ఆడికి 10 అంతస్తులు మేళ్ళు ఉన్నాయి, మనకెందుకు, మనకేమి లోటు లేదు. కానీ మందికి ఎంతన్నా అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తిలోంచే ఇతరుల మీద అసూయ పుడుతుంది. అసంతృప్తి లేని వాడికి అసూయ లేదు. అసంతృప్తి లేని వాడికి అసూయ లేదు. అర్జున, నువ్వు నేను చుట్టాలు, మన ఇద్దరికి బంధుత్వం ఉంది, ఇద్దరం స్నేహితులం, ఇద్దరం తర్వాత ఇద్దరం ట్రావెలింగ్ ఫ్రెండ్స్, ఇద్దరే ఎప్పుడు ఎక్కడ ప్రయాణాలు చేస్తే ఇద్దరు ప్రయాణాలు చేస్తారు. ఎవరు? కృష్ణార్జున ట్రావెలింగ్ ఫ్రెండ్స్, తర్వాత బంధువు బంధుత్వం ఉంది, స్నేహితులు అన్నీ ఉన్నాయి. కానీ నీ ముఖాన్ని నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, నీ ముఖాన్ని నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నీకంటే గొప్ప వీరులు నీకు కనిపించినప్పుడు కూడా, నీకంటే గొప్ప వీరుడు భారతదేశంలో జన్మించినటువంటి మహావీరులు నువ్వొకడు, నీకంటే గొప్ప వీరులు కనిపించినా, నీకంటే పెద్ద ఐశ్వర్యవంతులు కనిపించినా నీకు ఎవళ్ళ మీద అసూయ కలగలేదు. నేను చాలాసార్లు నీ ముఖం అబ్జర్వ్ చేశాను. ఆ ఒక్క గుణానికి నీలో నువ్వు అసూయ లేదు, నువ్వు అనసూయుడివే. ఆ ఒక్క మంచి గుణానికి, ఆ గ్రేట్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ, డిస్టింగ్విష్డ్ క్వాలిటీ, ఆ ఒక్క మంచి గుణానికి నీకు నేను స్వాధీనం అయిపోయి గీతను నేను బోధి భగవద్గీత నీకు బోధిస్తున్నాను అర్జున అన్నాడు. ఓన్లీ వన్ క్వాలిటీ. నీ ముఖం నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నీకంటే గొప్ప వీరులు నువ్వు చూసావు, నీకంటే గొప్ప ఐశ్వర్యవంతులు నువ్వు చూసావు, నీకంటే ఎక్కువ కీర్తున్న వాళ్ళని చూసావు నువ్వు. కానీ ఎవళ్ళని చూసి నీ ముఖంలో, నీ కళ్ళల్లో కానీ ఎవళ్ళలో చూసిన నీ ముఖం అసూయ కనపడలేదు. చాలాసార్లు నీ ముఖాన్ని అబ్జర్వ్ చేశాను అర్జున. ఒక్క మంచి గుణానికి నేను నిండిపోయి నువ్వు నాకు స్వాధీనం అవటం కాదు, నేనే నీకు స్వాధీనం అయిపోయి ఈ భగవద్గీతను బోధిస్తున్నాను అర్జున అన్నాడు. ఓన్లీ ఒకటే క్వాలిటీ. కొంతమంది అంటారు ధర్మరాజుకి చెప్పాలి కానీ, ధర్మరాజు అంటే ధర్మరాజు ఏంటి, ఆడికి చెప్పాలి కానీ అర్జునుడికి చెప్పటం ఏంటంటారు. ఈ ఒక్క క్వాలిటీ కోసం నీకు నేను చెబుతున్నాను అన్నాడు. ఆ క్వాలిటీని నేనే నీకు లొంగిపోయాను. నీకే నేను లొంగిపోయానండి. ఇది శాస్త్రం, గీత అనేది శాస్త్రం. కేవలము భగవద్గీత అనేది అర్జునుడి చేత యుద్ధం చేయించడానికి కాదు, అది ఉరికే యుద్ధ భూమిని నెపంగా పెట్టుకుని మానవ జాతిగా నివ్వలసిన సందేశం ఇచ్చాడు. అది కేవలం అర్జునుడి చేత యుద్ధం చేయించడం కాదు. ఈ సందర్భం రామరావణ యుద్ధంలో కూడా వస్తుంది. ఏమని వస్తుందంటే, లక్ష్మణుడు మూర్చపోతాడు. లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు విభీషణ్, రావణాసుడి తమ్ముడు విభీషణ్ అంటాడు, లక్ష్మణుడు అంత గొప్పవాడిని మనం కోల్పోయాం. ఆ మూర్చలో వాడు చచ్చిపోయాడో తెలియదు, మూర్చ తెలియటం అలాగే డెడ్డ కింద అయిపోయింది వాడి బాడీ. మనం లక్ష్మణ్ లాంటి మహాత్ముడిని మనం కోల్పోయాం. ఈ మాయ యుద్ధం, ఈ రావణాసురుడు అంటే రాక్షసులు, మనం ఏమో కోచిల సహాయంతో యుద్ధం చేస్తున్నాం, వాడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు. ఈ రాక్షసులను మనం సంహరించడం చాలా కష్టం. అంటే సీతను నేను, ఈడు రాక్షసుడే కదా, విభీషణుడు మాయలేంటో నాకు తెలుసు, రాక్షస మాయలు ఎలా ఉంటాయి నాకు తెలుసు. సీత చుట్టూరు కాపులా ఉన్న వాళ్ళందరూ నాకు స్నేహితురాళ్ళు, వాళ్ళతోటి నన్ను చెప్పి దొంగసాటిగా సీతను ఇక్కడికి తెప్పించేస్తాను. నేను సీతను ఇక్కడి నుంచి తీసుకుని అయోధ్య వెళ్ళిపోదాం మనం వీళ్ళతోటి మనం యుద్ధం చేయలేము, రాక్షసులతో యుద్ధం చేయలేము అని ఎవరు చెబుతాడు? విభీషణుడు చెప్తాడు. తర్వాత నువ్వు లంకారాజ్యం నాకు ఇస్తానని చెప్పావు, రావణాసుడు చావకుండా లంకారాజ్యం నువ్వు నాకు ఎలా ఇస్తావు? ఊరికే మాట అన్నావలేం కదా, వదిలేదు, నాకు లంకారాజ్యం అక్కర్లేదు, నేను అయోధ్యకు వచ్చి నీ పాదసేవ చేసుకుంటాను అన్నాడు. ఎవరో విభీషణుడు. అప్పుడు అంటాడు ఎవరు, రాముడు అంటాడు, ఇంత చేస్తే ఈ మహాయుద్ధం అంతా పెళ్ళం కోసం చేస్తున్నానా అన్నాడు. మన విజయకుమార్కి పెళ్ళం అక్కర్లేదు, రాముడికి పెళ్ళం ఎందుకు? మన విజయకుమార్కి పెళ్ళం అక్కర్లేదు, రాముడికి పెళ్ళం, దేవుడికి పెళ్ళం ఏంటిది అంటాడు. రాముడు అంటాడు, ఇప్పుడు ఇంతకీ ఈ గొడవ, ఈ యుద్ధాలు, ఈ చచ్చిపోవటాలు, ఇంత సైన్యం చచ్చిపోతుంది అంటే ఇప్పుడు ఇంతకీ పెళ్ళం కోసం యుద్ధం చేస్తున్నానంటావా అన్నాడు. ఈ మహాసంగ్రామంలో లక్ష్మణుడు మనకి ఎంత నీరెస్ట్ అయినా, ఎంత డీరెస్ట్ అయినా, ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అయినప్పటికీ వాడిని వదిలేద్దాం, చచ్చిపోతే చనిపోతాడు వాడిని కూడా, యజ్ఞములు వాడిని కూడా ఆగు చేసేద్దాం. కానీ ఇప్పుడు యుద్ధం చేసేది ఇక్కడ రాక్షస సంహారం కోసం. ఏంటిది అంటే పెళ్ళాన్ని సంపాదించడానికి కాదు, రాక్షస సంహారం కోసం యుద్ధం చేస్తున్నాం. ఈ రాక్షస సంహారం పూర్తయ్యే వరకు యుద్ధం ఆగదు. యుద్ధం లోకం అలా చెప్పుకుంటాను, రాముడి పెళ్ళం కోసం యుద్ధం చేస్తున్నాడని. అది కాదు అయ్యా, ఇక్కడ యుద్ధం దానికోసం కాదు. పెళ్ళం నువ్వు దొంగచాటుగా తీసుకొచ్చేస్తానంటున్నావు. దొంగచాటుగా తీసుకొస్తే దొంగచాటుగా తీసుకురావడం ఎందుకు? ఆడు దొంగచాటుగా తీసుకొచ్చాడు. ఎవడో రావణాసుడు, మనం దొంగచాటుగా తీసుకొచ్చి ఆడేంత మనం అంతే కదా. ఇప్పుడు చేతను అలా తీసుకెళ్ళాడు, దొంగచాటుగా తీసిపోయాడు ఎవడు? రావణాసుడు. అదే పత్రలో మనం దొంగసాటిగా చేతను తెచ్చుకుంటే రావణాసుడు ఎంత మన ఆడికి మనకి తేడా అంటే, వాడిని సంహారం చేసే తీసుకురావాలి. ఇక్కడ చేత ముఖ్యం కాదు, రాక్షస సంహారం ముఖ్యం. ఈ విషయం నువ్వు సరైన సలహా నాకు చెప్పటం లేదు. నాకు ఎట్టి పరిస్థితిలోని లక్ష్మణుడు లక్ష్మణుడు పోయినా, నా ప్రియురాలని సీతను పోయినా, ఎవరిని కోల్పోయినా నేను ధర్మాన్ని ఆచరించడం మానను అన్నాడు వాడు రాముడు. లక్ష్మణుడు కోల్పోతాను, సీతను కోల్పోతాను, నా ఐశ్వర్యం అంతా కోల్పోయినా, చివరికి అయోధ్య రాజ్యం కోల్పోయినా నేను ధర్మాన్ని ఆచరించడం మానను అని రాముడు ధర్మస్వరూపుడు అని చెప్తాడు. ధర్మం లాగి చెబుతుందా విభీషణా? ఎటువంటి ఇమ్మొట్ట వాల్మీకి మాటలు చూడండి. మీకు న్యూస్ పేపర్లో ఒక మాట కనిపిస్తుంది ఇలాగా, విభీషణ వీడు రాక్షసుడే కదా, విభీషణ ధర్మం లాగి చెబుతుందా? ధర్మాన్ని ఆచరించేవాడు లై చెబుతాడా? నేను కూడా పోతే పోతాను, నేను కూడా పోయి. కానీ ప్రతి యజ్ఞం ఆగటానికి వీల్లేదు. ఏంటన్నాడు? యజ్ఞం ఆగటానికి వీలు, ఇది ఒక యజ్ఞం, ఇది రాక్షస సంహారం అనేది ఇది ఒక యజ్ఞం. యజ్ఞం మటుకు ముగియటానికి వీల్లేదు. పోను పోతే లక్ష్మణ్తో పాటు నేను కూడా పోతాను. రమణ మహర్షి గారికి ఎవరి మీద ఇష్టం ఉంటే మనం తొందరగా పట్టుకోలేమమ్మా అండి. ఆయనకి ఎవరి మీద బాగా ఇష్టం ఉందనుకోండి, అది మనకు తెలియదు. అది రామకృష్ణ పరమహంసలాగా మనకు మాటల్లో దొరకడు, ఆయన నిండుగా ఉంటాడు కదా, మనకు తెలియదు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు తెలుస్తుంది. ఎవరు వాళ్ళు చచ్చిపోయినప్పుడైనా ఎలా తెలుస్తుందంటే, ఇచ్చం వాళ్ళు వెళ్ళిపోయిందా ఎలా తెలియదు? ఇచ్చం వాళ్ళు అంటే ఈయనకి ఇష్టం అని మనకు తెలియదు. అసలు ఇష్టం ఉన్నా తెలియదు మనకి. అంటే మనిషి బ్యాలెన్స్డ్గా ఉంటాడు కదా, ఎక్కువ బ్యాలెన్స్డ్గా ఉంటాడు కదా, డెప్త్ ఎక్కువ ఉంది కదా మనిషికి. ఇచ్చమ్మాళ్ళు వెళ్ళిపోయిందా ఇక్కడ ఇటువంటప్పుడు దొరుకుతాడు. ఇచ్చమ్మాళ్ళు వెళ్ళిపోయిందా, ఇలా ఉదయం ఎన్నింటికి వెళ్ళిపోయింది, ఇచ్చమ్మాళ్ళు వెళ్ళిపోయిందా, ఇంకా నేను ఉన్నాను. అంటే ఇచ్చమ్మాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోవాలి, కానీ ఎందుకున్నట్టు అక్కడ దొరుకుతాడు. అప్పుడు వరకు ఇచ్చమ్మాలి అంటే ఆయనకి ఇష్టం అని మనకు తెలుస్తాను, దొరకడు మనకి. అప్పుడు దాకా దొరకడు వాడు, అంటే డెప్త్ ఎక్కువ ఉంది కదా మనిషికి. ఇచ్చమ్మాలి వెళ్ళిపోయిందా, ఎన్నింటికి వెళ్ళిపోయింది, వాళ్ళు పొద్దున్న ఇచ్చే ఇచ్చమ్మాలి వెళ్ళిపోయింది, ఇచ్చమ్మాలి వెళ్ళిపోయిందా, ఇంకా నేను ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఇచ్చమ్మాలతో పాటు నేను కూడా వెళ్ళిపోక ఎందుకున్నట్టు ఇక్కడ. ఇచ్చమ్మాలకి ఆ వాక్యం ఒకటి చాలు. ఒక మహర్షి నోటి అంటూ వచ్చిన మాట, ఇచ్చమ్మాళ్ళకి ఇంకా పుణ్యపాపాలతో సంబంధం లేదు, ఇది ఒక్క వాక్యమే చాలు. ఇచ్చమ్మాళ్ళు వెళ్ళిపోయిందా, ఇంకా నేను ఉన్నాను. అంటే ఇచ్చమ్మాళ్ళతో పాటు కూడా నేను వెళ్ళిపోలేదు అంటే అని అంటాం, దాని అర్థం అది. ఇంకా ఇచ్చమ్మాళ్ళకి ఏం కావాలి? ఆ సర్టిఫికెట్ చాలు. ఇచ్చమ్మాళ్ళు యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఏం చేసుకుంటుంది? భగవాన్ నోటి అంటూ వచ్చిన ఆ డివైన్ సెంటెన్స్, ఆ డివైన్ వర్డ్స్, ఆ డివైన్ మెసేజ్, ఆ డివైన్ ఎక్స్ప్రెషన్, భగవాన్ నోట్లోంచి వచ్చినటువంటి ఆ డివైన్ ఎక్స్ప్రెషన్ సరిపోతుంది. ఇంకేం అక్కర్లేదు ఇచ్చమ్మాళ్ళకి. ఇంకా ఆవిడ నోములు యజ్ఞాలు యాగాలు ఏమి చేయక్కర్లేదు. అంచేత నువ్వు మహాత్ములతోటి శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళతో వాళ్ళని స్మరించడం వల్ల కూడా నువ్వు పవిత్రులు అవుతావు. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళని స్మరించడం వల్ల నువ్వు పవిత్రులు అవటమే కాదు, మహర్షులు, మహాత్ములు, యోగులు, అవతార పురుషులు వాళ్ళందరినీ స్మరించడం వల్ల నువ్వు పవిత్రుడవటమే కాకుండా నీ హృదయంలోని నిజం తత్వం నీకు ఎరుకులోకి వస్తుంది. అట్టి రామాలు ఉన్న వాళ్ళు వాళ్ళు సహవాసం వల్ల వచ్చే నీకు పుణ్యం. ఎందుకు అయ్యా రామకృష్ణుని అంటాడు, ఈ సీలింగ్ ఫ్యాన్ ఎవడికి కావాలి, ఈ టేబుల్ ఫ్యాన్ ఎవడికి కావాలి, న్యాచురల్ గా ఎయిర్ వచ్చినప్పుడు ఏసీలు ఎవడికి కావాలి, న్యాచురల్ ఎయిర్ కూల్ ఎయిర్ నార్మల్ ఎయిర్ వచ్చి మన మీద పడిపోతాంటే ఈ టేబుల్ ఫ్యాన్లు ఏసీలు సీలింగ్ ఫ్యాన్లు ఎవడికి కావాలి, ఇవన్నీ ఎవరికి కావాలి? మహాత్ముల అనుగ్రహం, మహర్షుల అనుగ్రహం నీ మీద వర్షం కురిసినట్టు కురిస్తే అంటే ఏంటి ఈ టేబుల్ ఫ్యాన్లు సీలింగ్ ఫ్యాన్లు? నువ్వెంత నువ్వు చేసే ప్రయత్నం ఎంత, నువ్వు ఎంత వాడువు, నువ్వు చేసే ఎఫర్ట్ ఎటువంటిది, నీ అహంకారం ఎంతవరకు సాధన చేయగలవు? ఎఫర్ట్ అవసరమే, కానీ నువ్వు ఏ పార్టీ వాడు ఎఫర్ట్ చేయడానికి? వారితో సాంగత్యం మంచిది, వారితో అసోసియేషను, వారితో హోలీ అసోసియేషన్, హోలీ కంపెనీ అంటారు దాన్ని, వాళ్ళతో సాంగత్యం మంచిది. వాళ్ళు నీతోటి మాట్లాడకపోవచ్చు, నీతోటి ఏం మాట్లాడపు మాట అక్కర్లేదు, వాళ్ళు సైలెన్స్గా వర్క్ చేస్తారేమో. వాళ్ళు చేసేదంతా వాళ్ళు మాటలతోటి ఏం చెప్పరు, వాళ్ళు చేసేదంతా సైలెన్స్, వాళ్ళు చేసేది కూడా. ఇప్పుడు సత్పురుషుడు మహాత్ముడు మా దేవతల దాకా అక్కర్లేదు మీకు, సత్పురుషుడు కూడా సైలెంట్గానే వర్క్ చేస్తాడు, సత్పురుషుడు కూడా సైలెంట్గానే వర్క్ చేస్తాడు. సత్పురుషుడే సైలెంట్గా వస్తువుని సైలెంట్గా చేసినప్పుడు సత్యవస్తువుని సద్వస్తువుని సాక్షాత్కారం చేసుకున్నవాడు సైలెంట్గా ఎందుకు చేయడవాడు, సైలెంట్గానే చేస్తాడు. వరిరాచరేశ్వరుడా నువ్వు ప్రతిదీ సైలెంట్గానే చేస్తావు, నీకు అసలు ఆడంబరం అంటే ఇష్టం ఉండదు. నువ్వు నీ వల్ల మాకు సహాయం అందుతుందని మాకు కూడా తెలియటం నీకు ఇష్టం ఉండదు. అరుణాచలేశ్వరుడు వైభవం చెప్తున్నాడు చూడండి, వాడు ఎవడు రమణ మహర్షి గారు అక్షర మండమల్లో ఎంత వైభవం చూడండి. నీ వల్ల మాకు సహాయం అందుతుంది, నీ వల్లే నాకు ఆత్మజ్ఞానం కలిగింది అని కొన్ని ఇతరుల మాట, నాకు తెలియటం, నాకు తెలియటం కూడా నీకు ఇష్టం ఉండదు. నాకు తెలియకుండా కూడా నువ్వు పని చేస్తున్నావు, ఇతరుల మాట వదిలే, నీ వల్ల ఎవరికైతే ఆత్మ కలుగుతుందో వాడికి కూడా నీ వల్ల కలిగిందని గుర్తింది, నీ వల్ల కలిగిందనే విషయం కూడా వీడికి తెలియటం నీకు ఇష్టం ఉండదు, నీకు ఇష్టం ఉండదు నీకు. కానీ నేను ఒకసారి నీకు ఇష్టం లేని పనులు చేస్తున్నాను. అరుణాచలేశ్వరుడు దయాస్వరూపుడు, కరుణాస్వరూపుడు, నీకు అర్థమవుతుందా? వాడు చాలా సైలెంట్గా వర్క్ చేస్తాడు. ట్రూత్ నీడ్స్ నో టామ్ టామ్, ట్రూత్ నీడ్స్ నో అడ్వర్టైజ్మెంట్, ట్రూత్ నీడ్స్ నో పబ్లిసిటీ, ఏమి పబ్లిసిటీ అక్కర్లేకుండా పనిచేసి ఈ స్వభావం అరుణాచలేశ్వరుడుకుంది అని నేను ఇతరులకు చెబుతున్నాను. ఇతరులకు చెప్పడం కూడా నీకు ఇష్టం ఉండదన్న సంగతి నాకు తెలుసు, కానీ నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశ్చర్యదించు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఉయ్యాలు తోళ్ళు దోళపాకలో పుట్టాడు, ఉయ్యాలు తొట్టుకోలేదు, దోళ్ళలో తినే తొట్లో పడుకోబెట్టింది. అంటే దోళపాకలో పుట్టాడు, మరి పిల్లల్ని ఎక్కడ పడుకోబెట్టాలి కదా, ఆవులు గేదెలు ఒట్టిగడ్డ అయి తింటాయి అందులో, దాని ఏదో అంటారు చుట్టూరు ఉంటాయి, డొక్కులు అంటారు, డొక్కులో పడుకోబెట్టింది ఎక్కడ చోట పిల్లల్ని పెట్టాలి. తర్వాత 6 నెలలకే ఏదో గుళ్ళోకి తీసుకెళ్తున్న వాడిని ఎవరిని యేసుక్రీస్తుని, ఏ అమ్మా వీడు మహాత్ముడు అవుతాడు సందేహం లేదు, నేను ఎందుకు కన్నావు నువ్వు, నేను కంటం వల్ల నీ హృదయం నువ్వు బాకులు గుచ్చుకుంటాయని, యేసుని ఎందుకు కన్నావు నువ్వు ఈయన కరెంటు వల్ల నువ్వు ఏదో సుఖపడతావు అనుకుంటున్నాయేమో నువ్వు, యేసుక్రీస్తుని కరెంటు వల్ల నీ హృదయం నువ్వు బాకులు గుచ్చుకుంటాయి అన్నాడు. ఎవడు పోదారు అప్పుడు, ఎప్పుడు యేసుక్రీస్తు 6 నెలల పిల్లవాడైనప్పుడు యేసుక్రీస్తు తల్లికి మరియా పేరు, మరియకి అర్థం లేదు, మరియకి అర్థం లేదు. యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు ఆయన మేకలు పెట్టి కొట్టినప్పుడు తల్లి మనసు కదా, చెడ్డ పిల్లలు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు, చెడ్డ పిల్లలు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి అంటూ ఉండదు. కానీ అది అప్పుడు ఆయన మేపుడు ఎవరిన యేసుక్రీస్తుని అప్పుడు ఉదయం నువ్వు బాకులు గుట్టుకున్నట్టుండేది, ఆరో నెలలో పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆ పూజారి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చింది. ఆయన మేకలు పెట్టి గుచ్చుతున్నారు ఎవరిని, మేకలు పెట్టి కొడుతున్నారు ఎవరిని, అప్పుడు యేసుక్రీస్తు తల్లి ఎదురుగుండా ఉంది, ఇవిడికి ఎలా ఉంది ఆ మేకలు హృదయంలో బాకులు గుచ్చుకున్నట్టుంది. నువ్వు ఈయన్ని కన్నందుకు నీ హృదయంలో బాకులు గుచ్చుకుంటా ఎందుకు కన్నారు ఈయన పూజారి అన్నమాట. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వరకు ఈ 32 సంవత్సరాల జీవితంలో ఆ మాటలు జ్ఞాపకం రాలేదు. మరి పెన్నీలెస్, హోమ్లెస్, ల్యాండ్లెస్, మనీలెస్, ఎవ్రీథింగ్ ఇస్ లెస్. అమ్మా నాకే ఇల్లేనప్పుడు నేను ఎక్కడ ఉండమంటాను ఇంట్లోనే. మరియా నాకే కొంపలేదు, నువ్వే కొంపలో ఉంటావు. నా కొంపుంటే నా కంపెనీకి ఇద్దరు, నాకే కొంపలేదు. ఎవ్రీథింగ్ ఇస్ లెస్, నువ్వే కొంపలో ఉంటావు. యోహాను, యోహాను, రేపు నుంచి అమ్మ నా అమ్మ కాదు నీ అమ్మ. మరియా రేపు నుంచి నేను నీ కొడుకుని కాదు వాడే కొడుకు నీకు. ఎవడో యోహాను కొడుకు. నా శరీరం ఈ రోజుతో నీ కుమారుడి శరీరం అంతమైపోతుంది. వాడు యోహాను వాళ్ళ ఇంటికి తీసుకుపోతాడు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కొంపలు కాలక్షేపం చేయి. మరి ఎవరి కొంపలో ఉంటావు, నాకే కొంపలేనప్పుడు నేను ఎక్కడ ఉండుంటాను మరియా. హోమ్లెస్, మనీలెస్, ల్యాండ్లెస్, ఎవ్రీథింగ్ లెస్. సరే రామకృష్ణుడు అన్నమాట ఒక వాక్యం ఒకటే గుర్తుకొస్తుంది నాకు. అది సబ్రిస్టర్ ఆఫీసులో నేను సంతకం పెట్టమంటాడు ఎక్కడ ఉన్నారు గురించి. అదే ఈడు ఈ పిచ్చోడు సంపాదించింది కాదు, వాళ్ళు వారసత్వంగా వస్తుంది అడుగు. అది ఎక్కడ ఉన్నారో ఈడు సంపాదించింది కాదు, వారసత్వంగా వస్తుంది. అది వీడు సంతకం పెట్టమంటారు ఆయన. అది సబ్రిస్టర్ని అడుగుతాడు, నన్ను ఎందుకు పెట్టాలి నేను సంతకం అంటాడు. దాని మీద నీకు హక్కు ఉంది అంటాడు. ఎవరికి అడిగే, దాని మీద నీకు హక్కు ఉంది అంటే నువ్వు హక్కుదారుడు, నువ్వు సంతకం పెడితేనే కానీ కొనుక్కున్నోడికి చెరదు, నువ్వు హక్కుదారుడు అంటాడు. అప్పుడు అంటాడు, ఒక వ్యక్తికి ఆస్తి ఉండొచ్చు, ఒక ఇండివిజువల్కి ఆస్తి ఉండొచ్చు, ఒక జీవుడికి అంటే దేహాత్మ బుద్ధి ఉన్న వాడికి ప్రాపర్టీ ఉండొచ్చు. ఏమంటే సబరిస్టర్ గారు చైతన్యానికి పొలం ఉంటుందా? అది తమ ఇమ్మోర్టల్ సెంటెన్స్, అది యేసుక్రీస్తు మాటలాగా ఉంటుంది. సబరిస్టర్ గారు చైతన్యానికి ఎక్కడైనా పొలం ఉందా? చైతన్యానికి ఎక్కడన్నా ప్రాపర్టీ ఉందా? అంటే మీరు నన్ను సంతకం పెట్టమంటున్నారు, సంతకం పెడితే ఆస్తి మీద నాకు హక్కు ఉన్నట్టు నేను అంగీకరించినట్టే కదా. అట్టర్ రినౌన్సియేషన్. అదేంటది అట్టర్ రినౌన్సియేషన్? అంటే అక్కడ నేను సంతకం పెడతాను, సంతకం పెడితే ప్రాపర్టీ నాదని నేను అంగీకరించినట్టే కదా, అంగీకరించినట్టే అన్నాడు. పడిపోయాడు అంటే ఒకదైనా మా ఒక రకమైన ఏదో కంగారు పుట్టి శరీరంలో కంపం వచ్చి పడిపోయాడు. అప్పుడు కొనుక్కున్నాడు అన్నాడు. వాడు వచ్చి నా మీద దావా చేస్తాడని అనుకోవటం లేదు. దావా చేస్తే కదా ఆడికి హక్కు వస్తుంది. ఆడి సంతకం అక్కర్లేదు. ఆడి బిహేవియర్ చూస్తే ఆడి సంతకం అనవసరం అనిపిస్తుంది. ఏమంటే సబ్రిస్టర్ గారు అన్నగారు పెట్టాడు సంతకం, సరిపోతుంది ఈయన బయటికి పోమన్నారు. సబ్రిస్టర్ ఆఫీసులోంచి ఈయన బయటికి పోమన్నారు. ఇది ఇక్కడ ఈ వాక్యం. ఒక వ్యక్తికి పొలం ఉండొచ్చు, ఈ దేహం నేనంటే దేహాత్మ బుద్ధి ఉన్నవాడు కూడా పొలం ఉండొచ్చు. సబరిస్టర్ గారు చైతన్యానికి ఎక్కడైనా పొలం ఉంటుందా? చైతన్యం ఆస్తి ఉందా? సమస్తానికి ఏ వస్తువు, సమస్తానికి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో దానికి ఎక్కడన్నా ల్యాండ్ ఉందా? అయ్యి ఇమ్మొట్టలు వాడు అంటే వాడి దేహం పోయినా అది ఏంటయ్యే, వాడు రామకృష్ణుడి దేహం పోయినా, అది కాలి బూడిదైపోయినా, అది కప్పెడితే మట్టి అయిపోయినా, ఆ వాక్యం మట్టికి సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తున్నంతకాలం ఆ వాక్యం కూడా సజీవంగా ఉంటుంది. అది ఇమ్మొట్టలు. మనిషి పోయాడు, శరీరం పోయాడు, ఆ శరీరంలోంచి వచ్చినటువంటి ఆ మౌతులోంచి వాక్యం మటుకి దానికి చావు లేదు. ఆ శరీరం, ఆ మాట పలికిన శరీరం చచ్చిపోయింది, కానీ మాటకి చావు లేదు. ఆ మాట సముద్రాలు దాడుతుంది, రివర్ నదులు దాడుతుంది, ఖండాలు దాడుతుంది. మానవ జాతి పరుచుకున్నంత కాలం వాక్యం మానవ జాతి చెవిలో మారు మగుతూనే ఉంటుంది, దానికి చావు లేదు. ఆ వాక్యం పలికిన వాడు చచ్చిపోయాడు, కానీ ఆ వాక్యానికి మటుకి చావు లేదు. ముగించేస్తున్నాం. వాడితో హోలిక వాడి వాడు మౌనంగానే పనిచేస్తారు, వాడు డబ్బులు ఆడరు. ఏంటి వాడు డబ్బులు ఆడరు? వాడు చేసే వర్క్ అంతా కూడా సత్పురుషుడే సైలెంట్గా చేస్తాడు. సద్వస్తుని రియలైజ్ ఫేస్ని డైరెక్ట్గా ట్రూత్ని ఫేస్ టు ఫేస్ దర్శించిన వాడు సైలెంట్గా ఎందుకు చేయడు? ట్రూత్ని ఫేస్ టు ఫేస్ దర్శించిన వాడు సైలెంట్గా ఎందుకు చేయడు? సత్పురుషుడే చేసేటప్పుడు వారి మాటలు మాట్లాడరు. సత్పురుషులు ఎక్కువ మాటలు మాట్లాడరు. సత్పురుషులు ఇంకేదంటే మాటలతో వాడికి పని లేదు. మౌనంతో పని చేయగల శక్తి ఉన్నప్పుడు మాటలతో పని లేదు. మీరు కొంతమంది ఇంటికి వెళ్ళండి, మీరు వెళ్ళి కూర్చున్నప్పుడు పిల్లలు అలర చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు ఇక్కడ వాళ్ళ అంక చూస్తారు. ఎవరు ఇంట్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఆ పిల్లలు అంక సైలెంట్ అయిపోతారు. మీరు కొంతమంది ఇంటికి వెళ్ళండి, అబ్జర్వ్ చేయండి. ఆ పిల్లలు అలర చేస్తూ ఉంటారు, పిల్లలు ఎక్కువ అలర చేస్తారు కదా. ఆ ఇంట్లో తల్లి ఒకసారి ఊరికి అలా చూస్తున్నట్టు సైలెంట్ అయిపోతారు. అందరూ కాదు, ఆ బుద్ధిమంతులు కొంచెం ఆ చూపు అర్థం చేసుకున్న వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అంచేది కొంచెం ఎవాల్వ్డ్ సోల్స్, అడ్వాన్స్ సోల్స్, రిఫైన్డ్ సోల్స్ భగవాన్ మౌనులనే వాళ్ళకి చాలా మటుకు రియలైజేషన్ వచ్చేస్తుంది. మాటలతోటి పని లేదు, మాటలు ఖర్చు పెట్టేందుకు, అవసరం లేనప్పుడు మాటలు ఎందుకు? తర్వాత మన ఇంటికి ఇదేళ్ళ కొత్త చుట్టాలు వచ్చారని కూడా వాళ్ళు ఎక్కువ మాట్లాడతాం. అదే మాట్లాడకపోతే బాగుండదని మన అహంకారం అన్నమాట. కొత్త చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడతాం. మీకు అర్థమవుతుందా? మామూలుగా బాగా పరిచయం వాళ్ళు ఎక్కువ మాట్లాడడం అంటే ఏంటి? ఆ కొత్త చుట్టాలంటే మనకు ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం. ఏంటంటే వాళ్ళు మానసికంగా మనకు దగ్గరగా ఉన్నారు. ఆ కొత్త చుట్టాలు మనకు మానసికంగా దూరంగా ఉంటారు కదా, అంటే వాళ్ళ మాటలతో సంతృప్తిపరచడానికి ఎక్కువ మాట్లాడేస్తాం. కూర్చోండి, దయచేయండి, అలా ఇలా అంటాం. గంట గంటకి కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఇలా అడుగుతూ ఉంటాం. అవసరం లేదు. ఇచ్చేటి వాళ్ళు నీకు మానసికంగా దూరంగా ఉన్నారు, అంటే మాటలు ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. మానసికంగా సన్నిహితంగా ఉన్నప్పుడు వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళే ఒక్కర్లేదు. వాళ్ళే మనం వాళ్ళే మంచినీళ్ళు పుచ్చుకుంటారు, వాళ్ళు మంచినీళ్ళు కూడా అడగక్కర్లేదు. మనం ఎక్కువ మానసికంగా దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ మాటలు మాట్లాడతాం. ఎంచేది వాళ్ళ యొక్క అహంకారాన్ని, వాళ్ళ మనస్సును సాటిస్ఫై చేయడానికి. అంతే కదా, మీరు అబ్జర్వ్ చేసి చూస్తూ ఉండండి, వాళ్ళ మనస్సుని సాటిస్ఫై చేయడానికి అవసరం లేకపోయినా మాట్లాడుతూ ఉంటాం. కానీ జ్ఞాని మట్టికి అలా మాట్లాడవలసిన వాడికి పని లేదు, మాట్లాడుకోవడం అవసరం లేదు. ఎంచేదంటే మీ చుట్టాలకి మీకు దేహ సంబంధం ఉంటుంది, మీకు మీ భర్తకి దేహ సంబంధం ఉంటుంది, మీ బంధువులకి మీకు దేహ సంబంధం ఉంటుంది, జ్ఞానికి దేహ సంబంధం ఎక్కడ ఉంటుంది? అంటే వాడికి మాటలతో పని లేదు. ఇప్పుడు మీ దేహాన్ని బట్టే కదా మీకు చుట్టాలు, మీకు దేహాన్ని బట్టే చుట్టాలు. మీకు ఆ దేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మాట్లాడేసుకుంటారు. వాళ్ళ మనసును గౌరవించాలని, వాళ్ళ మనసును సంతృప్తిపరచాలని. దేవుడికి దేహ సంబంధం ఏంటి? దేవుడికి ఎక్కడ దేహ సంబంధం ఉండదు. దేహ సంబంధం ఉంటాడు దేవుడు కాదు. వాడు మాటలతో కూడా పని లేదు. నేను అనుగ్రహిస్తున్నాను కూడా వాడు ఏం చెప్పడు, చెప్పవలసిన పని లేదు. కనిపిస్తాంటే పోతారా? మీరు మీ సబ్జెక్ట్ అర్థమవుతుందా? జ్ఞానికి గుర్తింపు అక్కర్లేదు. జ్ఞానికి ఏం చదివాడికి ఇతరులు లేరు. అజ్ఞానికి ఇతరులు కనిపిస్తున్నారు కదా, ఆడు గుర్తింపు లేకుండా ఉండలేడు. నేను చాలామందిని చూశాను, చాలా మంచివాళ్ళు అనుకునే వాళ్ళు కూడా గుర్తింపు కోరుకుంటారు. చాలా మంచివాళ్ళు, మామూలుగా వ్యవహారికంగా వాళ్ళు చాలా మంచివాళ్ళని కూడా వాళ్ళు మంచివాళ్ళే, కానీ ఇతరులు ఉన్నారు కదా వాళ్ళకి. ఇతరులు నీకు కనిపించినప్పుడు కనిపించకుండా ఎక్కడికి పోతారు? ఆ కనిపిస్తున్నంతకాలం గుర్తింపు లేకుండా ఉండలేవు. అలాగే నేను ఉన్నది అనే తలంపు నువ్వు కనిపిస్తున్నందు కాలం అట్లా అతిక్రమించలేవు. అలాగే నీ కష్టకాలు కూడా నీకు కనిపిస్తున్న ఆ ద్వైతు నీకు కనిపిస్తున్నప్పుడు కూడా వాటిని ఓవర్కమ్ చేసినవి వెళ్ళలేవు. అయ్యే నీకు కనిపించకుండా పోవాలి. ఆశ్చర్యపో, ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి. నువ్వు కనిపిస్తాంటే కళ్ళు మూసుకుని ఎంతసేపు కూర్చుంటావు? అవి పోవాలి కానీ కళ్ళు మూసుకుని ఎంతసేపు కూర్చుంటాను? నేను నాదైనా తలంపు నువ్వు సారణం చేస్తే పోతాయా? ఆగిపోవాలి, అయ్యే అయ్యిపోవాలి. ఎప్పుడు పోతాయి నువ్వు? నువ్వు ఈశ్వరుడు వైపుకు, ఈశ్వరుడి పాదాల దగ్గరికి, ఆచార్యుడి పాదాల దగ్గరికి నీ హృదయంలోకి జారుతున్నప్పుడు కదా, నీ హృదయం యొక్క సమీపంలోకి నువ్వు జారుతున్నప్పుడు కూడా, నీ హృదయం యొక్క వలయంలోకి, ఆ సన్నిధానంలోకి నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు కూడా, ఆ ఈశ్వరుడి తాలూకు అనుగ్రహం నీకు దొరికినప్పుడు కదా, ఇన్ని కనిపించకుండా పోయి అప్పుడు వరకు ఎక్కడికి పోతాయి? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అట్లంతా అయ్యే పోవాలి కానీ నువ్వు పోగొట్టుకోవటం అనేది నీ తెలివితేటల మీద ఆధారపడలేదు. అది రిపీటెడ్గా చెప్తున్నాను మీకు, అంటే మీకు పట్టడం కోసం, మీ గుండెకి పట్టడం కోసం. అంచేది ఇక్కడ మాటల వల్ల వాడు జ్ఞాని మాట్లాడాల్సిన పని లేదు. ఇంకేది వాడు మీ మనసుని, మీ బంధువులు మీ మన వాళ్ళ అహంకారాన్ని ఉబ్బించాలి. మీకు వాళ్ళ అహంకారానికి కొన్ని ఉబ్బపెట్టాలి. అదే వాళ్ళు కొన్ని మేత పెడతా ఉండాలి. ఎవరికి? మీ బంధువులకి. అప్పుడప్పుడు కూడా మీ హస్బెండ్ మీరు పొగుడుతూ ఉండాలి. అప్పుడప్పుడు కూడా మీరు చాలా కష్టజీవి ఉండి సంసారం అంతా మీ వల్ల అవుతుంది వెళుతుందని అలా ఏదో నాలుగు మాటలు అనకపోతే ఆడికి టైర్ అయిపోతూ ఉంటాడు. అలా మాటలు మీరు కొన్ని గాలి కొడతా ఉండండి. ఈ సంసారం అంతా మీ వల్ల అవుతుందండి అని ఏదో అంటా ఉండండి. అలాగా అంటే అహంకారం లేకుండా మనిషి ఉండడు కదా. ఇదోటి జ్ఞాపకించుకోండి మీరు, మనుషులందరూ మహర్షులు కాదు, మనుషులందరూ మహాత్ములు కాదు, మనుషులందరూ అవతార పురుషులు కాదు. మీరు ఎవరితో మాట్లాడినా, ఒక పురుషుడితో మాట్లాడినా, ఒక స్త్రీతో మాట్లాడినా, వాళ్ళకి అహంకారం ఉందనుకునే మాట్లాడు. నిజంగా అహంకారం లేదనుకోండి, మనకు ప్రమాదం లేదు. వాళ్ళకి అహంకారం ఉందనుకోండి, అహంకారం లేదనుకుని మనం మాట్లాడుతుంటే మనం ప్రమాదంలో పడతాం. ఏంటంటే వీళ్ళందరూ మహర్షులు కాదు, యోగులు కాదు, అవతార పురుషులు కాదు, ట్రూత్ రిలైజ్డ్ కాదు, కనీసం సత్పురుషులు కూడా అయి ఉండకపోవచ్చు. వాళ్ళకి ఎవరితో నువ్వు మాట్లాడినా, వాడు పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, నీకు బంధువు అవ్వచ్చు, బంధువు కాకపోవచ్చు, వాళ్ళకి అహంకారం, మనిషి యొక్క అహంకారం ఉందనుకునే మాట్లాడాలి. కానీ ఆడికి అహంకారం లేదనుకుని వెన్నడు మాట్లాడవద్దు. ఏ రామకృష్ణుడితో, ఏ రమణుడితో మాట్లాడినట్టు ప్రాపంచిక మనుషులతో మీరు మాట్లాడకుండా చాలా ప్రమాదంలో పడతారు. అహంకారం ఉందనుకునే మాట్లాడదు, లేదనుకుని ఎప్పుడు మాట్లాడొద్దు. లేదనుకుని మాట్లాడితే మనం ప్రమాదంలో పడతాం. అంటే వీళ్ళందరూ యోగులా, అవతార పురుషులా? మీ హస్బెండ్ యొక్క ఈగోని కూడా గ్లోరిఫై చేస్తూ ఉండాలి. మీరు బొత్తిగా ముద్దుల కింద ఉండకూడదు. ఎంత కష్టపడుతున్నారో మీరు సంసారం గురించి అని అలా అంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఏం చేద్దాం, అక్కడ అహంకారం ఉంటుంది కదా పాపం, అది వాళ్ళు ఉబ్బు, వాళ్ళు కొంచెం సంతోషిస్తారు. సంతోషించి మీకు కూడా రెండు కాసు బంగారం కొంటూ ఉంటారు. లేకపోతే ఏముంది, ఏముండదు. గ్లోరిఫై చేయండి దాన్ని. ఏమంటారు, గ్లోరిఫై చేయాలి. మీ వల్ల ఈ సంసారం బాగా నడుస్తుందన్నారు, అలా గ్లోరిఫై చేస్తూ ఉండండి. మీరు అక్కడ అహంకారం ఉందనుకునే మాట్లాడరు. మీ హస్బెండ్ అయినా అక్కడ అహంకారం ఉంటుంది కదా, జీవుడు కదా. అంటే అహంకారం ఉందనుకునే మాట్లాడకండి. లేదని ఎప్పుడు ప్రవర్తించొద్దు. మీ ఇంటికాడ కూడా పరిస్థితి చెబుతున్నాను. మీ ఇంటికాడి కూడా పరిస్థితి చెబుతున్నాను. ఇక్కడ ఇంకేమంటున్నాడు, సాంగత్యం మంచిది, మహాత్ములతో సాంగత్యం మంచిది అని చెప్పి సైలెన్స్ కూడా. అంటే ఎక్కడైతే మనస్సు కరిగిపోయిందో, మనస్సు పత్తా లేకుండా వెళ్ళిపోయిందో, అంటే అక్కడ హద్దులు కానీ సరిహద్దులు కానీ పరిమితులు ఎక్కడైతే నీకు కనిపించడం లేదో, అక్కడ ఆ మనిషిలోంచి నీకు శక్తి ప్రవహిస్తుంది. ఆ మనిషిలోంచి మాత్రమే జ్ఞానము ప్రవహిస్తుంది. జ్ఞానము శక్తి లేకుండా ఉంటుందా? నిప్పు వేడి లేకుండా ఉంటుందా? నిప్పు వేడి లేకుండా ఉంటుందా? జ్ఞానం ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ శక్తి కూడా ఉంటుంది. జ్ఞానము శక్తి లేకుండా ఉండదు. అంచేత నువ్వు నీ శరీరం అమెరికాలో ఉన్నా, ఒక మహాత్ముడు యొక్క మహర్షి యొక్క శరీరం ఇండియాలో ఉన్నాను, దేహాలు ఎక్కడున్నాయని ప్రధానం కాదు, మానసిక అనుబంధం పెట్టుకోండి. ఏం అనుబంధం? మానసిక అనుబంధం, మెంటల్ కాంటాక్ట్. దాన్ని ఏమంటారు? మెంటల్ మానసిక అనుబంధం వల్లే, ఒక మహాత్ముడితో మానసిక అనుబంధం వల్లే నీ మనసు ఖాళీ బూడిదిపోయి బూడిదైపోయి నీలోని నిజం నీకు తానుగా వ్యక్తం అవుతుంది. నేనుగా వ్యక్తం అవుతుంది, తానుగా వ్యక్తం అవుతుంది. అప్పుడు నీకు తెలుస్తుంది అది నీవై ఉన్నావు అనేది. అంటే మెంటల్ కాంటాక్ట్ ఇస్ నెసరీ. దేహం ఎక్కడుంది? ఇంగ్లాండ్లో ఉందా, యుఎస్లో ఉంది, అంత అది కాదండి. అసలు పొరుగువారు, పొరుగువారు అంటే బైబిల్ ఏమన్నదంటే నీ ఇంటి పక్కన ఉన్నవారు నీ పొరుగువారు కాదు. నీ ఇంటి పక్కన ఉన్నవారు నువ్వు ఎప్పుడు చేస్తావు, ఆళ్ళు కని పెట్టుకుంటే ఆళ్ళు పొరుగువారు ఏంటరా? పొరుగువారు అంటే ఎవరంటే నీ క్షేమం కోరేవాళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళు నీ పొరుగువాళ్ళు. పొరుగువాళ్ళు అంటే నీ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు పొరుగువాళ్ళు కాదు, నీ క్షేమం కోరేవాళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళు నీకు వాళ్ళు నీకు పొరుగువాళ్ళు. అంతేకాదు నీ ఇంటి సరిహద్దులో ఉన్నవాళ్ళు పొరుగు కాబట్టి పొరుగువాళ్ళు కాదు, నీ యోగక్షేమంలో కోరేవాళ్ళు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళే నీకు నిజమైన పొరుగు వాళ్ళు, వాళ్ళే నీకు నిజమైన బంధువులు. వాళ్ళు నైబర్స్, వాళ్ళు నీకు నిజమైన నైబర్స్. గురువు అంటే కానీ శరీరానికి పరిమితుడు కాదు. గురువు అంటే శరీరానికి పరిమితుడు కాదు. అంటే శరీరం పోయినా గురువు యొక్క శరీరం పోయినా ఆయన అనుగ్రహం, ఆయన దయ పని చేస్తూనే ఉంటుంది. రమణ మహర్షి గారు శరీరం ఉన్నప్పుడు కంటే ఆయన శరీరం పోయిన తర్వాతే ఆయనకి భక్తుల సంఖ్య పెరిగింది. డైరెక్ట్గా ఆయన అనుగ్రహం, ఆయన శరీరం అంటే ఆయన ఆయన అనుగ్రహం మన మీద కురిపించడానికన్నా శరీరం అడ్డు లేకుండా పోయి బయటకు పోయింది. ఏమో శరీరం అడ్డొచ్చిందేమో అనుగ్రహించడానికి, ఆ శరీరం పోవటం వల్ల అది అనుగ్రహించడానికి అడ్డు లేకుండా బయటకు పోయింది. ఓ కళ్యా అని అది అడ్డొచ్చి తర్వాత ఆయన అనుగ్రహం ఎక్కువ మంది, ఆయన శరీరం ఉన్నప్పటికంటే తర్వాత ఆయన భక్తుల సంఖ్య పెరిగింది. అప్పుడు ఉన్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ వైభవంగా ఉంది. అంటే మీ శరీరం పోతుంది, ఎంతో కాలం ఉండదు అని భగవంతుడు చివరి రోజుల్లో ఎవరైనా మాట్లాడుతుంటే, మీరు చూసే ఈ భౌతిక శరీరం చనిపోతుంది అని చెప్పి దాని నేచర్ అది, శరీరం పుడుతుంది చనిపోతుంది. అయితే మీరు ప్రశ్న ఏంటి, మమ్మల్ని ఎవరు అనుగ్రహిస్తారని? శరీరం ఉన్నప్పుడు శరీరం అనుగ్రహిస్తుందా మిమ్మల్ని? శరీరం ఉన్నప్పుడు ఈ శరీరమా మిమ్మల్ని అనుగ్రహించేది? శరీరం ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నారు, శరీరం పోయినప్పుడు కూడా వారే అనుగ్రహిస్తారు, దానికి చావు లేదు. అదే గ్రేస్, 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 అదే అనుగ్రహం. శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని అనుగ్రహించడం లేదు. శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం ఉన్నప్పుడు ఏదైతే అనుగ్రహిస్తారో దానికి చావు లేదు, దానికి చావు లేదు. అంచేది ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని అనుగ్రహించడం లేదు. శరీరం ఉన్నప్పుడు ఏదైతే అనుగ్రహిస్తుందో శరీరం పోయినప్పుడు అది పోదది, దానికి చావు లేదు. అదే ఆత్మస్వరూపం, అదే చైతన్య స్వరూపం, అదే అనుగ్రహ స్వరూపం, అదే దయాస్వరూపం, అదే మెరిసింది. అదేంటది? అదే మనిషి నీకు గురువు అనుగ్రహించడానికి బాహ్య కారణాలు ఏం అక్కర్లేదు అసలు. అరుణాచలేశ్వరుడు నువ్వు నన్ను వచ్చి అనుగ్రహించావు, రాంగ్ అడ్రస్కి వచ్చావు నువ్వు. ఒకసారి ఉత్తరాలు కూడా ఒకడికి రాయిపోతే ఒకడికి వెళ్ళిపోతాయి. ఒకళ్ళ అడ్రస్ ఇంకో అలా రాంగ్ అడ్రస్ ఏమైనా అనుగ్రహి, రాంగ్ అడ్రస్కి వచ్చావు నువ్వు. నేను నీకు బాహ్యంగా చేసింది ఏమి లేదు, నీకు పూజ చేయలేదు. ఎప్పుడు నీకు పూజ చేయలేదు, నీ నామం స్మరించలేదు. నన్ను అనుగ్రహించావు, అకారణంగా అనుగ్రహించావు. ఏమి నన్ను అనుగ్రహించడానికి ఏమీ కారణం కనపడదు. అకారణంగా కారణం ఏమి లేదు, అకారణంగా అనుగ్రహించావు. అనుగ్రహించడమే కాదు, నన్ను కూడా నియంత్రణ చేశావు. ముగించేద్దాం. అంచేది గురువు అంటే కేవలం భౌతిక రూపం కాదు. గురువు అంటే గురువు శరీరం అయితే, శరీరం పోతే గురువుతో మనకు సంబంధం తగ్గిపోతుంది. గురువు శరీరం కాదు కాబట్టి ఆ శరీరం పోయినా సంబంధం విడిపోదు, ఆ సంబంధం అడిపోదు. అంటే మన శరీరం చనిపోయినప్పుడు బంధువులతోటి, స్నేహితులతోటి, విరోధులతోటి, మరి మన ఇంట్లో వ్యక్తులతోటి, మనకున్న ఆస్తులతోటి, మనకున్న బ్యాంక్ అకౌంట్లతోటి సమస్తము అన్ని బంధాలు, అన్ని సంబంధాలు తెగిపోతాయి. ఈ శరీరం ఎప్పుడైతే పోయిందో, ఈ ముక్కులో గాలి బయటకు ఎప్పుడైతే పోయిందో, అన్ని సంబంధాలు, అన్ని అనుబంధాలు, అన్ని లోకంతో మనకున్న అన్ని కాంటాక్ట్స్, అన్ని కాంటాక్ట్స్, ఈ ఇంట్లో వాళ్ళతోటి, బయట వాళ్ళతోటి, సమాజం పట్ల, దేశం పట్ల, ఇంకో దాని పట్ల అన్నిటితో సంబంధం తెగిపోతుంది. ఒక సంబంధం తెగంది మటుకో గురువుతో మాత్రమే. ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల వెంటనే ఈ జన్మలో శరీరం మారి మనం కొత్త శరీరంలో ప్రవేశించిన ఆ దేహాత్మ బుద్ధి పోయే వరకు, ఆత్మబుద్ధి మనకు కలిగే వరకు ఆ గురువు అనుగ్రహం వెంటాడుతుంటుంది, వెంటాడుతుంది. ఏ శరీరంలో ఉన్నా నీ ఆయన అడ్రస్ నీకు తెలియపోయిన అనుగ్రహం, నీ అడ్రస్ తెలుసుకుని నిన్ను వెంటాడి నీకు ఆ చైతన్యంతో ఎరుక నీకు కలిగే వరకు గురువు అనుగ్రహం వెంటాడుతుంటుంది. నువ్వు ఏ శరీరంలో ఉన్నావు అది గురువు దయ అంటే. దానికి కారణాలు అక్కర్లేదు. శరీరాలు ముఖ్యంగా నువ్వు శరీరాలు మారిపోయినా, కొత్త శరీరాలు వెళ్ళినా ఆ గురువు యొక్క అనుగ్రహం వెంటాడుతుంది. ఒక జన్మకి రెండు జన్మలకు కాదు. ఆ చైతన్యంలో ఏ వస్తువుకైతే చావు లేదో దాని తాలూకు ఎరుక నీకు కలిగే వరకు అది నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. అది నేను వెంబడిస్తుంది, వెంటాడుతుంది. ఏది ఆ గుర్తింపు నీకు వచ్చే వరకు అదే గురువు అనుగ్రహం. పని నువ్వు విడిచిపెట్టాలి కానీ, పని నిన్ను విడిచిపెట్టాలి కానీ దాన్ని విడిచిపెట్టలేవు. రాగద్వేషాలు నిన్ను విడిచిపెట్టాలి కానీ అయ్యి నిన్ను, నువ్వు అవి నిన్ను విడిచిపెట్టేది కానీ నువ్వు విడిచిపెట్టలేవు. నేను నాది అనే తలంపులు అవి నిన్ను విడిచిపెట్టేది పోవాలి కానీ నువ్వు విడిచిపెట్టలేవు. అవి ఎప్పుడు నిన్ను విడిచిపెడతాయి? నువ్వు సత్యాన్వేషణలో ఉన్నప్పుడు ఈ బుడబక్కల భక్తులు వదిలేయండి. ఏదో కోరికలతోటి మీరు ఏదైనా భక్తి చేసుకుంటే చేసుకోవచ్చు, తప్పు లేదు. దానికి అవి విడిచిపెట్టవు. నువ్వు సత్యాన్వేషణలో ఉన్నప్పుడు ఏంటది, సత్యాన్వేషణలు ఉన్నప్పుడు ఆ సత్యం యొక్క సన్నిధిలోకి నువ్వు జారుకున్నప్పుడు అప్పుడు ఈ నేను అనే తలంపు, నాది అనే తలంపు కనపడకుండా పోతాయి. నీకు అర్థమవుతుందా? అప్పుడు అవి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, నువ్వు వాటిని విడిచిపెట్టలేవు. అవి నువ్వు ఎప్పుడు వరకు నిన్ను వెంటాడుతాయి? నీకు సత్యాన్వేషణ పూర్తి అయ్యా, సత్యం యొక్క వలంలోకి, సత్యం యొక్క పరిధిలోకి చేరుకున్నప్పుడు, ఆ ఈశ్వరుడు హృదయంలో నువ్వు ప్రవేశించినప్పుడు అప్పుడు మాత్రమే నిన్ను విడిచిపెట్టి అయిపోతాయి. అయ్యే కాదు కష్ట సుఖాలకు, అదే కాదు నీ అదృష్టాలు దురదృష్టాలు కూడా కనిపిస్తాను ఎక్కడికి పోతాయి. అవి నీకు కనిపించకుండా పోయే వరకు నీ ప్రాణం పిండికన్నా ఉంటాయి. ఏం ఆచార్యుడు బోధ చూడండి, నీ ప్రాణాన్ని పిండి ఇడిచి పెడతాయి. అవి నీకు కనిపిస్తున్నది కాలం ఎప్పుడు ఈశ్వరుని గది కలిగిందో అదే నిన్ను విడిచిపెట్టిపోతాయి. నీ కళ్ళకు కనిపిస్తున్నంతకాలం నిన్ను పీడించేస్తాయి. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా అంటే ఈశ్వరుని దయ సంపాదించండి. మీ జీవిత విధానం ఈశ్వరుని యొక్క దయ మనకు మెయిన్ ఏంటంటే ఆ ఈశ్వరుని అనుగ్రహం సంపాదించడానికే మనం ప్రయత్నం చేయాలి. ఆయన అనుగ్రహం లేకుండా మనం ఏమీ చేయలేము. అదే మన నిజమైన సంపాదన. నీ మాట ద్వారా కానీ, నీ చేత ద్వారా కానీ, నీ తలంపుల ద్వారా కానీ. అదే ఋగ్వేదంలో చెప్తాడు, నెట్ లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవరీ సైడ్. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన, ఎటు చూసినా అటు చూసినా ఎటు చూసినా నాకు చెడు తలంపులు రాకుండా ఉండుగాక మంచి తలంపులు రావాలి, నాకు సహృదయం కలగాలి. తలంపును బట్టి మాట వస్తుంది, తలంపును బట్టి పని చేస్తాము. అంచేత మంచి తలంపులు వచ్చేలాగో ఈశ్వరా నన్ను అనుగ్రహించు. ఆచార్యుడు తోడంటాడు, నీ ఓల్డ్ హ్యాబిట్స్, నీకు ఓల్డ్ హ్యాబిట్స్, నువ్వు ట్రీట్మెంట్ రియలైజ్ చేశాక నువ్వు రమ్మంటావు రావు. ఏంటి మన అలవాట్లన్నీ ఏమైపోయాయని నేర్చుకున్నా కనపడవు. ఏంటి మన అలవాట్లన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి కనపడటాలన్నీ వెతికినా నీ ఓల్డ్ హ్యాబిట్స్ తిరిగి కనపడవు రావు. అసలు కానీ నువ్వు రమ్మన్న రాదు ఇంకా. ఏంటి అది? సత్య సాక్షాత్కారం యొక్క మహత్యం. నిప్పులో పడి ఏదల దోమలు ఎంతకాలం బతుకుతాయి? నిప్పులో పడి ఏదల దోమలు బతకగలవా? నీ ఓల్డ్ హ్యాబిట్స్ కూడా అటువంటివి. అంటే ఇప్పుడు మనం ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే శివుడు మొదటి గురువు, మొదటి యోగి, మొదటి టీచరు ఎవడు? ఆయన మొదటి ఆచార్యుడు, ఆయన మొదటి గురువు, ఆయన అనుగ్రహ స్వరూపుడు, ఆయన అనుగ్రహ స్వరూపుడు. అన్నిట్లకంటే ఇంపార్టెంట్గా చెప్పిందంటే శివానుగ్రహం లేకుండా మిగతా దేవతల అనుగ్రహంలో ఏదైనా పొందొచ్చు మీరు. కానీ ఇక్కడ ఆచార్యుడు రిపీటెడ్గా చేరస్తంగా ఏమని చెప్పాడంటే, మీరు మీకు డబ్బులు కావాలంటే ఇంకేదో 90 కావాలంటే కోరుకోండి, కోరుకుంటే మీకు ఇచ్చి దేవతలు చాలామంది ఉన్నారు. మీకు ఏది కావాలంటే అది కోరుకోండి, అవి వస్తాయి. ఒక కాలంలో అనుభవిస్తారు, ఇంకో కాలంలో పోతే మీ శరీరమే పోయినప్పుడు అవి ఎంతకాలం ఉంటాయి మీకు వచ్చినాయి మటుకి. కానీ ఇక్కడ ఆచార్యుడు ఒకటి చెప్పాడు, మిగతా గొడవలు అన్నీ వదిలేయండి, ఈ అద్వైత అనుభవం మటుకి శివానుగ్రహం లేకుండా రాదు అన్నాడు. మరి ఇంటికన్నాడు, మిగతా గొడవలన్నీ వదిలేయండి, అదృష్టాలు అదృష్టాలు కోరికలు నెరవేరటం ఇవన్నీ వదిలేయండి. మీకు అనేక మంది దేవతలు అనేక మంది కోరికలు నెరవేర్చొచ్చాం. నిన్న ఫైనాన్స్ మినిస్టరే బడ్జెట్ ప్రవేశపెడుతూ ముందు లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ఓ లక్ష్మీదేవి మా దేశాన్ని విడిచిపెట్టాయి. కానీ తర్వాత ఇంకోటి ప్రార్థించాడు, ఓ వర్షపు దేవుడా, ఓ వరుణదేవుడా, మా బడ్జెట్లో ఏం చేయవు, సకాలంలో వర్షాలు కురిసినవు, సగం పంటలు బాగా పండించు, పంటలు బాగా పండకపోతే మా బడ్జెట్ ఏం చేస్తే, మా బడ్జెట్ ఉరికి అంకిలు గారడి అన్నాడు. వర్షాలు సకాలంలో కురవాలి, పంటలు బాగా పండాలి, అప్పుడు కదా దేశం అభివృద్ధి అయితే, మా బడ్జెట్ ఏం చేస్తుంది. ఓ లక్ష్మీదేవి మా భారతదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇక్కడ కాపురం ఉండమని అడిగాడు. లక్ష్మీదేవుని ఎవరినే? లక్ష్మీదేవుడి దగ్గర గుణం ఉందో చోట ఉందో. ఒకసారి ఒక మనిషి విడిచిపెట్టి ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళిపోతా ఉంటుంది, ఒకసారి ఒక దేశాన్ని విడిచిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళిపోతుంది. ఎక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకమ్మ, మా దేశానికి కొంతకాలం పట్టుకోమని చెప్పాడు. ఓ లక్ష్మీదేవి మమ్మల్ని అప్పుడు విడిచిపెట్టాయిపో, ఏదో దారిద్ర్యంతో ఉన్నా మమ్మల్ని వరించమ్మా, మా దేశాన్ని విడిచిపెట్టి అప్పుడే వెళ్ళిపోయాకు, నీకు చపలత్వం ఉందని చెబుతారు, పారిపోకులు మా దేశంలో కొంతకాలం పడుండు. అదే ముందు లక్ష్మీదేవిని ప్రార్థించాడు బడ్జెట్ ముందు. ఇంకో దేవుడు ఎవరు? వర్షపు దేవుడు. ఓ వరుణదేవుడా, కొంచెం వర్షాలు మట్టి కొంచెం బాగా కురుస్తా ఉంది, నువ్వు సకాలంలో వర్షాలు కురిస్తే పంటలు పండాలి, సరిగ్గా పంటలు పండకపోతే దేశానికి దారిద్ర్యం పట్టుకుని నా బడ్జెట్ ఏం చేస్తుంది, అంతా అంకిల్ గ్యారెంటీది అని చెప్పి ఓ లక్ష్మీదేవుని ముందు ప్రార్థించాడు, తర్వాత వరుణదేవుని ప్రార్థించాడు. వాళ్ళిద్దరు దేవుళ్ళని ప్రార్థించాక ఇప్పుడు బడ్జెట్ కాగితాలు తీశాడు పాపం. అప్పటి వరకు బడ్జెట్ లక్ష్మీదేవిని బాగానే ప్రార్థించాడు, ఓ లక్ష్మీదేవి మా దేశంలో పడుండమ్మా, ఎక్కడికి వెళ్ళిపోక నువ్వు, మమ్మల్ని కొంచెం సంపన్నులు చేయమని. ओम शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय శివాయ నమః శివాయ నమః. ఆచార్యుడు ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, కానీ శివకేశవులకి ఏం భేదం లేదు, ఆయనకి కూడా ఏం భేదం లేదు, ఆచార్యుడికి కూడా. కానీ ఈ పాయింట్ చాలాసార్లు చెప్పాడు, అనేక మంది అనేక కోరికలు, అనేక మంది దేవతలు అనేక కోరికలు మీకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ ఎందుకు చెప్పాడే, కానీ శివానుగ్రహం లేకుండా అద్వైత అనుభవం కలగదని చెప్పాడు. అలాగే ఆయనకి శివకేశవ భేదం లేదు, మరి ఎందుకు చెప్పాడు? అదే నేను శివరాత్రి రోజున మీకు చేదస్తంగా చెబుతున్నాను. శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ, శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ.